కంటే బ్రహ్మ పదార్థాయన. భగవద్గీతలో నేటి ప్రవచనం భగవద్గీతలో 6వ అధ్యాయం. దీన్ని ఆత్మ సంయమ యోగం అని కొంతమంది అంటారు, కొంతమంది ధ్యాన యోగం అని పిలుస్తూ ఉంటారు. అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు. ఇది కురుక్షేత్రంలో చెప్పబడింది. మీరు ఎవరైనా ఢిల్లీ వెళితే ఢిల్లీకి 3 గంటల ప్రయాణం కురుక్షేత్రం. మీరు ఎవరైనా ఢిల్లీ వెళితే కురుక్షేత్రం చూసి రావచ్చు. చెప్పింది రాముణ్ణి కృష్ణుణ్ణి వీళ్ళందరూ నరసింహస్వామి వీళ్ళందరినీ అవతార పురుషులని పిలుస్తారు. కానీ కృష్ణుణ్ణి కూడా అవతార పురుషుడు అని అనవచ్చం. కానీ అంటారు, కానీ అవతార పురుషుడు కాదని, బ్రహ్మము సాక్షాత్తు బ్రహ్మమే. అంటే అవతార పురుషుడు అని చెప్తే ఆక్షేపణ ఏమి లేదు, కానీ అవతార పురుషుడు అని చెప్పడం కంటే సాక్షాత్తు బ్రహ్మ పదార్థం, ఆ బ్రహ్మమే, ఆ బ్రహ్మము చేత గానము చేయబడింది కాబట్టి దీనికి భగవద్గీత అని నామకరణం చేశారు. రాసినవాడు నారాయణుడు, చెప్పినవాడు నారాయణుడు. అంటే ఆయన కూడా రాసినటువంటి వేదవ్యాసుడు కూడా నారాయణుడితో సమానమైన వాడు. అయితే చేతులు తేడా ఉంది. నారాయణుడికి 4 చేతులు, వ్యాసుడికి 2 చేతులు. కానీ ఆయన కూడా నారాయణుడితో సమానం, వేదవ్యాసుడు. అంచేత ఈ భగవంతుడు అంటే ఇక్కడ కృష్ణుడు అంటే వాసుదేవుడు అంటే అవతార పురుషుడు అని అంటారు. అవతార పురుషుడు అని చెప్పడం కంటే బ్రహ్మ పదార్థమే బ్రహ్మమే అని చెప్పాలి. అంచేత బ్రహ్మము చేత చెప్పబడింది కాబట్టి దీనికి భగవద్గీత అంటే గానము చేయబడింది కాబట్టి బ్రహ్మము చేత గానము చేయబడింది కాబట్టి దీనికి భగవద్గీతని నామకరణం వ్యాసుడు చేశాడు. చెప్పింది కృష్ణుడు, దాన్ని డిక్టేట్ చేసింది వ్యాసుడు. అంటే శ్లోకబద్ధంగా ఎంతో 40 నిమిషాల్లో 50 నిమిషాల్లో అయిపోయింది కృష్ణుడు భగవద్గీత. దాన్ని శ్లోకబద్ధంగా తయారు చేసింది వ్యాసుడు, రాసింది వినాయక స్వామి. వినాయకుడు రాశాడు, కృష్ణుడు చెప్పాడు, దాన్ని వ్యాసుడు శ్లోకబద్ధంగా చేసి ఈయన డిక్టేట్ చేశాడు. వ్యాసుడు డిక్టేట్ చేస్తే వినాయక స్వామి చేత రాయబడింది మొత్తం భారతం అంతా కూడా. ఆ భారతంలో ఒక భాగమే భగవద్గీత. ఇది మీరు ఎప్పుడైనా చాలామంది ఏమడుగుతారంటే మనస్సును ఎలా నిగ్రహించుకోవాలన్నది అందరికీ అదే ప్రశ్న. మనస్సును ఎలా బాగు చేసుకోవాలి, మనస్సును ఎలా నిగ్రహించుకోవాలి, అందరూ అడిగే ప్రశ్నలు అయ్యే మామూలుగా. ఈ మనస్సును ఎలా నియమించుకోవాలండి, మనస్సును ఎలా నిగ్రహించుకోవాలి, మా మనస్సు మమ్మల్ని బాధ పెట్టేస్తుంది అని. మన మనస్సు మనకు స్వాధీనంలో ఉంటే ప్రపంచంలో ఎవరూ బాధ పెట్టలేరు, మనం ఎవరూ హింస పెట్టలేరు. మన మనస్సు మనకు స్వాధీనంలో లేకుండా మన మనస్సు మనకు శత్రువుగా ఉంటే మన స్నేహితులు మన బంధువులు మన సుఖపెట్టాలన్నా సుఖపెట్టలేరు. అంటే మనస్సు ప్రధానం. మనం బాగుపడటానికైనా మనస్సే ప్రధానం, పాడైపోవటానికైనా మనస్సే ప్రధానం. మీరు రమణస్వామి అనేవారు, మీరు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని ఇతిహాసాలు చదివినా అందులో సారం ఏంటంటే మనస్సును నియమించుకోమని, మనస్సును నిగ్రహించుకోమని. అంచేది మీరు ఆ మనోనిగ్రహం అనేది మీరు నేర్చుకోండి, చేతకపోతే నేర్చుకోండి అని రమణస్వామికి సందర్భంలో చెప్పారు. ఇది 6వ అధ్యాయం ధ్యాన యోగం. మీరు మనస్సును నియమించుకోవడానికి చాలా ఉపాయాలు చెప్పాడు భగవంతుడు 6వ అధ్యాయంలో. అంటే ఆయన కర్మయోగం గురించి చెప్పాడు, భక్తి యోగం గురించి చెప్పాడు, ధ్యాన యోగం గురించి చెప్పాడు, జ్ఞానయోగం గురించి చెప్పాడు. మహాత్మా గాంధీ గారు భగవద్గీతను భగవద్గీత అనేవారు కదా, మా అమ్మని పిలిచేవారు. మా అమ్మ మాకు చిన్నప్పుడు పోయింది, కానీ భగవద్గీత మా అమ్మ లేని లోటు ఏమి రానివ్వలేదు. నేను రోజు భగవద్గీత చదవటం వల్ల నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి ఏం ఆలోచించాలని నాకు తెలియని పరిస్థితుల్లో, చాలా చీకటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు నాకు గైడెన్స్ ఇచ్చి నన్ను రక్షించి నన్ను ఒడ్డుకు చేర్చింది భగవద్గీతను మహాత్మా గాంధీ గారు అనేవారు. గాంధీ గారికి రెండు ఆశ్రమాలు ఉన్నాయి, ఒకటి అహ్మదాబాదు, రెండు నాగపూర్ దగ్గర సబర్మతి. సబర్మతి కాదు, అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమం అంటారు, నాగపూర్లో దీన్ని సేవాగ్రామం అంటారు. నాగపూర్కి 30 మైళ్ళు దూరంలో ఉంది. నేను రెండు ఆశ్రమాలు చూశాను. సర్వసాధారణంగా భగవద్గీత పూజ గదిలో పెట్టుకుంటారు, గాంధీ గారు బాత్రూంలో పెట్టుకున్నారు. ఆయన ఎక్కడ పెట్టుకున్నారు, ఇప్పటికీ ఆ టేబుల్ మీద ఎలా ఉంచేశారు. నేను ఆ కార్యకర్తలను అడిగాను, ఏమంటే ఏంటి బాత్రూంలో భగవద్గీత పెట్టుకున్నారంటే, ఆయన స్నానం చేసిన వెంటనే భగవద్గీతను అధ్యయనం చేసుకోవడం అలవాటం, కనీసం రోజుగా అధ్యయనం. ఆయన బయటకు వస్తే ఎక్కువ జనాలు వస్తారు ఆయన చూడటానికి. ఎంతమంది జనం వచ్చినా ఎంత బిజీగా ఉన్నా ఆయన స్నానం చేసిన తర్వాత భగవద్గీత ఒక అధ్యాయం చూసుకోకుండా ఎప్పుడు బయటికి రాలేదు. అంచేత అనుకూలంగా ఉండటం కోసం ఆయనకి భగవద్గీత బాత్రూంలో పెట్టుకుని ఆ బాత్రూంలో చదివేసుకుని బయటకు వచ్చి అలవాటు అని చెప్పారు అక్కడ కార్యకర్తలు. అంచేత భగవద్గీతలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో లేనిది భగవద్గీతలో ఉండొచ్చు. అటు ఇది గొప్ప శాస్త్రం. ఇది ఎవరు చెప్పినా, మన మహాత్ములు యోగులు ఎవరు చెప్పినా భగవద్గీతకు అనుగుణంగా ఉండాలి వారు చెప్పే మాట. భగవద్గీతకు అనుగుణంగా లేకపోతే మనం అన్నం తినేటప్పుడు తాలింపు సరుకు పక్కన ఎలా పెట్టేస్తాము. ఎంత పెద్దవాళ్ళు చెప్పినా భగవద్గీతకు వాళ్ళు చెప్పిన మాట అనుగుణంగా లేకపోతే తీసేస్తారు మన ఇండియన్ చాలామంది. అంటే ఇది ప్రమాణ గ్రంథం, ఏదో ప్రమాణం ఉండాలి కదా. మనకి ప్రమాణ గ్రంథాలు మన హిందూ మతానికి 3 ఉన్నాయి, 1 భగవద్గీత, 2 ఉపనిషత్తులు, 3 బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలు రాసిన వాడు వ్యాసుడు. ఉపనిషత్తులు ఋషుల యొక్క అభిప్రాయాలు, అవి అంటే ఋషులు శ్రవణం చేసిన విషయాలు వాళ్ళు మంత్రబద్ధం చేశారు, వాటిని ఉపనిషత్తులు అంటారు. తర్వాత ఈ వేదాంతం అంటే ఉపనిషత్తుల్లో ఉన్నది వేదాంతం, అంటే వేదాల యొక్క చివరి భాగాల్లో ఉంటాయి ఉపనిషత్తులు. అంచేత దానికి వేదాంతము, వేదాల యొక్క అంతమ భాగంలో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో చెప్పబడిన దాన్ని వేదాంతము అంటారు. ఆ ఉపనిషత్తులు అన్నీ సమన్వయం చేసుకుని భగవంతుడు ఇక్కడ గానం చేశాడు. అంచేత మీరు భగవద్గీత అనే చిన్న పుస్తకం మీ దగ్గర కనుక ఉంటే 4 వేదాలు ఉన్నట్టే. భగవద్గీత 700 శ్లోకాలే, కానీ చిన్న పుస్తకం. దాని కీర్తి గొప్పది మొత్తం మటుకే, పుస్తకం మటుకు చిన్న పుస్తకం, దాని కీర్తి మటుకు ప్రపంచం అంతా వ్యాపించింది. అది భగవద్గీత మీ జేబులో ఉంటే 4 వేదాలు మీ జేబులో ఉన్నట్టే. అంటే 4 వేదాలు సారము భగవద్గీత. ఆ భగవద్గీత మనం చదివి అర్థం చేసుకుని మనకి అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి, మనకి చేతనంత ఆచరించాలి. అది భగవద్గీత. 1 బాగా అధ్యయనం చేయాలి భగవద్గీతను. గాంధీ గారికి సాంస్క్రిట్ రాదు, కానీ భగవద్గీతని చదివి నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా సాంస్క్రిట్ నేర్చుకున్నారు. రోజు ఆయన ఎక్కడికైనా సాయంత్రం ఏ అవకాశం ఉన్నా సాయంత్రం 6 గంటలకు భగవద్గీత ఏదో శ్లోకం చెప్పారు అక్కడ కూర్చున్న భక్తులందరికీ. అది ఆయనకు అలవాటు గాంధీ గారికి. రోజు సాయంత్రం 6 గంటలకి ఆయన ఎంత పని ఉన్నా, ఆయన ఢిల్లీలో ఉండనివ్వండి లేదా సబర్మతి ఆశ్రమంలో ఉండనివ్వండి ఎక్కడున్నా సరే, సాయంత్రం 6 గంటలకి ప్రార్థనలో ఆయన చేయవలసిన ప్రార్థన అంతా చేసి ఏదో శ్లోకాలను తీసుకుని దానికి ఎక్స్ప్లెయిన్ చేయటం దాని బాపూజీకి అలవాటు. అంచేత భగవద్గీతను మా అమ్మను పిలిచేవారు కానీ గీతను పిలిచేవారు కాదు, మా మదర్ అని వారాను భగవద్గీతను. ఇది మనస్సు యొక్క 6వ అధ్యాయంలో మనోనిగ్రహమును ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసి దాన్ని స్వాధీనం చేసుకోవాలో ఆ మార్గాలనే భగవద్గీతలో చెప్పాడు బుద్ధుడు. ఆయన కూడా మనోనిగ్రహానికి చాలా ఉపాయాలు చెప్పాడు, మనస్సు నిగ్రహం గురించి, ఇంద్రియ నిగ్రహం గురించి. అది అంతకంటే వివరంగా మీకు 6వ అధ్యాయంలో కనిపిస్తాయి, ధ్యానయోగంలో. ఏదో అన్ని శ్లోకాలు ఎత్తుకుంటేప్పుడు అవ్వో, ఏదో కొన్ని శ్లోకాలు మచ్చుకు మీకు చదివి వినిపిస్తాను. జితాత్మనహం ప్రశాంతస్య పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానవ మానవయో. ఇక్కడ ఏమిటంటే, మన జీవితంలో ఆ ప్రారంధాన్ని బట్టి, ఆ దేహం యొక్క ప్రారంధాన్ని బట్టి ఒకసారి గౌరవం వస్తూ ఉంటుంది, ఒకసారి అగౌరవం వస్తూ ఉంటుంది. నెహ్రూ గారు అగౌరవం బాధపడలేక శరీరం విడిచిపెట్టేశాడు. గాంధీ గారికి గౌరవం ఒకటే, అగౌరవం ఒకటే. ఆయన విషయాలు ఏం, సమాజం ఆయన రాళ్ళు పెట్టుకొట్టినా పూజించినా ఆయన ఏం పట్టింపు లేదు ఆయనకు. అసలు ఆయనకు ప్రమాణం భగవద్గీత కానీ, అంటే ప్రజలు ఏది చెబితే అలా నడుచుకునే మనిషి కాదు. శాస్త్రం ఎలా చెప్తుందని అంటే, ప్రజల వెనకాల తిరిగేవాడు లీడర్ కాదు, ప్రజల్ని లీడ్ చేసేవాడు లీడర్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రజల మనస్తత్వం ఎలా ఉందో అలా వెళ్ళిపోయి ఓట్లు ఏం చేసుకుంటున్నారు. ఏది మంచో ఏది చెడ్డో వాళ్ళు బాగా ఆలోచించి ప్రజలను లీడ్ చేస్తారు. లీడ్ చేసేవాడు లీడర్ కానీ ప్రజల వెనకాల వెళ్ళి కూడా లీడర్ ఏం కాదు. ఇక ఏంటి, ఓట్ల కోసం ప్రజలు ఎలా అంటే అటు వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య ఒక నాయకుడు అన్నాడు, అన్నింటికంటే నాయకుడు అవ్వటం తేలికండి, మనకెందుకు మంచి చేయాలి, 10 మంది ఏమంటారంటే మనం కూడా అదని వాళ్ళు వెనకాల వెళ్తే తొందరగా లీడర్ అయిపోతాం, తొందరగా పదవులు వచ్చేస్తాయి అన్నాడు ఒక నాయకుడు. ఆయన చెప్పింది కరెక్ట్. గాంధీ గారి పద్ధతి అదే కాదు. 100 కోట్లు జనం వ్యతిరేకంగా ఉన్నా ఆయన అభిప్రాయం స్పష్టంగా చెప్పేవాడు ఫియర్లెస్గా. ఈ గౌరవ దేహ ప్రారంభంలో గౌరవం వస్తుంది, అగౌరవం వస్తూ ఉంటుంది, అది సహజం. అది వేసవకాలం వేడిగా ఉంటుంది, శీతాకాలం చల్లగా ఉంటుంది. వేసవకాలంలో హీట్ వేవ్ ఉంటుంది, శీతాకాలంలో కోల్డ్ వేవ్ ఉంటుంది. తర్వాత జీవితం ఎప్పుడూ యూనిఫారంగా ఉండదు ఎవరికను. కష్టం వస్తూ ఉంటుంది, సుఖం వస్తూ ఉంటుంది, ఆ ప్రారంభం ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటుంది. తర్వాత తర్వాత ఏమో ఆనందం వస్తూ ఉంటుంది, సంతోషం వస్తుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, పేదరికం అనుభవిస్తూ ఉండాలి. ఒకసారి ఐశ్వర్యం వస్తుంది, ఒకసారి పావర్టీ అనుభవించాలి. ఇలా రకరకాలుగా దారిద్ర్యం వస్తుంది ఒకసారి, ఒకసారి ఐశ్వర్యం వస్తుంది, ఒకసారి శీతం చలిగాలి బాధ, ఒకసారి వేడి బాధ, ఒకసారి మనకి ఎప్పుడైనా రోగాలు వస్తూ ఉంటాయి, సమాజపరంగా సమస్యలు వస్తాయి, ఇంటికాడ సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఇంటికాడిని ఇంట్లోంచి వచ్చి సమాజపరంగా వస్తూ ఉంటాయి. ఇన్ని గొడవలు వస్తున్నప్పటికీ ఇక్కడ భగవంతుడు భగవాన్ వాచ, ఇన్ని గొడవలు వస్తున్నప్పటికీ ఈ గొడవలు తట్టుకునే శక్తి ఎవరికి ఉంటుందంటే, జితాత్మనహం అంటే తన మనస్సును ఎవడైతే అదుపులో పెట్టుకున్నాడో. అదుపులో పెట్టుకోవడం అంటే, ఇప్పుడు చెయ్యి ఎలా ఉందనుకోండి, ఇదేం కదలటం లేదు. అలా మనస్సును ఆగిపోవంటే దాని వాండరింగ్ ఆగిపోవాలి. మనస్సుకి వాళ్ళ వాండరింగ్ ఉండకూడదు. తర్వాత మన శరీరం ఒక చోట ఉంటుంది, మనస్సు ఒక చోట ఉంటుంది. శరీరం ఎక్కడుందో మనస్సు కూడా అక్కడే ఉండాలి. ఆ మనోజయము అంటే మనస్సును జయించిన వాడు జితాత్మనహం. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే, మనస్సు మనకి దాన్ని రెచ్చగొట్టకూడదు. మనస్సును ఈ చంటి పిల్లల్ని మచ్చిగా ఎలా చేస్తారో మన మనస్సును కూడా మచ్చిగా చేసుకోవాలి. దాన్ని ఉద్రేకపరచకూడదు, దాన్ని క్షేమపరచాలి. మనస్సును ఎప్పుడు దాని ఎమోషన్ గురి చేయకూడదు, దాన్ని శాంతపరచాలి. అందులో వికారాలు ఉంటే ఒక్కోటి ఒక్కోటి మన కాల్లో ముళ్ళు రీతి ఎలా తీసుకుంటాం, ఒక్కోటి ఒక వికారాలు తీయాలి. అంచేత మనస్సుని మనకి మనస్సు మనకి స్వాధీనంలో ఉంటే ఏ మిత్రుడు చేయలేనంత ఉపకారం చేస్తున్నది. మనస్సు మనకు విరోధంగా ఉంటే, మనకు యాంటీగా ఉంటే శత్రువుల కంటే ఎక్కువ మన శత్రువుల కంటే ఎక్కువ మన మనస్సే మనకు అపకారం చేస్తుంది. అయితే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే, ఎవడైతే మనస్సును జయిస్తున్నాడో అంటే స్వాధీనపరచుకుంటున్నాడో, ప్రశాంతశ్చ, ఇన్ని సమస్యల మధ్యలో ఇన్ని గొడవల మధ్యలో ఎవడైతే శాంత చిత్తము కలిగి ఉంటున్నాడో, మీరు ఇది మనకు సామెత ఉంది, మీరు వినే ఉంటారు పూర్వం. పురుషుడికి అనుకూలమైన భార్య దొరకటం కంటే, నచ్చిన ఉద్యోగం దొరకటం కంటే కూడా అనుకూలమైన సతి, నచ్చిన ఉద్యోగం దొరకటం కంటే శాంత చిత్తము గలవాడు అదృష్టవంతుడు. కొంతమందికి డబ్బు ఉంటుంది, అనుకూలమైన భార్య ఉంటుంది, నచ్చిన ఉద్యోగం ఉంటుంది, కానీ ఎప్పుడు అశాంతుడు బాధపడుతూ ఉంటారు. కారణం ఇది, నచ్చిన ఉద్యోగం దొరికిన వాళ్ళకంటే, పాండిత్యం ఉన్న వాళ్ళకంటే, అనుకూలమైన సతి దొరికిన వాళ్ళకంటే, ఐశ్వర్యం ఉన్న వాళ్ళకంటే శాంత చిత్తము గలవాడు ఎక్కువ అదృష్టవంతులైన శాస్త్రంలో ఉంది. ప్రశాంతశ అంటే ఇక్కడ శాంత చిత్తము కలిగి ఉండాలి. ప్రశాంత పరమాత్మ సమాహిత అంటే ఒకడికి సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఈటే వస్తుంది, కోడివే వస్తుంది, తర్వాత ప్రకృతి వల్ల ఇబ్బందులు వస్తాయి, సంసారంలో ఇబ్బందులు వస్తాయి, గౌరవాలు వస్తాయి, అగౌరవాలు వస్తాయి, ఆ ప్రారంభాన్ని బట్టి ఆ డెస్టినీ తీసుకొస్తుంది. ఎప్పుడు ఏ టైంలో ఏది రావాలో ఆ డెస్టినీ తీసుకొస్తూ ఉంటుంది, ఆ దేహ ప్రారంభం తీసుకొస్తూ ఉంటుంది. ఐశ్వర్యం అంతే, దారిద్ర్యం అని అంతే. ఒకసారి రామకృష్ణుడు అన్నాడు నరేంద్రుడితోటి, ఏమయ్యా మీ అమ్మకి కూరలో ఉప్పేయటానికి కూడా కూరలో ఉప్పేయటానికి కూడా ఇబ్బంది పడుతుందా అన్నాడు రామకృష్ణుడు నరేంద్రుడితోటి. ఆ నరేంద్రుడికే అమెరికా వెళ్ళి వచ్చాక ఏ జేబు, ఆయన కోటి జేబులోనూ చొక్కా జేబులో అన్ని జేబుల్లోనూ డబ్బే అంచేత అది చెప్పలేము. అప్పుడు ఆ రోజులు అయ్యి ఈ రోజులు అయ్యి దేహం ఎప్పుడు అలాగే పిఠాపురం రాజు గారు కాలేజీ కట్టారు కాకినాడలో, పిఆర్ కాలేజీ అంటారు. ఆయనకి చివరి రోజులు ఎలాగెళ్ళినాయంటే ఆయన దగ్గర పని చేసినటువంటి గుమస్తా క్యారేజీ పంపితే ఆయనకు రోజులు వెళ్ళినాయి. చెప్పలేము డెస్టినీ ఎలా అంటే, భగవంతు షేక్స్పియర్ కూడా చెప్పాడు, దెర్ ఇస్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. డెస్టినీ మీదే మన జీవిత విధానం ఆధారపడి ఉంటుందని కొన్ని డ్రామాల్లో ఆయన కూడా చెప్పాడు. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఈ గౌరవాలు అగౌరవాలు, ఈ లాభాలు నష్టాలు, హీట్ వేవు కోల్డ్ వేవు, ఎన్ని సమాజంలోంచి వచ్చే సమస్యలు, కుటుంబంలోంచి వచ్చే సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ ఎవడైతే మనస్సును జయించాడో, ఎవడైతే శాంత చిత్తం కలవాడో వాడు ఏం చేస్తాడంటే, పరమాత్మ సమాహిత, వాడే పరమాత్మలో స్థిరంగా ఉంటాడు. పరమాత్మలో ఎవడైతే స్థిరపడ్డాడో, ఎవడికైతే ఆత్మతోటి యోగం కుదిరిందో, ఎవడైతే ఆత్మయుక్తుడై ఉన్నాడో, అంటే జీవిత గమ్యం ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం. ఏ బ్రహ్మ పదార్థంలోంచి వచ్చామో ఆ బ్రహ్మ పదార్థంలోకి తిరిగి రిటర్న్ అయ్యి బ్రహ్మ పదార్థానికి చేరుకోవటం మన జీవిత గమ్యం. అంచేత ఆ బ్రహ్మ పదార్థంలో ఎవడైతే స్థిరంగా ఉన్నాడో, ఎవడైతే ఏకీభూతం పొందాడో, ఎవడో బ్రహ్మ పదార్థంలో వాడు ఈ సమస్యలు అన్నిటి మధ్య, ఈ గౌరవాలు అగౌరవాలు, ఈ గొప్పలు తెప్పలు, తర్వాత ఏమో హీట్ వేవు కోల్డ్ వేవు, కుటుంబ ప్రాబ్లమ్స్, సమాజ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్, ఇన్ని గొడవల మధ్యన ఎవడైతే ఆత్మసాక్షాత్కారం పొందాడో, ఎవడైతే ఆత్మదర్శనం పొందాడో, ఇన్ని సమస్యల్లో కూడా వాడు ఆత్మను దర్శిస్తూ ఉంటాడు, ఆత్మను చూస్తూ ఉంటాడు, కానీ వాడికి మైండ్కి ఏమి డైవర్షన్ లేదని చెప్పటం. మీకు అర్థమైతే ఒక శ్లోకం చాలు, శ్లోకాన్ని పోగొట్టేది శ్లోకం. మీకు అర్థమైతే 700 శ్లోకాలు అక్కర్లేదు, ఒక్క శ్లోకం చాలు మీకు అర్థమైతే. ఏ కొన్ని సమస్యలు చెప్పాడు. మీరు గౌరవంలో కూడా పరమాత్మను చూడాలంటే మీరు చూడలేరు, అగౌరవంలో కూడా పరమాత్మను చూడాలంటే చూడలేరు. మీకు సంతోషం వచ్చినప్పుడు పరమాత్మను చూడమంటే సరసడంగా సంతోషం ఉన్నవాళ్ళు ఎమోషన్కి గురవుతారు, వికారాలు. సంతోషం కూడా నిజం కాదు, అదొక వికారం. ఆ ఎమోషన్ గురి అవుతారు సంతోషం వచ్చినప్పుడు. సంతోషంగా ఉన్న వాళ్ళకి రీజన్ తగ్గిపోతుంది, ఎమోషన్ గురి అవుతూ ఉంటారు. అలాగే బెంగ పెట్టుకున్న వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది, వాళ్ళు రీజన్ బెంగ పెట్టుకున్న వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది. ఏదో చింతించే వాళ్ళకి సరసంగా వరల్డ్లీ మ్యాన్కి ఏంటి, ఏదో కొన్ని కొంతమంది మనుషులతో ఈ పదార్థాలతోటో ఆ వ్యక్తులతోటో లేదా ఎస్టేట్స్తో ఎక్కడో తాదాత్మ్యం ఉంటుంది, వాళ్ళకి అటాచ్మెంట్ తాదాత్మ్యం ఉంటుంది, అక్కడ ఇరుక్కుపోతుంది, ఆ మనస్సు అక్కడే తిరుగుతూ ఉంటుంది. అంచేది అక్కడికి ఇది కాకుండా మనస్సు లోపలికి వెళితేనే కానీ వాళ్ళకి ఆత్మానుభవం కలగదు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ని సమస్యల మధ్య పరమాత్మనే చూడటం ఎవరికి సాధ్యం అంటే ఇది అందరికీ సాధ్యం కాదు, పరమాత్మలో స్థిరపడిన వాడికి మటే ఇన్ని సమస్యల మధ్యన పరమాత్మను దర్శించగలడు. ఇంకా వాడు అలాగ అన్ని సమస్యల్లోనే లాభంలో నష్టంలో ఎవడైతే మనం లాభం నష్టం మన చేతిలో లేదు, అది మనం పని చేస్తాం, ఒకసారి లాభం రావచ్చు, ఒకసారి నష్టం రావచ్చు, ఒకసారి అనుకున్న పని జరుగుతుంది, ఒకసారి అనుకున్న పని జరగదు. ఇవన్నిటి మధ్యలో కూడా పరమాత్మనే మనం దర్శిస్తూ ఉండాలి. అయితే దర్శించాలంటే అందరూ దర్శించగలరా? దర్శించలేరు. పరమాత్మలో స్థిరపడిన వాడికి, ఆత్మజ్ఞానం ఉన్నవాడికి, ఆత్మానుభవం ఉన్నవాడికి, ఆత్మజ్ఞానం ఉన్నవాడికి, వాడికి ఆత్మతో తాదాత్మ్యం పొందిన వాడు ఇన్ని సమస్యల మధ్యన ఆత్మను ఒక్కటే దర్శించగలడు, కానీ మిగతా వాడికి సాధ్యం కాదు. ఇది భగవాన్ వాచ. అయితే శరీరం అటు ఇటు భూమి మీద తిరుగుతాడు, కానీ ఈ స్టేజ్ మనం సంపాదించాలి. ఇక్కడ భగవంతుడు స్టేజ్ చెప్పాడు. ఇది చనిపోయిన తర్వాత సాధించింది కాదు, శరీరం బతకుండగా ఈ శరీరం భూమి మీద అటు ఇటు తిరుగుతుంటేనే ఆయన చెప్పినటువంటి స్టేట్ ఎట్టయిన చేస్తే వాడికి పునర్జన్మ లేదు. సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, శరీరం చనిపోతూ ఉంటుంది, మళ్ళీ చనిపోయిన వాడు పుడతా ఉంటాడు, పుట్టినవాడు చనిపోతూ ఉంటాడు. ఈ చావు పుట్టుకల్నే సంసారం అని పిలుస్తూ ఉంటారు. అంచేది మనం పరమాత్మను ధ్యానం చేస్తుంటే డైరెక్ట్గా పరమాత్మని ధ్యానం చేసే శక్తి మనకు లేకపోతే మేనిఫెస్టెడ్ గాడ్ అంటే రాముడు కృష్ణుడు లేదా శంకరుడు ఎవరో ఒకరు మీ ఫేవరెట్ గాడ్ని ఎవరైనా ఆ నామం జపించడం వల్ల ఆ రూపాన్ని ధ్యానం చేయటం వల్ల కూడా మనస్సు అంతరముఖం అవుతుంది. డైరెక్ట్గా పరమాత్మ ఏంటంటే పరమాత్మ నేమ్ లెస్ ఫారం లెస్ యాక్షన్ లెస్ అది, దాన్ని డైరెక్ట్గా ధ్యానం చేయడం కష్టం. మేనిఫెస్టెడ్ గాడ్ని ధ్యానం చేయటం జపించడం తేలిక, ఆ మార్గం తేలిక. అంచేత ఎవరో ఒకరు మీ ఫేవరెట్ గాడ్ని జపించడం వల్ల ఆ రూపాన్ని ధ్యానం చేయటం వల్ల మనకి లోపల ఫారెన్ మ్యాటర్ ఏదైనా ఉంటే పోయి మనం ఆ రోజుకి ఆ రోజు పవిత్రులను అవుతూ ఉంటాం భగవంతుడి నామాన్ని స్మరించడం వల్ల. మీరు మనకు రెండు జాతీయ జీతాలు ఉన్నాయి, మనం ఏది స్మరిస్తూ ఉంటే అది అవుతాం. అది జ్ఞాపకించుకోండి. మీ మనసులోకి ఏ ఆలోచనలు వస్తున్నాయో మీకు తెలుస్తూ ఉంటుంది. ఆలోచన విషయంలో తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉరికే నలుగురిలో గౌరవంగా బతుకుతున్నాం, ఇవన్నీ అనవసర ఇవన్నీ ఉరికే ఆడంబర విషయాలు. ఇవి నలుగురిలో గౌరవంగా బతుకు లోపల ఏమి లేకుండా నలుగురిలో గౌరవంగా బతుకు ఇవన్నీ ఆడంబరానికి సంబంధించిన విషయాలు. ఈ చనిపోయి శరీరం చనిపోయినప్పుడు ఈ ఆడంబరాలు ఏమి రావు మీకు, మీ మనస్సు మీకు కూడా వస్తుంది. శరీరం చనిపోయిన తర్వాత మనకు కూడా వచ్చేది ఏదీ లేదు. చివరికి గుండి సూది ప్రాపర్టీ మాట వదిలేని గుండి సూది కూడా రాదు, మన ఇంటికాడ ఉన్న గుండి సూది కూడా రాదు. ఊరికే బంధువులు ఎక్కడికి వస్తారో, ఊరికే శ్మశానం దాకా వస్తే వస్తారు కొంతమంది. తర్వాత మనకు శరీరం ఇక్కడ కాలిపోతుంది, శరీరాన్ని కాయ చేస్తే అది బర్ణ, శరీరం కాయ చేసిన తర్వాత మనస్సు మనకు కూడా వచ్చేది మనస్సుం. శరీరం పోయిన తర్వాత కూడా మీకు కూడా వచ్చే మనస్సును బాగు చేసుకోవడానికి మీరు ఎవరు ప్రాముఖ్యత చేపట్టలేదు. అశాశ్వతమైన విషయాలకి, అస్థిరమైన విషయాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మరణానంతరం కూడా మీకు కూడా ప్రయాణం చేసి వచ్చే మనస్సును మీరు బాగు చేసుకోవడానికి ఏం ప్రయత్నం చేయటం లేదు. అంటే మీరు శాస్త్రాన్ని శ్రవణం చేయటం లేదు, గురువు చెప్పింది వినటం లేదు, మీరు మానవ శరీరాన్ని వృధా చేసుకుంటున్నారు అని ఇక్కడ భగవాన్ వాచం. మీకు వందే మాతరం, అది ఒక, అది ఎవరు రాశారంటే బంకించంద్ర చటర్జీ రాశాడు. బంకిం వందే ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ కలకత్తా యూనివర్సిటీ. ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ కలకత్తా యూనివర్సిటీ అంటే బంకించంద్ర చటర్జీ. మనకు స్వాతంత్ర సమరంలో అందరికీ ఆ పాట నోటంకు, ఇప్పుడు ఆ పాట మర్చిపోయారు చాలామంది. మన దేశ స్వాతంత్ర సమరంలో చాలామంది యువకుల్ని నడిపించింది ఈ గీతమే, వందే మాతరం. అది బంకించంద్ర చటర్జీ బెంగాలీ వాడు రాశాడు. ఆయన ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ కలకత్తా యూనివర్సిటీ. రెండు జనగణ మణ, ఆ జాతీయ గీతం రవీంద్రనాథ్ ట్యాగూర్ రాశాడు. రవీంద్రనాథ్ ట్యాగూర్ 6వ తరగతి కంటే ఎక్కువ చదువుకోలేదు. ఇంకా బళ్ళోకిలు అందరితో కూర్చోవడం వాళ్ళు సూపర్ రిచ్. బళ్ళోకిలు అందరితో కూర్చోవడం ఇష్టం లేక 6వ తరగతి చదువుకుని మానేశాడు. వాళ్ళ ఫాదర్ ఇంటికాడ చోటర్స్ని తీసుకొచ్చి చెప్పించాడు ట్యాగూర్కి. అందరి పిల్లలతో కూర్చో జరుగుబాడుతాను అని చెప్పిన తర్వాత అయితే వాళ్ళకి చదువు ఆపుచేయలేదు. ఇంటికాడ చోటర్స్ చెప్పించాడు దేవేంద్రనాథ్, దేవేంద్రనాథ్ ట్యాగూర్ ఆడు ఫాదర్ పేరు దేవేంద్రనాథ్ ట్యాగూర్. ఎక్కడ నీకు ఎక్సలెన్స్ బంకించంద్ర చటర్జీ ఉంది అంటే రామకృష్ణ పరమహంస గారు జీవిత టైంలో ఈయన చాలా పిల్లవాడు రవీంద్రనాథ్ ట్యాగూరు. బంకించంద్ర చటర్జీతో పరిచయం ఉండదు. ఒకసారి రామకృష్ణుడు అంటే మనం ఏదో ఆలోచిస్తున్నామో దానికోసం చెబుతున్నాను. రామకృష్ణుని ఒక భక్తుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ భక్తుడికి బంకించంద్ర చటర్జీకి స్నేహం. రామకృష్ణుడు మా ఇంటికి వస్తున్నాడు అని చాలా జాతీయ గీతాలు రాశాడు. మా ఇంటికి వస్తున్నాడు, రైటరు, పొయెట్టు, తర్వాత ఆయనకి సాహిత్యంలో ఆ రోజున బెంగాల్ సాహిత్యంలో ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకత ఉండేది బెంగాల్ సాహిత్యంలో బంకించంద్ర చటర్జీకి. బంకించంద్ర చటర్జీ సరే ఆయన కూడా ఆయన స్నేహితుడికి రామకృష్ణుడిని చూడటానికి వచ్చాడు. రామకృష్ణుడు ఆయన బంకింబాబు అని పిలిచేవాడు. బంకించంద్ర చటర్జీని బంకింబాబు అని పిలిచేవాడు. పరిచయం చేశాడు, రామకృష్ణదేవ ఈ బంకించంద్ర చటర్జీ చాలా పెద్ద రైటరు, పోయిట్ కూడాను, బెంగాల్లో ఈ స్వాతంత్ర ఉద్యమానికి నడిపే సాంగ్స్ చాలా రాశాడని చెప్పాడు బంకింబాబు గురించి. అప్పుడు రామకృష్ణుడు ఎవరంటే ఏదో 4 మాటలు చెప్పండి అన్నాడు. ఎవరిని? బంకించంద్ర చటర్జీని. బంకించంద్ర చటర్జీ మాటలే ఉన్నాయండి. 1 తిండి, 2 నిద్ర, 3 మైదనం, 4 భయం. ఇదే కాదండి ప్రపంచం చేసే పని, ఇంకో పని లేదన్నాడు. ఈ 4 జీవకోటి, ఈ 4 పని. ఇంకా జీవకోటికి అందరికీ 4 పని, శుభ్రంగా తినటం, నిద్రపోవటం, 3 మైదనం. మైదనం అంటే సెక్స్, 4 భయం. కొంతమందికి ప్రతి చిన్న విషయానికి భయం వేస్తూ ఉంటుంది. ఈ అన్ని భయాల్లోకి మరణ భయం పెద్దది. ఇవన్నీ అని చెప్పి ఈ 4 అంతకంటే ఏముంది, మీ కౌరులు ఏం చెప్పమంటారు మిమ్మల్ని? ఓడి శుభ్రంగా తినటం, నిద్రపోవటం, సెక్స్ ఎంజాయ్ చేయటం, 4 ఏంటంటే భయం. ప్రతిదానికి ప్రతి ఏ విషయం ఏ సంఘటన జరిగినా భయపడిపోవటం. ఇదే ఈ 4 అంతకంటే ఇంకేమున్నాయి నీకు చెప్పటానికి అంటాడు. అప్పుడు రామకృష్ణుడు అంటాడు, మనం ఏ కూర తింటే అదే తేనిపోతుంది, ఈ 4 పనులే చేసుకుంటున్నావా నువ్వు అని అడిగాడు బంకింబాబు. నీకు ఇంకో పని లేదా? ఈ 4 పనుల మధ్యలో నువ్వు ఉన్నావా? ఏంటి కౌరులు అంటే ఈ 4 మాటలు నువ్వు చెబుతున్నావు అంటే నీకు ఇంకో చింతన లేదా? నీకు చింతన లేదా అంటే మనం ఏ కూర తింటే ఆ కూర తేనిపోతుంది కానీ ఇంకో కూర రాదు. అయితే నువ్వు మాట్లాడే మాటలను బట్టి వాటి గురించే ఆలోచిస్తున్నావేమో బంకింబాబు అని వాడికి అరగంట బోధిస్తాడు. ఆత్మవిద్య గురించి, దైవం గురించి, మోక్షం గురించి, ఇవన్నీ మంచి విషయాలు. ఈ స్పిరిచువల్ టీచింగ్ చేస్తాడు అరగంట. ఆయన వింటాడు, బంకిం బాబు వింటాడు. విని ఏమంటాడంటే, నేను చెప్పే మాటలన్నీ కూడా మీకు చేదుగా ఉంటాయి, చేదుగా ఉన్నా చెప్పాలి. మీరు బాగుపడటం నాకు ముఖ్యం, మీ ముఖస్థుతి మాటలు నేను చెప్పను, మీరు బాగుపడటం నాకు ముఖ్యం. అంచేది నేను చెప్పే మాటలు చేదుగా ఉన్నా స్వాలో చెయ్యి బంకిం బాబు అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అరగంట చెప్పిన తర్వాత, ఓ రామకృష్ణదేవా, ఐ హ్యావ్ నాట్ కమ్ హియర్ టు హియర్ స్వీట్ వర్డ్స్, నేను మీ దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చాను. మీరు మాట్లాడే తీయటి మాటలు వినటానికి రాలేదు నేను. మీరు ఎలా మాట్లాడినా నేను తీసుకుంటాను లోపలికి. కేవలం మీరు ఏదో నన్ను పొగుడుతారని, నన్ను స్తోత్రం చేస్తారని, నేను ఎంతవాడు అంతర్వాడు నా గురించి చెప్తారని ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గరికి రాలేదు నేను. ఐ హ్యావ్ నాట్ కమ్ హియర్ టు హియర్ స్వీట్ వర్డ్స్, మీరు నన్ను ఏదో పొగడుతున్న మాటలు చెప్తారని నేను ఇక్కడికి రాలేదు, ఏదో తీయగా ఉండే మాటలు చెప్తారని రాలేదు. మీరు చెప్పిన మాటలు పుల్లగా ఉన్నా చేదిగా ఉన్నా స్వాలో చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నాడు బంకిం బాబు. అంచేది ఆయన ఏమన్నాడంటే, రామకృష్ణుడు, మీరు ఎక్కువ ఏది మాట్లాడుతున్నారో అదే చింతిస్తున్నారని దాని అర్థం. మనస్సు జాగ్రత్తగా ఉండాలి. మనస్సు ఏది చింతిస్తే మీకు తెలియకుండా అది అయిపోతుంది. మీకు వచ్చే ఆలోచనలో, మీకు వచ్చే సంకల్పాల్లో జాగ్రత్తగా ఉండండి. అంటే మనిషి ఏది ఆలోచిస్తే అది అవుతాడు. సర్వసాధారణంగా మనం ఎటువంటి స్నేహాలు చేస్తుంటే ఆ స్నేహాల గుణాలు కూడా మనకు వచ్చేస్తాయి, తెలియదు. ఆ గుణాలు మనకు వచ్చేస్తున్నాయి తెలియదు. అంటే స్నేహాల విషయంలో, తర్వాత చదివే గ్రంథాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఇదేం చెప్పాడు అక్కడ, మనం ఆలోచించే విషయం, బంకిం బాబు నువ్వేదో జనసామాన్యం గురించి చెబుతున్నావు, అది కాదు. నీ మనసు ఏదో ఆలోచిస్తుందో అది చూసుకోనవు. ఒక భగవంతుడు ఒక్కడే నిజం, మిగతా అన్ని స్వప్నంతోడు సమానం. జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో నీ బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉందో చూసుకో. ఇవన్నీ పద్యాలు, పాటలు, గౌరవాలు, సన్మానాలు, సెకండరీ థింగ్స్, ఇవన్నీ మాయ గొడవలు. అసలు నీ బిహేవియర్, నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండగా స్వప్నావస్థ నీకు ఎటువంటి స్వప్నాలు వస్తున్నాయి, వేకింగ్ స్టేట్లో నీ బిహేవియర్ ఎలా ఉంది, నీ పద్ధతి ఎలా జీవిస్తున్నావు, వేకింగ్ స్టేట్లో నీకు ఎటువంటి స్వప్నాలు వస్తున్నాయి, వేకింగ్ స్టేట్లో, డ్రీమ్ స్టేట్లో నీ ప్రవర్తనలో చూసుకుని జాగ్రత్తగా అట్లా సవరించుకో. ఊరికి ఎవరో ప్రజలు కూడా చెబుతున్నావు, నువ్వు నిన్ను బాగు చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి బంకిం బాబు అని చెప్పాడు. ఒక స్నేహితుడి ఇంటికాడ మీటింగ్ ఇది. అంచేది మనం ప్రపంచాన్ని అనుసరించకూడదు. ఎంత ప్రపంచంతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. ప్రకృతితో ఎక్కువ అతిగా ఉండకూడదు. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, నీ సమస్యల మధ్య, ఈ హాండర్ డిజాండర్ మధ్యలో, హీట్ వేవ్ కోల్డ్ వేవ్ మధ్యలో, డొమెస్టిక్ ప్రాబ్లమ్స్, తర్వాత వరల్డీ ప్రాబ్లమ్స్, ఇవన్నిటి మధ్యలో ఎవడైతే పరమాత్మను తప్పించి ఈ సమస్యలకు, కష్టంలో, సుఖంలో, లాభంలో, నష్టంలో ఎవడైతే పరమాత్మను మాత్రమే దర్శిస్తున్నాడో వాడే ముక్తిని పొందుతాడు. వాడికే స్వరూపం తాలూకు ఎరుక కలుగుతుంది. ప్రశాంతశ్య పరమాత్మ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త యుచ్యుచ్యతే యోగి సమలోష్టాక్ష్మ కాంచన. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటే శాస్త్రజ్ఞానం, అనుభవ జ్ఞానం. మీరు బుద్ధితోటి, ఇంద్రియాలతోటి సంపాదించినంత శాస్త్రజ్ఞానం. మీరు ఏ జ్ఞానం అయితే విన్నారో, ఏ జ్ఞానం అయితే అధ్యయనం చేశారో దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకుంటే అది విజ్ఞానం అవుతుంది. జ్ఞానం విజ్ఞానం. జ్ఞానం అంటే మీరు మీ ఇంద్రియాలను ఉపయోగించుకుని, మీ బుద్ధిని ఉపయోగించుకుని సంపాదించుకునేది జ్ఞానం. మీరు విన్న విషయాన్ని, మీరు ఏ చైతన్యం గురించి వింటున్నారో, ఏ బ్రహ్మ పదార్థం గురించి శ్రవణం చేస్తున్నారో, ఏ బ్రహ్మ పదార్థం గురించి అధ్యయనం చేస్తున్నారో దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకుంటే అది విజ్ఞానం అవుతుంది. ఈ జ్ఞాన విజ్ఞానములతోటి ఎవడైతే సంతృప్తిగా ఉన్నాడో, కూటస్థో వికారములు లేకుండా ఎవడైతే ఉంటున్నాడో, కొంతమంది ప్రతి చిన్న వేషానికి రియాక్షన్ వచ్చేస్తుంది, కారణం తెలియదు. అంటే ఇక్కడ చెప్పేది భగవంతుడు యాక్షన్ మంచిదే కానీ రియాక్షన్ మంచిది కాదని. ఏదో మీ డ్యూటీ మీరు చేసుకెళ్ళండి, మిమ్మల్ని కొంతమంది పొగుడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, అట్లా రియాక్ట్ అవ్వద్దు. అంటే మీరు ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతుంటే యాక్షన్ తగ్గిపోతుంది. అయితే రియాక్ట్ అవ్వదు, మీరు చేసుకునే పనులు చేసుకెళ్తూ ఉండండి, ప్రతిదానికి రియాక్షన్ వద్దు, యాక్షన్ చేసుకుంటే వెళ్తూ ఉండండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కోటస్థో అంటే వికారరహితుడు. మీరు మనసులో వికారాలు లేకుండా ఉండాలి. విజితేంద్రియ అంటే ఇంద్రియ నిగ్రహం. పునాదిలో పునాది లేకుండా ఇల్లు కడితే ఎలా ఉంటుందో, ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే ఎలా ఉంటుందో, ఇంద్రియ నిగ్రహం గురించి ఆలోచించకుండా, మనో నిగ్రహం గురించి ఆలోచించకుండా, సెన్స్ కంట్రోల్ లేకుండా, మైండ్ కంట్రోల్ లేకుండా ఆత్మ అనుభవం సంపాదించడం అలాగే ఉంటుంది. అంటే ఈ రెండు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు తినే ఫుడ్ విషయంలో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వినే శ్రవణం చేసే విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వికారంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే వికారం అంటే మనకి మన పనేదో మనం చూసుకుంటూ ఆ లేజర్ టైము పరమాత్మను తెలుసుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉండాలి. ఆహారం విహారం ఈ రెండట్లు మోడరేట్గా ఉండాలి. తర్వాత సామెత ఉంటుంది, ఫిల్ ద లేజర్ టైమ్ ఇది ఆంగ్ల భాషలో ప్రొవర్బ్. ఫిల్ ద లేజర్ టైమ్ ఇంటెలిజెంట్లీ. మీకు అందరికీ లేజర్ టైం ఉంటుంది, వర్క్ చేసే వాళ్ళందరికీ ఏదో గంట 2 గంటల రోజుకి లేజర్ ఉంటుంది. ఆ లేజర్ టైంని మీరు తెలివితేటలకు ఉపయోగించుకొని పాడు చేసుకోవద్దు, వేస్ట్ చేసుకోవద్దు. అది తెలివితేటలకు ఉపయోగించుకుంటే అది మీ సాధనకు ఉపయోగపడుతుంది. అది ప్రోవర్బ్ ఏంటంటే ఫిల్ ద లేజర్ టైమ్ ఇంటెలిజెంట్లీ. మీకు చేతి నిండా పని లేనప్పుడు, ఏదైనా అవకాశం దొరికినప్పుడు ఈ పరమాత్మ చింతనని ఉపయోగించండి. తర్వాత మీ చేతులతో చేసే నోటితోటే కాదు, చేతులతో కూడా ఈశ్వరుడికి ఈశ్వరుడు సంతోషించే పనులు చేయండి. కొంతమంది నోటితో ప్రార్థన చేస్తారు, చేతులతో పని చేయరు. నోటికి చేతికి చాలా దూరం ఉంటుంది. కొంతమందికి నోటితో దేవుణ్ణి పొగుడుతారు, నువ్వు అంతరివాడు ఇంతరివాడని, చేతులతో ఏం పని చేయరు. ఆ చేతులతో కూడా ఆ ఈశ్వరుడు సంతోషించే పనులు మీరు చేస్తూ ఉండాలి. ఈశ్వరుడికి ప్రీత్యర్థం మీరు చేస్తూ ఉండాలి. అంటే మీరు ఏ పని డూసు డోంట్స్, దాని ఏమంటారు ఇంగ్లీష్లో డూసు, ఈ చేయవలసిన పనులు, ఈ చేయకుండా పనులు. చేయవలసిన పనులు చేస్తూ ఉండాలి. చేయవలసిన పని చేయకపోయినా మనకు దోషం వస్తుంది, చెయ్యకూడని పనులు చేసినా దోషం వస్తుంది. అంటే మన డ్యూటీ మనం చెయ్యాలి. డూస్ డోంట్స్, అంటే డూస్ మానకూడదు, డోంట్స్కి దూరంగా ఉండాలి. అంటే విధి నిషేధాలు అంటారు. ఆ ఏది విధి ఏది నిషేధం అది భగవంతుడు భగవద్గీతలో వివరంగా చెప్పాడు. ఏది చేయవలసిన పని, ఏది చేయకుండా పని. చేయవలసిన పని మానేస్తే దోషం వస్తుంది, చెయ్యకుండా పని చేస్తే దోషం వస్తుంది. ఈ డూస్ డోంట్స్ కొన్ని కొన్ని శ్లోకాల్లో చాలా వివరంగా భగవంతుడు మనకి డిక్టేట్ చేశాడు. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే వికారములు లేకుండా ఉండాలి. విజితేంద్రియ, ఒక మనిషికి ఒక బలహీనత ఉంటుంది మనసులో, దాన్నే వీక్నెస్ అంటారు. అది మనస్సు ఎక్కడికెళ్తుందో చూస్తూ ఉంటారు. మనం అలాగ బాగుంటుంది, అందరం మనస్సు ఒక చోటకి వెళ్తూ ఉంటాం, ఒక మనస్సు ఒక చోటకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది జన్మాంతరంలోంచి వస్తుంది ఆ హ్యాబిట్. అది ఒక మీ ఏ విషయం మీదకైతే మీ మనస్సు పరిగెడుతుందో అది మీకు లోపల తెలుస్తూ ఉంటుంది. తర్వాత మీకు ఆరోగ్యం బాగుందనుకోండి, మీకు ఆరోగ్యం తెలుస్తూ ఉంటుంది. మన హెల్త్ని ఎంజాయ్ చేస్తున్నామని మీకు తెలుస్తూ ఉంటుంది. అది పురాణం చెప్పక్కర్లేదు మీకు. మీరు అనారోగ్యంగా ఉన్నారనుకోండి, మీ అనారోగ్యం మీకు తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ డాక్టర్ గారు ఏదైనా రోగం మిస్ అయినా అదేంటంటే నేను నాకు సఫరింగ్ ఉంది, నేను నాకేమి రోగం లేదంటారంటే అని అనారోగ్యం పేషెంట్కి తెలుస్తూ ఉంటుంది. నీకేమి రోగం లేదని డాక్టర్ గారు చెప్పినా రోగం పేషెంట్కి తెలుస్తూ ఉంటుంది. తర్వాత మీకు ఆరోగ్యంగా ఉన్నారని కూడా, మన ఆరోగ్యంగా ఉన్నారని మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే బ్రహ్మజ్ఞానం వచ్చినప్పుడు కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఆ బ్రాహ్మీ స్థితి మీకు దానికి సంబంధించిన సమీపంలోకి వచ్చినప్పుడు, ఆ లైట్కి సమీపంలోకి వచ్చినప్పుడు కూడా ఆ బ్రాహ్మీ స్థితి మీకు తెలుస్తూ ఉంటుంది. అది మీకు మీకే ఇతరుల మీద ఆధారపడక్కర్లేదు. మీ ఆరోగ్యం మీకు ఎలా తెలుస్తుందో, మీ అనారోగ్యం మీకు ఎలా తెలుస్తుందో, ఇక్కడ మీకు ఈ దైవం తాలూకు ఆ స్పందనలు ఇక్కడికి వచ్చినప్పుడు అవి మీకు తెలుస్తూ ఉంటుంది. ఇతరులకు చెప్పక్కర్లేదు, మీ మీ కాన్షియస్నెస్ చెబుతూ ఉంటుంది. అది ఇక్కడ ఏమంటున్నాడంటే, మనస్సు ఏదో విషయం మీదకి పరిగెడుతూ ఉంటుంది, ఏదో విషయం మీదకి. అది ఎక్కడికి వెళ్ళిపోతుందో అక్కడి నుంచి విత్డ్రా చేయాలి. దాన్ని ఉపసంహరించాలి. దానికి వైరాగ్యం అవసరము. రమణ మహర్షి గారు నేనెవడను అని విచారణ చెప్పారు. ఆ నేనెవడనన్న ప్రశ్నకి సమాధానం బ్రహ్మమును తెలుసుకోమని. అంటే ఈ నేననేది తలంపు బ్రహ్మములోంచి నథింగ్లోంచి రాలేదు, సంథింగ్లోంచి వచ్చింది. అక్కడి నుంచి దాన్ని విత్డ్రా చేస్తే అది ఎక్కడికి వెళుతుందంటే బ్రహ్మములోకి వెళుతుంది. అది బ్రహ్మములోకి వెళ్ళి లైవ్ అయిన తర్వాత అది నీవు అని, బ్రహ్మమే నువ్వు, ఈ నేను కాదు బ్రహ్మమే నువ్వు అన్న సంగతి అనుభవంలోకి వస్తుంది. అయితే నేనెవడని విచారణ చేయటానికి కూడా విచారణ చేసిన తర్వాత విచారణ చేసినంత మాత్రం సక్సెస్ అవ్వలేము. ఒకటి వైరాగ్యం ఉండాలి, రెండు వివేకం ఉండాలి. అది రెండు మనకి పక్షి ఎగరటానికి రెండు రెక్కలు అవసరము. ఆధ్యాత్మిక అభివృద్ధికి రెండు అవసరం చెప్తారు. మనకు చాలా విషయాల్లో దుఃఖం రావడానికి కారణం ఏంటో వైరాగ్యం లేకపోవటం. మనకి పూర్తి తగిన సఫిషియంట్ డిటాచ్మెంట్ కూడా మనకు లేదు. అటాచ్మెంటే బాండేజ్, అటాచ్మెంటే సిన్ను. మనకి డెత్ తీసుకొచ్చేది కూడా అటాచ్మెంటే. ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్. ఇట్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సన్. ఇప్పుడు ఎవడైనా తప్పులు చేస్తున్నారంటే వాడు అటాచ్మెంట్ లేని వాడు, ఎవడో తప్పు చేయడం వాడికి అవసరం లేదు. ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సన్. మనం ఏదైనా పాపం చేస్తున్నామంటే అటాచ్మెంటే కారణం. చచ్చిపోతున్నామంటే ఎవరు, కొంతమంది ఆళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఇంట్లో వాళ్ళ గురించి బెంగట్టుకు చేస్తారు. వాళ్ళకి వాళ్ళు పాడైపోతే వీళ్ళు చావటం ఏంటండి? మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పాడైపోతే మీరు చావటం ఏంటి? అంటే మీరు వైరాగ్యం లేక వదలలేకపోతున్నారు. వాళ్ళు బాగానే ఉంటారు మీరు చస్తానంటారండి, వాళ్ళు బాగున్నారు కదా మీరు చచ్చిపోతారంటారండి. అంటే ఇక్కడ భగవంతుడు చెప్పింది అంటే మనిషికి ఎంత కొంత వైరాగ్యం లేకపోతే మీరు ఎందుకు పనికిరారు అని చెప్పి డిటాచ్డ్ అటాచ్మెంట్ ఉండాలి. ఉడికే మన వాళ్ళు మన డ్యూటీ మనం చేస్తున్నప్పటికీ లోపల వాళ్ళకి మనకి సంబంధం లేదు. వాళ్ళ వాళ్ళ ప్రారంధాన్ని బట్టి వాళ్ళు లోకంలోకి వచ్చారు, బయటికి పోతారు వాళ్ళు. మన ప్రారంధాన్ని బట్టి మనం లోకంలోకి వచ్చాం, మనకి మనం బయటికి పోతారు. గాంధీ గారు అబ్బాయి ఒక ముస్లిం మతం పుచ్చుకున్నాడు త్వరక మతం. గాంధీ గారిని అగౌరవపరచడానికి ఓ రేడియోలో చెప్పేసేవారు. అంటే గాంధీ గారిని అగౌరవపరచడానికి వాళ్ళ అబ్బాయి త్వరక మతం పుచ్చేసుకున్నాడు, ఆ త్వరక మతం పుచ్చుకో. గాంధీ గారు ఒంటి మీద ఏగవాలనట్లేదు. అంటే గాంధీ గారిని అగౌరవపరచడానికి సమాజంలో గాంధీ గారి అబ్బాయి త్వరక మతం పుచ్చేసుకున్నాడు, దాని గాంధీ గారి అబ్బాయి అనేక మంది పుచ్చుకుంటున్నారు. గాంధీ గారి అబ్బాయి కూడా అలా మతాలు మార్చుకున్నాడు, అనేక మంది ఉన్నారు. గాంధీ గారి అబ్బాయి పుచ్చుకుంటే అంత క్యాన్వాస్ ఎందుకు? ఆవిడ గాంధీ గారు ఒక మాట చెప్పాడు, ఆడికి హిందూ మతంలో పుట్టాడు, ఆడు హిందూ మతంలో పుట్టాడు, హిందూ మతం గురించి ఆడికి ఏమీ తెలియదు, ఏదో మతంలోకి వెళ్ళిపోయాడు, ఆ మతం గురించి ఆడికేం తెలుస్తుంది? మనం ఏ మతంలో పుట్టామో ఆ మతంలో మనం మోక్షం పొందడానికి సామగ్రి ఉంది. పుట్టిన ఏ మతం ఏ మతంలో అయితే ఆడు పుట్టాడో ఆ మతం గురించి ఆడికి ఏమీ తెలియదు, ఇంకో మతంలోకి వెళ్ళి ఆ మతం గురించి తెలియదు, అందులోనే ఉండడం చెప్పాడు. ఇవన్నీ చిక్క పనులు, అర్థం లేని పనులు. ఇప్పుడు మనం హిందూ మతంలో ఉన్నాం, మనం బాగుపడటానికి సామాగ్రి అంతా హిందూ మతంలో ఉంది. ఇందులో సామాగ్రి లేకపోతే మతం మార్చుకోవచ్చు. ఈ మత మార్పిడికి వాళ్ళు ఏం చేయండి, వాళ్ళు జనసంఖ్యని పెంచుకోవడానికి చూస్తారు. వాళ్ళు ఈ మతం మార్చుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పేవాళ్ళు ఎవరంటే వాళ్ళు జనాభాని పెంచుకోవడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు భారతదేశంలో హిందువులందరూ క్రిస్టియన్స్ అయిపోయారు అనుకోండి, ఉదాహరణకి ఈ దేశంలో క్రిస్టియన్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. మనకి హిందూ గవర్నమెంట్ నేపాల్, ఇప్పటివరకు నేపాల్ ఇండియాలోనే హిందూస్ ఉన్నారు. ఇప్పుడు ఇండియా అందరూ క్రిస్టియన్, అందరూ క్రిస్టియన్స్ అయితే మనకు నష్టం ఏంటని ఇలా ఇలా పెచ్చ పెచ్చ మాటలు అంటారు. అందరూ క్రిస్టియన్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అంతా క్రిస్టియన్ గవర్నమెంట్ వచ్చారు. తర్వాత ఇంకోటి, మీ మతంలో మీరు అభివృద్ధిలోకి రండని చెప్పాలి, కానీ మన మతంలోకి రమ్మని మనం ఎవరిని పిలవం. మనం హిందూ మతంలో గొప్పతనం అది. మనకి క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటారు. మా మతంలోకి రండని మనం ఎవరిని పిలవం. మాకు తణుకు నుంచి, నరసాపురం నుంచి ముస్లిమ్స్ వస్తూ ఉంటారు, ఏదో కొంతమంది వస్తూ ఉంటారు. ఆ ఏలూరులో ముస్లిమ్స్ కాన్ఫరెన్స్లో అన్నారంటే మీరు నాన్నగారి ఇంటికి వెళ్ళకండి, ఆయన హిందూ మతంలోకి మీకు మార్చేస్తాడేమని. వాళ్ళ నాన్నగారికి మత పెచ్చో లేదు, హిందూ మతంలోకి మార్చడంటే వాళ్ళ మతం కూడా మీరు ఎప్పుడు వెళితే ఇంతవరకు ఆయన స్పిరిచువాలిటీ గురించి మాట్లాడారు, కానీ రిలీజియన్ ఎప్పుడు మాట్లాడలేదనా. మీరు కూడా రండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. అసలు మతం కూడా లేదు. నేను చెప్పాను అప్పుడు, నాకే కాదు హిందూ మతంలో ఇప్పుడు 70 కోట్లు ఉన్నారనుకోండి, 80 కోట్లలో ఎవడో కూడా, నేను ఒక్కడే కాదు ఇతర మతస్థులను మన మతంలో కలుపుకునే బుద్ధి ఎవరికీ లేదని చెప్పాను. ఏలూరు వాళ్ళకి చెప్పండి ఇలాగని. అలా బుద్ధే మనలో లేదు. మన హిందూ మతంలోనే అసలు బ్లడ్లోనే ఇతర మతస్థులను మన మతంలో కలుపుకుందామని అసలు బుద్ధి మనకు ఆ బ్లడ్లో లేదు, మన రక్తంలో లేదు. అసలు ఊరికి అపార్థం చేసుకుని మాట్లాడే మాటలు ఇప్పుడు అంతేది. గాంధీ గారు ఏమన్నా ఆడు పుట్టిన మతంలో ఆడుగారు తెలియకపోతే ఆడు త్వరక మతంలో ఆ మతంలో ఉంటాడు, చివరికని ఆడు చివరికి ఆ మతం వదిలేసాడు. ఓసారి గాడి తప్పితే ఇంకాడు అలాగే ఉంటాడు. అందులో ఈ వయసు ఒకటి వరస్ట్ ఏజ్ అని, టీనేజ్ ఇది వరస్ట్ ఏజ్ అన్నాడు రవీంద్రనాథ్ ట్యాగూర్. ఈ 15వ సంవత్సరం 25వ సంవత్సరం మధ్య పిల్లలతో పడలేము, వాళ్ళు ఆలోచించుకోలేరు, ఇంకోళ్ళు చెబితే వినరు, మాకు తెలిసిన అంటారు, వాళ్ళు సొంతంగా ఆలోచించుకోలేరు. వరస్ట్ ఏజ్ అని చెప్పాడు. 15వ సంవత్సరం 25వ సంవత్సరం మధ్యన వయస్సు తల్లిదండ్రులు ప్రాపర్గా గైడ్ చేయాలి. వయస్సే మంచిది కదా, అసలు వాళ్ళు సొంతంగా ఆలోచించుకోలేరు. ఇంట్లో పెద్దవాళ్ళు ఏమైనా చేస్తే మాకు తెలిసేలే ఊరికంటారు, అంటే మొన్నరకం వచ్చేస్తుంది. తర్వాత వయసులో, వయసుని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, యవ్వనాన్ని బట్టి వాళ్ళకి ఆ వయసులో జనరల్గా అనారోగ్యం తక్కువ ఉంటుంది. ఆరోగ్యంగా ఏదో దంతులు వేస్తూ ఉంటారు, ఏదో చదువుకుంటూ ఉంటారు, అలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఏజ్ మంచిది కాదు, ఆ ఏజ్లో పేరెంట్స్ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ట్యాగూర్ చెప్పాడు. ఆ వయసే, ఆ 15వ సంవత్సరం 25వ సంవత్సరం మధ్యన వయసే వరస్ట్ ఏజ్ అన్నారు ట్యాగూర్. మనం చెప్పింది ఎందరో, మనం ఏదో మంచి చెప్పినా మాకు తెలిసిలేదా చెప్పాడు. చివరికి వాళ్ళు పతనం అయిపోతూ ఉంటారు. ఈ పిచ్చోళ్ళు వాళ్ళ గురించి బెంగెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు మనం డ్యూటీ చేయాలి, ఎవరి గురించైనా సరే మనం డ్యూటీ చేస్తాం. డ్యూటీ చేస్తే గెట్ అవుట్ అని పొమ్మంటే పోతాం. వాళ్ళ గురించి మనం బెంగెట్టుకుని, మనం సబ్జెక్ట్ వదిలేసి, మన ఆలోచన వదిలేసి, మన ప్రోగ్రెస్ వదిలేసుకుని వాళ్ళ గురించి బెంగెట్టుకోవడం, మనం చచ్చిపోవడం ఏంటి? అది శాస్త్రం ఏమని చెప్పాను, ఇట్ ఇస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, ఇట్ ఇస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సిన్, ఇట్ ఇస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్. నీకు ప్రపంచంలో ఎక్కడ అటాచ్మెంట్ లేకపోతే భయం ఏంటి నీకు? ఎవరి గురించి భయపడతావు నువ్వు? ఇట్ ఇస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ ఫియర్, ఇట్ ఇస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్ ఆల్సో. నువ్వు కొంతమంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి దొంగటికి చేస్తారు. వాళ్ళు శుభ్రంగా ఉంటారండి. ఈ మధ్యన కాకినాడలోనే ఒక కొడుకు ఏమో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఆడి బెంగళూరులో ఆడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆడు రామచంద్రపురంలో ఇంటర్మీడియట్ ఈస్ట్ గోదావరి ఇంటర్మీడియట్ చేసినప్పుడు ఏ ఇంటర్ కాస్ట్ అమ్మాయిని ప్రేమించాడు, వాళ్ళు ఇద్దరు చేసుకుంటా ఉంటున్నారు. చేసుకుంటామంటే ఆడేం చేశాడు, ఆ తండ్రికి తెలిసి తల్లితో చెప్పాడు, నేను పలానా అబ్బాయి అమ్మాయిని చేసుకుంటాను నాన్నతో చెప్పాను. ఆడే పిచ్చాడు డైరెక్ట్గా ఫాదర్తో చెప్పేస్తే వదిలిపోను, లేదా అబ్బాయి నాకేమి సంబంధం లేదు మీ నాన్నగారితో నువ్వు చెప్పేసి అని చెప్పినా వదిలిపోను. ఈవిడేంటి పిచ్చవాడు వెళ్ళి ఎవరన్నా మిమ్మల్ని ఒప్పుకోమంటున్నాడు, ఆడిని ఒప్పుకోమంటాం ఏంటండి? ఈవిడ చెప్పేది ఈవిడ అమాయకురాలు కాబట్టి అలా చెప్పేది. ఈడేం చేసేవాడు ఆ కొడుకుతో చెప్పడం మానేసాడు, నువ్వు వాడు బుద్ధి చెప్పుకోమని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ నేను ఒప్పుకోనని ఆడు చెప్పేవాడు. చివరికి జరిగింది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య పడలేక ఆవిడ కాళ్ళలో పడి చచ్చిపోయింది. మధ్య 1 సంవత్సరం అయింది అమ్మ పాప, ఆవిడ చాలా మంచి ఆవిడ తెలుసు, అంటే అమాయకత్వం అది. ఆవిడ చివరికి తండ్రి బాగున్నాడు, కొడుకు బాగున్నాడు, ఆ ఇంటర్ క్యాస్ట్ ఫీల్డ్ ఏమో తండ్రి ఆడు చేయించాడు దగ్గరుండి, ఆడికి సిగ్గులేదు. ఇప్పుడు బెంగళూరులో ఆడు కూడా కొడుకు దగ్గర మాకాం. నేను మన కాకినాడ వెళ్ళాను, ఏంటి పలానా ఆయన కనపట్టాలి కదండి, ఈ మధ్యన కొడుకు ఇంటికాడ ఉంటాడా? కొడుకు ఇంటికాడ ఉంటుంది ఆడి గురించి, ఆ కొడుకు దెబ్బలాడి గురించి, ఈ పిల్లలు కాళ్ళలో పడి చచ్చిపోతే ఈ కొడుకు ఇంటికాడ కోళ్ళ ఇంటికి కోళ్ళ బాగా చూస్తానంటే అందుకే అక్కడ ఉంటాడటండి. అంటే నేను ఎందుకు చెబుతా అంటే, అసలు చేసుకున్నాడు సుఖంగా ఉన్నాడు, వద్దని చెప్పిన ఆడి ఇంటికెళ్ళి మకాం పెట్టాడు. ఆ యజమాని భార్య చచ్చిపోయిందమ్మ అంటే ఆ ఎడి చెప్పాలి ఆవిడకి, నాకేం సంబంధం లేదు, నువ్వు మీ ఫాదర్తో చెప్పాను చెప్పేసి సరిపోను. అబ్బాయి ఏమంటే మీరు నాతో ఏం మాట్లాడకుండా అబ్బాయితో మాట చెప్పి ఆవిడ తప్పుకుంటే వదిలిపోను. ఆవిడ అమాయకరాలు మన అటు ఇటు నలిగిపోయి ఎవరికి ఎలా చెప్పాలో తెలియక కాళ్ళు పడి చచ్చిపోయింది. చాలా మంచి ఆవిడమ్మ, ఆవిడ నిజంగా బతికుంటే ఆధ్యాత్మిక కూడా అభివృద్ధి అంటే గుడ్నెస్ ఉంది ఆవిడకి. అంటే గుడ్నెస్ ఒకటి సరిపోదు మనిషికి, నాలెడ్జ్ గుడ్నెస్ మస్ట్ బి జాయిన్డ్ విత్ నాలెడ్జ్. ఉట్టి గుడ్నెస్ పనికిరాదమ్మ, గుడ్నెస్ అనేది పనికిరాదు, ఒకటే సరిపోదు మన జీవితంలో. గుడ్నెస్ మస్ట్ బి జాయిన్డ్ విత్ డిస్క్రిమినేషన్ విత్ విజ్డమ్ అండ్ విత్ నాలెడ్జ్. ఊరికే మంచితనం ఉంటేనే మనకు రోజులు బాగా వెళ్ళిపోతాయి. నాకు మన కళ్ళం నీళ్ళు వచ్చినాయమ్మ. ఏంటో ఆయన కనపట్టలేదండి, ఆయన కాడ కొడుకింటికాడ ఉంటాడు. ఏం చేత కోళ్ళ బాగా వండి పెడతాందంటే అక్కడ తింటున్నాడు. అతను నేను వాళ్ళు చుట్టాలు ఎవరైనా చూడటానికి వచ్చి పలానోడు కనపట్టాలి ఏంటంటే బెంగళూరు వెళ్ళిపోయాడని అంటాడు. ఇప్పుడు చూడకి ఇది అమాయకురాలు కాబట్టి ఇప్పుడు చచ్చిపోయింది అది, ఆ పెళ్లి పేరు చెప్పి ఇప్పుడు బలి అయిపోయింది. ఆడికి బాగున్నాడు, కొడుకు బాగున్నాడు, కోళ్ళ బాగుంది. అయ్యా పిచ్చ పనులు చేయొద్దు, వదిలేయండి, వదిలేస్తే పోతే పోతారు. అంటే మీరు వదలలేరనుకో అటాచ్మెంట్ లోపల ఉంటుంది కదా, వాళ్ళ గురించి బెంగెట్టుకోండి మీరు చదవటం ఏంటి. అంటే వైర ప్రతి మనిషికి ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి. శాస్త్రంలో ఏమనుందంటే కనీసం 1% అయినా వైరాగ్యం లేని వాడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకుండా ఉంది. ఎంతో కొంత మనిషికి వైరాగ్యం ఉండాలి, ఎంతో కొంత డిటాచ్మెంట్ ఉండాలి, వైరాగ్యం ఉండాలి, వివేకం ఉండాలి. దాన్ని డిస్క్రిమినేటింగ్ ఇంటలెక్ట్ అంటారు. అంటే ఇది సత్యము, ఇది అనిత్యము, ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది మనకు ఉపయోగపడుతుంది ఈ మాట మనకు ఉపయోగపడదు అనే డిస్క్రిమినేట్ చేయాలి ఎప్పటికప్పుడు బ్రెయిన్. ఆ డిస్క్రిమినేషన్ ఇంటలెక్ట్ లేకపోతే ఆడు సుఖంగా బతకలేడు. అయ్యి ఎవరి గురించి మీరు బెంగెట్టుకుంటున్నారంటే కారణం ఏంటి, అక్కడ అటాచ్మెంట్ ఉంది అంటే ఎక్కడో బంధం ఉంది మీకు. బంధం లేకపోతే మీరు బెంగెట్టుకోవాల్సిన పని ఏంటి? మీరు ఎవరి గురించి అయితే బెంగెట్టుకుంటున్నారో ఆడు బాగుపడతాడు, చివరికి మీరు చస్తారు. అది బెంగలు వదిలేయండి. మీరు మంచి చెప్పండి, భగవంతుడు చెప్పి డ్యూటీ, మీరు డ్యూటీ చేయడానికి మంచి చెప్పండి. ఇంతే ఉంటారు, అది పోతే పోతారు. అంతేకాని మీరు పోడవద్దు అంటున్నాడు ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, మీరు పోడవద్దు విజితేంద్రియ. అంచేది మీరు ఆహారంలో విహారంలో చేసే స్నేహాల విషయంలో చాలా అధ్యయనం చేసే గ్రంథాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు వివేకాన్ని కాపాడుకుంటే నెమ్మదిగా మీకు ఇంద్రియ జయం కలుగుతుంది. విజితేంద్రియ జ్ఞాన విజ్ఞాన చిత్తాత్మ కోటస్థో విజితేంద్రియ అంటే అది నియమించుకోండి. ఇంద్రియాలను సోమర్థంగా ఉంచక్కర్లేదు, ఇంద్రియాలను జాగ్రత్తగా నియమించుకుంటూ రండి. కోటస్థ సాధ్యమంతరకు మీ మైండ్లో వికారాలు లేకుండా చూసుకోండి. మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉంటానక చూసుకోండి. ఎవడో బ్యాడ్ మ్యాన్ అంటే బ్యాడ్ మ్యాన్ అనే మాటతో మీరు కలిసిపోయి, మిమ్మల్ని ఎవడన్నా గుడ్ మ్యాన్ అంటే గుడ్ మ్యాన్ అనుకుని, ఆడు ఎవడో గుడ్ మ్యాన్ అంటాడు గుడ్ మ్యాన్ అనుకుని, ఎవడన్నా బ్యాడ్ మ్యాన్ అంటే బ్యాడ్ మ్యాన్ అనుకుని, మీకు సొంత ఆలోచన లేదా? మీ బుద్ధి మీకు తెలుస్తూ ఉంటుంది కదా, మీ మైండ్ మీకు తెలుస్తూ ఉంటుంది కదా, మీకు తలకాయ పోటు వస్తూ ఉంటుంది మీకు తెలుస్తుంది కదా. ఎవడో గుడ్ మ్యాన్ ఎవడో బ్యాడ్ మ్యాన్ అంటే మీకు కళ్ళు లేవో ఆళ్ళ కళ్ళతో మిమ్మల్ని చూసుకోవడం ఎందుకు అసలు? మీ కళ్ళతో మీరు చూసుకోండి, మీకు భగవంతుడి బుద్ధి ఇచ్చాడు కదా, మీ బుద్ధితో మీరు ఆలోచించుకోండి, మీ కాళ్ళు ఇచ్చాడు కదా, మీ కాళ్ళు మీరు ఇతరుల కాళ్ళతో మీరు నడవటం లేదు కదా, మీ కాళ్ళతో మీరే నడుస్తున్నారు అని చెప్పి మీరు మీ బుద్ధితో మీ బుద్ధిని భగవంతుని కాళ్ళు ఎలా ఇచ్చాడు, బుద్ధిని కూడా అలా ఇచ్చాడు. ఆ బుద్ధికి ఎంతో కొంత మీరు ఆ బుద్ధితో మీరు ఆలోచిస్తా అంటే విషయం తెలుస్తుంది. ఇక్కడ భగవంతుడు చాడు చెప్పాడు, బుద్ధికి మనస్సును నిగ్రహించే శక్తి ఉంది. ఆడు కారు నడుపుతా అంటే ఎలా ఉంటుందో, మన బుద్ధి పాడైపోయినాడు ఇంకా ఆస్తి ఎందుకండి ఆడికి, బుద్ధి శుభ్రంగా పాడైపోయింది అనుకుని ఆడికి ప్రాపర్టీ ఏం చేసుకుంటాడో పిచ్చాడు. అంటే బుద్ధికి ఆ బుద్ధి కొంచెం డిటాచ్డ్ బ్రెయిన్ అయితే, డిటాచ్డ్ మెదడు అయితే వాడికి వాడు సెన్సెస్ని కంట్రోల్ ఆ ధైర్యం ఉండాలి, దానికి పీకితనం ఉండకూడదు. దానికి అది సెన్సెస్ని కంట్రోల్ చేస్తుంది, మైండ్ని కంట్రోల్ చేస్తుంది. ఆ డ్రైవర్ చేతిలో కారు ఎలా ఉంటుందో మీ బాడీ చేతిలో కూడా మీ బుద్ధి చేతిలోనే మొత్తం మీ శరీరం అంతా ఉంటుంది. అయితే బుద్ధిని జాగ్రత్తగా కాపాడుకోండి, ఆ బుద్ధిని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అంటే దాన్ని జాగ్రత్తగా మీరు సటిల్ చేయండి, సూక్ష్మం చేయండి అని చెప్పటం. విజితేంద్రియ కోటస్తో వాడు సమలోష్టాశ్మ కాంచన యోగి ఎంత దూరం వస్తాడంటే, మట్టి రాయి బంగారము చివరికి వాడు ఏ స్టేజ్కి వస్తాడంటే మట్టి పంచభూతాలతో తయారు చేశారు, సరే తయారైంది. రాయి కూడా పంచభూతాలతో తయారైంది, బంగారం కూడా పంచభూతాలతో తయారైంది. ఆ యోగి చివరికి ఎలాగొస్తాడంటే మట్టికి రాయికి భేదం చూడకపోవడం తేలికే, కానీ మట్టికి రాయికి బంగారానికి మనం సమానంగా చూడలేం. బంగారానికి ఎక్కువ విలువ ఇస్తాం, రాయికి తక్కువ విలువ ఇస్తాం. కానీ ఆ యోగి అంటే వాడు ఆత్మదర్శనం పొందిన వాడు ఎంత దూరం వస్తాడంటే, మట్టికి రాయికి బంగారం ఎలా చూడడో రాయికి బంగారానికి కూడా అలా తేడా చూడని స్థితికి వచ్చేస్తాడు. అలా రామకృష్ణుడు అది ప్రాక్టీస్ చేశాడు. రామకృష్ణుడు ఎప్పుడైనా బంగారం ధ్యానం చేసి పక్కన ఉంటాడు, కొంచెం బంగారం ముక్కలు ధ్యానం చేసి విడిచిపెట్టాడు. విడిచిపెట్టి మట్టి విడిచిపెట్టినప్పుడు తన బ్రెయిన్ ఎలా ఉంది, రాయి విడిచిపెట్టిన బంగారం గంగానది విడిచినప్పుడు తన జీవనానికి చింతన ఉందా అని ఆలోచించుకుని మట్టి రాయి బంగారం చేతులు పట్టుకుని అలా వాటర్లో పక్కన ధ్యానం చేస్తుంది, దక్షిణేశ్వరం పక్కన. ఆ మూడు విడిచిపెట్టినప్పుడు మట్టి గంగానదిలో విడిచిపెట్టినప్పుడు ఎలా ఉండదో, ఆ గోల్డ్ గంగానదిలో విడిచిపెట్టినప్పుడు కూడా మైండ్ ఎలా ఉండదు. అంటే అలా ప్రాక్టీస్ చేశాడు, అని ప్రాక్టీస్ చేశాడు. ఇది వరల్డ్ స్పిరిచువల్ హిస్టరీలో ఎక్కడా లేదు. మనం 10 రూపాయల కాగితాన్ని చేతిలో పెట్టామనుకోండి, దానికి రామకృష్ణుడి చేతిలో ఈ చెయ్యికి పెరాలసిస్ కింద వచ్చేసింది. మళ్ళీ 10 నిమిషాలు అది అలాగే కింద పడేసిన తర్వాత కూడా ఈ 10 నిమిషాలు మర్దన చేస్తాను, కానీ అది వరల్డ్ స్పిరిచువల్ హిస్టరీలో ఎక్కడ కనపడదు. ఈ మర్దన చేతికి ఇలా మర్దన చేస్తాను కానీ సరిగ్గా వచ్చేది కాదు. అంటే ఆయన ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఆయన జీతం ఇంకోటి చేత తెప్పించేవాడు, అది టచ్ చేసేవాడు కదా మనీ. అంటే ప్రాక్టీస్ అలా ప్రాక్టీస్ చేశాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కోటస్థో విజితేంద్రియ అంటే ఇవన్నీ చెబుతున్నాడు కదా. అక్కడ వాడు యోగి ఎంత సమలోష్టాశ్మ కాంచన వాడికి మట్టి రాయి బంగారం కూడా మూడు సమానంగా చూసే శక్తి కలుగుతుంది వాడికి. వాడికి చివరికి ఏమవుతుందంటే చనిపోవటానికి బతికుంటానికి భేదం పోతుంది వాడు. యోగి ఏ స్థాయికి వస్తాడంటే మనం చనిపోతే పోతామని ఉంటే ఉంటామని అనుకుంటున్నాం కదా, మనం శరీరం ఉన్నప్పుడు ఉంటాం, శరీరం పోయిన తర్వాత పోతాం అనుకుంటున్నాం. అసలు శరీరానికి శరీరం మరణాలి, శరీరంలో మరణించిన తర్వాత ఉండమనుకోవటం, శరీరం ఉన్నప్పుడు ఉంటామనుకోవటం, ఈ భేదం ఉండటం ఉండకపోవటానికి చావుకి ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు శరీరం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నామో శరీరం పోయిన తర్వాత కూడా అలా ఉంటాము. ఆ ఎగ్జిస్టెన్స్కి ఏమీ బంగారం ఎగ్జిస్టెన్స్కి ఏమీ భంగము లేదు, ఎగ్జిస్టెన్స్కి భంగం ఏమి లేదు అని వాడి అనుభవంలోకి అది వాడికి అనుభవంలోకి వస్తుంది. నోటి మాటలు కాదు, వాచ్య వేదాంతం కాదు, యోగికి అది ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది. యోగికి అంటే వాడికి డిఫరెన్స్ తెలియదు, ఏది చావు 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 రావటం వల్ల మనం ఉండకుండా వెళ్ళిపోతామని చావు శరీరం ఉండటానికి శరీరం పోవటానికి మధ్య డిఫరెన్స్ వాడికి ఏమీ తెలియదు. ఆ స్టేట్ ఎక్స్చేంజ్ చేస్తాడు, ఆ స్టేట్ ఎక్స్చేంజ్ చేస్తాడు. ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖం ఉత్తమం. మనం ఎప్పుడైనా మనకి హ్యాపీనెస్ వచ్చిన అందులో క్వాలిటీ ఉండదు. ఇప్పుడు మన చదువుల్లో క్వాలిటీ లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు. కాలేజీలు పెరిగిపోతున్నా, హై స్కూల్లు పెరిగిపోతున్నాయి అనుకుంటాం, కానీ అందులో ఏం క్వాలిటీ లేదు. తర్వాత మన బిహేవియర్లోనే క్వాలిటీ లేదు, కానీ మనం అనిపించే సంతోషాలు కూడా క్వాలిటీ లేదు. ఏదో మనకున్న సంపద చూసుకుని, స్నేహితులను చూసుకుని, అంగబలం చూసుకుని, అర్ధబలం చూసుకుని, బాహ్య పరిస్థితులను చూసుకుని సంతోషించలేం, కానీ అసలు లోపల సరికేం లేదు. మన ప్రాపర్టీతో తాదాత్యం పొందితే, మనకున్న ప్రాపర్టీతో తాదాత్యపోతే సంతోషం వస్తుంది, లేకపోతే మనకున్న ప్రజలతోటి మనకున్న బలం చూస్తే సంతోషం వస్తుంది. ఇటువంటివన్నీ కూడా ఏంటంటే క్వాలిటీ, అది అలా సంతోషం అందులో, ఆ సంతోషం వల్ల, హ్యాపీనెస్ వల్ల క్వాలిటీ, అందులో క్వాలిటీ ఏమి లేదు. చాలామంది ఇప్పుడు కాలేజీలు వస్తున్నాయి, హై స్కూల్లో వస్తున్నాయి, అందులో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ తగ్గిపోతుంది. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, యోగినం సుఖ ప్రశాంత మనసం. ఎవడ మనస్సు అయితే కుదిరిపడి ఉందో, నిర్మలంగా ఉందో, నిశ్చలంగా ఉందో, వ్యావరంగా లేకుండా, వాండరింగ్ లేకుండా ఎవడ మనస్సు అయితే ఉందో వాడు శాంత రజసం, రజోగుణం లేకుండా తమోగుణం, శాంత రజసం అంటే జనరల్గా ఏంటంటే ప్రపంచంతో మనం అతిగా ఉంటాం, భగవంతుడికి దూరంగా ఉంటాం. అంటే మనకు మనం దూరంగా ఉంటాం, ప్రపంచంతో దగ్గరగా ఉంటాం. మన స్వరూపానికి దూరంగా ఉంటాం, మనకు మనం దూరంగా ఉంటాం, ప్రపంచానికి దగ్గరగా ఉంటాం, భగవంతుడికి దూరంగా ఉంటాం. అది పనికిరాదు అంటున్నాడు ఇక్కడ. ప్రపంచంతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. తర్వాత శాంత రజసం అంటే రజోగుణంలోంచి వచ్చే గుణాలు తగ్గించుకోవాలి. రజోగుణంలోంచి మీకు రజోగుణంలోంచి కొన్ని వికారాలు వస్తూ ఉంటాయి. రజోగుణంలోంచి వచ్చే వికారాలు తగ్గి రెడ్యూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. శాంత రజసం, మీలో ఉన్న గుణాలని శాంతపరచాలి. అందులో ప్రత్యేకంగా ఈ రజోగుణం ఒకటి తమో గుణం తగ్గించుకుంటూ రావాలి. స్లోగా ఒకసారి రాదు అది. స్లోగా శనైహి మనకు సామెత ఉంది, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని. అది స్లోగా రావాలి, ప్రాక్టీస్ స్టడీగా రావాలి, అప్పుడు నువ్వు గమ్యానికి వస్తావు. ఉపయోగించి శాంత రజస్వం, తర్వాత బ్రహ్మభూతం అకల్మషం. రామకృష్ణుడికి చదువు లేదు, కానీ ప్రపంచంలో ఇంత ఖ్యాతి పొందడానికి కారణం అసలు కపటం ఏంటో కల్మషం ఏంటో అని తెలియదు ఆయనకి. ఆయన చదివింది 3వ తరగతి, మరి యూనివర్స్కి గురువు అయ్యాడు, యూనివర్సల్ గురువు. మరి ఏం చేద్దాం ఆయనకి అసలు లోపల కల్మషం, లోపల మాట బయట మాట అని జీవితంలో తెలియదు ఆయనకి. కపటం ఎలా ఉంటుందో తెలియదు, కల్మషం ఎలా ఉంటుందో తెలియదు. పరిశుద్ధుడు ఇక్కడ అకల్మషం సాధ్యమైనంత వరకు నువ్వు కల్మషం లేకుండా జీవించడం నేర్చుకోవాలి. తర్వాత మన జీవితం ఒకటి ఆలోచిస్తాం, ఒకటి మాట్లాడతాం, ఒకటి చేస్తూ ఉంటాం. అంటే త్రికరణ శుద్ధి లేదని. మనం ఏది ఆలోచిస్తా అంటే అది మాట్లాడుతూ ఉండాలి. మా ఏది మాట్లాడతామో అది చేస్తూ ఉంటే దానివల్ల అది ప్యూరిఫికేషన్ ప్రాసెస్. అది ఇప్పుడు ఒకేసారి మనం పవిత్రులు అవ్వలేం, కొంచెం టైం తీసుకుంటుంది. అది స్లోగా ప్యూరిటీ వస్తుంది మనకి. అంటే లోపల ప్యూరిటీ లేకుండా పెర్ఫెక్షన్ రాదు, అసలు వచ్చే సమస్య లేదు. మిగతా అన్నీ ఎక్స్టర్నల్, మీ డబ్బు, చదువు, గౌరవం అన్నీ కూడా ఎక్స్టర్నల్ గొడవలు అవన్నీ. కానీ లోపల మనకి ఆ ప్యూరిటీ ప్రాసెస్, ఆ ప్యూరిటీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు ప్రాక్టీస్ అలా త్రికరణ శుద్ధిగా అంటే, నువ్వేది ఆలోచిస్తే అది అవుతావు, ఆలోచించేది మాట్లాడుతూ ఉండవు, మాట్లాడేది చేస్తూ ఉండవు. నెమ్మదిగా నీకు ప్యూరిఫై, స్లోగా నువ్వు ప్యూరిఫై అవుతావు. ఒకేసారి అవ్వలేవు, స్లోగా ప్యూరిఫై అవుతావు. అకల్మషం నీ హృదయంలో కల్మషం లేకుండా జీవించు. అదే మనం చెప్తారు, ఎవడు ధన్యుడు లోకములో, ఎవడు ధన్యుడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇది బైబిల్లో ఉంది వాక్యం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూచెదరవు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూచెదరు. అకల్మషం తర్వాత బ్రహ్మభూతం. నీ హృదయంలో ఒక సత్వస్తు ఉంది, ఒక సత్యవస్తు ఉంది. దానికి మనోదేహములకి సంబంధం లేదు. దానికి మనస్సు దేహం ఉడికి తొడుగులయ్యాయి. నీ లోపల ఒక బ్రహ్మం ఉంది, నీ లోపల ఒక సద్వస్తు ఉంది, ఒక సత్యవస్తు ఉంది. ఆ సత్యాన్ని తెలుసుకునే వరకు నో ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, నో ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ టెన్షన్. ఆ సత్యం మనకి రియలైజ్ చేసే వరకు మనకి ఎందులోంచి ఫ్రీడమ్ లేదు. అసలు ఆ ట్రూత్ని రియలైజ్ చేయాలి. ఇది కూడా బైబిల్లో ఒకసారి చెప్తాడు, యు మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద షుడ్ నో ద ట్రూత్. ఏది పొందిన తర్వాత నీకు సమస్తం తెలుస్తుందో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయన్నాడు. సోక్రటీస్ని చాలామంది జనాలు, గ్రీక్ ఫిలాసఫర్ సోక్రటీస్, ప్లేటో, ఆ ప్లేటో అరిస్టాటిల్ ఈ బుక్స్ అంతా మీకు ఫిలాసఫీ ఎంఏలో వస్తాయి. ఆడు సోక్రటీస్ శిష్యుడు. ఒకసారి సోక్రటీస్ని అడిగారు, కానీ మిమ్మల్ని చూడటం, మిమ్మల్ని జనం చూడటానికి గుంపులు గుంపులుగా ఎందుకు వస్తున్నారని. అంటే సోక్రటీస్ అన్నాడు, నాకేమీ తెలియదంటే, నాకేమీ తెలియదన్న సంగతి వాళ్ళకి తెలుసు, అందుకు నన్ను చూడటానికి వస్తున్నారని. నాకేమీ తెలియదు, నాకు ఏమీ తెలియదు, నాకేమీ తెలియదన్న సంగతి నాకు తెలుసు, చూడటానికి వచ్చిన వాళ్ళకి తెలియదు. అంచేది నాకేమీ తెలియదు కాబట్టి వాళ్ళు కూడా నన్ను చూసి వెళుతున్నారని చెప్పాడు. మనకు అన్నీ తెలుసు అనుకుంటు, మనకు అన్నీ తెలుసు అనుకు, ఏమీ తెలియని వాడే నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. వాడికి ఏమీ తెలియదు కదా, అని చెప్పి అన్నీ తెలుసుకోండి, నాకేమీ తెలియదు అన్న సంగతి నాకు తెలుసు. అందుకే అందరూ గుంపులు గుంపుల కింద చూసి వెళ్తున్నారు. సోక్రటీస్ చెప్పిన సమాధానం అంటే మీ పరిస్థితులు బాగుండొచ్చు, అందులో పొరపాటు లేదు. అది కారణంగా మీరు సంతోషం కనుక వస్తాంటే ఆ సంతోషం ఏదో రోజుకు దుఃఖం కింద మారిపోతుంది. ఇంచదంటే ఏ ప్రపంచంలో కానీ, ప్రపంచంలో ఏ విషయంలో కానీ సుఖం అనేది లేదు, హ్యాపీనెస్ అనేది లేని లేదు. ఇది సత్యము కాదు, అసత్యము. అయితే దాన్ని విభజించుకునే డిస్క్రిమినేటివ్ ఇంటలెక్ట్ అవసరము. బాహ్య కారణాల వల్ల మీకు ఏదైనా సంతోషం వస్తామనుకోండి, ప్రస్తుతం మీకు అన్ని విధాల పరిస్థితి బాగుందంటే అలా ఉండనివ్వండి. అక్కడి నుంచి ప్రెజర్ ఏమి తీసుకోవద్దు. అందులోంచి ప్రెజర్ తీసుకుంటే అదంతా సారో కింద మారిపోతుంది. అందుచేత మీరు ఇండిపెండెంట్గా హ్యాపీనెస్ కోసం మీ హృదయంలోంచి వచ్చే హ్యాపీనెస్ డిపెండెంట్ కాదు, అది ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇక్కడ భగవంతుడు ఇంకొక మాట చెబుతున్నాడు, మీకు అన్ని అవకాశాలు ఉన్నాయనుకోండి, బాడీ మీకు ఎన్ని కంఫర్ట్స్ కావాలో అన్ని కంఫర్ట్స్ ఉన్నాయనుకోండి, మైండ్ కంట్రోల్ లేకపోతే మీరు సుఖపడరు. నాట్ కంఫర్ట్ బట్ కంట్రోల్ ఈజ్ హ్యాపీనెస్. మీకు అన్ని బాహ్య పరిస్థితులు అన్నీ బాగున్నాయి, అక్కడ లోటు లేదు, అన్ని ప్లస్ పాయింట్సే, మైనస్ పాయింట్స్ లేవండి. అయినప్పటికీ మీ మైండ్ కంట్రోల్లో లేకపోతే మీ జీవితంలో సారవ మిగులుతుంది. మీ కంఫర్ట్స్ వల్ల, కేవలం కంఫర్ట్స్ వల్లే, బాడీ కంఫర్ట్స్ వేరు, మైండ్ కంట్రోల్ వేరు. బాడీ కంఫర్ట్ కంటే మైండ్ కంట్రోల్ ముఖ్యము. ఒకసారి రామకృష్ణుడిని రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఉపనిషత్తులు వేదాలు బాగా చదువుకున్నాడు, పండితుడే. ఆయన ఒకసారి రామకృష్ణ పరమహంస గారిని వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆహ్వానిస్తే ఏదో అరగంట కూర్చున్నాడు, ఆయన ఏదో మర్యాద చేశారు, తిరిగి వచ్చేస్తున్నారు. అప్పుడు చిన్న కార్లు పెద్ద కార్లు ఏమి లేవు కదా, ఊరికి గుర్రబళ్ళు ఒంటెద్దు బళ్ళు ఆ రోజుల్లో. ఈ కూడా ఉన్నవాళ్ళు, రామకృష్ణుడు కూడా ఉన్నవాళ్ళు, ఆయన వైభవం మీకు తెలియదండి. ఆయన చాలా ఉపనిషత్తులు చదువుకున్నాడు, మహాపండితుడు అని చెప్పాడు. ఆయన వచ్చేవాళ్ళు చెప్పారు, ఆయన పరిచయం ఉన్నవాళ్ళు. అది రైటే, మీరు చెప్పింది రైటే. ఆయనకు పాండిత్యం ఉంది. తర్వాత ఏదో ఆయన చేతమైనంత యోగాభ్యాసం చేస్తున్నాడు. బట్ రామకృష్ణుడు ఎవడైనా చూస్తే వాడిని స్కానింగ్ చేసి పడేసేవాడు. వాట్ ఎవర్ హీ మేబి. వాడికి పదవిలో ఉన్నాడో లేదా పండితులు అవునా కదా ఆస్తి పడడానికి ఎన్ని అని ఎక్స్టర్నల్ విషయాలు అక్కర్లేదానికి. వాడు ఇప్పుడు స్కానింగ్ తీసుకోవడం మన శరీరంలో ఏ రోగం ఉందో అది స్కానింగ్ ఎలా చేస్తున్నారో అలాగే ఎవరి దగ్గరికి వెళ్ళినాడు మైండ్ స్కానింగ్ తీసేసారు. వాడు ఏదైనా లైవ్ చెప్తున్నప్పటికే నీకు తెలుస్తుండేది రామకృష్ణుడికి. సరే దేవినాయుడు ఠాగూర్ గురించి చెప్పిన అన్ని గుర్రబండ్లు విన్నాడు వస్తూ ఇంటికి రిటర్న్ జర్నీలో. అప్పుడు ఒక మాట అన్నాడు దేవేంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫాదర్ గురించి, మీరు చెప్పిన విషయం ఈజ్ బోత్సు భోగి యోగి అండ్ భోగి. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ బోత్సు యోగి అండ్ భోగి. యోగాభ్యాసంలో అభివృద్ధిలోకి రావాలని చూస్తున్నాడు కానీ లోపల మనసులో భోగం అనిపించాలనే కోరిక ఆయనకు పోలేదు. లోపల భోగాలు అనిపించాలని అంటే బాగా వెళ్తుంది. అంటే ధనం దగ్గర ఒక ప్రమాదం ఉంది. ధనం ఏం చేస్తుందంటే వాడు నిరాడంబరంగా ఉండనివ్వదు, బయట సుఖాలు పెంచేస్తుంది. పేదవాడికంటే ధనవంతుడికి అవుట్లెట్స్ ఎక్కువ ఉంటాయని ఒక సామెత. పేదవాడికంటే ధనవంతుడికి అవుట్లెట్స్ ఎక్కువ ఉంటాయటండి. అంచేత ఆడికి ఆ ధనంతో తాదాక్ష్యం ఉండటం వల్ల కొన్ని లేనిపోయిన పెంచుకోవడానికి తెచ్చుకుంటూ ఉంటాడు. ధనం ఎంతైనా ఉండొచ్చు, అక్కడ దానితో అటాచ్మెంట్ ఉండకూడదు. మీకు 1,000 కోట్లు ఉన్న నష్టం లేదు కానీ నేను ధనవంతుడు మనసులో మీరు రోజు అనుకుంటున్నది పొల్యూట్ అయిపోతారు మీరు. అంచేత వీడు ఈ బోత్సు యోగి అండ్ భోగి అంటే ఏంటి, వాడికి యోగాభ్యాసం చేసి పైకి రావాలనుంది, లోపల భోగ ప్రవృత్తి పోలేదు, భోగవాంఛ కూడా ఉంది. ఆ లోపల అంచేత యోగాభ్యాసం చేసిన దేవేంద్రనాథ్ ఠాగూర్ వాడు సక్సెస్ అవ్వలేడు. కారణం ఏంటంటే భోగవాంఛని సక్సెస్ అవనబద్ధం. సరసరణంగా అంత వెళ్తున్నప్పుడు భోగవాంఛలోంచి బయటకు రావడం కష్టమే, సాధన చేసిన కష్టమే. అంచేత యేసుక్రీస్తు ఏమన్నా అంటే చోట ఈ సూపర్ రిచువల్నే ఒంటిని సూది బద్ధంలోంచి బయటకు లాగొచ్చాం, అత్యంత ధనవంతుని స్వర్గలోకంలోకి పంపడం కష్టము అని చెప్పాడు. ఇంకేంటి అక్కడ అటాచ్మెంట్ ఎక్కువ ఉంది, అటాచ్మెంట్ లేకపోతే పర్వాలేదు. కొంతమంది ఉన్నారు ఇంతకుముందు, ఇప్పుడు ఉన్న బిర్లా తాతగారు ముత్తాతగారు ఒక మాట చెప్పాడు, ఐ హావ్ నెవర్ స్మోక్డ్ ఏ సిగరెట్ ఇన్ మై లైఫ్. అప్పుడు ఇండియాకి ఆయనే ధనవంతుడు. ఆయన ఏం చెప్పాడంటే, నా జీవితంలో సిగరెట్ ఎప్పుడు కాల్చలేదు, సినిమా చూడలేదు అన్నాడు. వాళ్ళు పర్వాలేదు అంటే డబ్బును చూసి అలవాట్లు ఏం పెంచు, ఐ హావ్ నెవర్ స్మోక్డ్ ఏ సిగరెట్ ఇన్ లైఫ్. తర్వాత ఆయన భార్య 40 సంవత్సరంలో పోయింది. ఆ బిర్లా గారు ఈయన తాతగారు, ఇప్పుడు ఉన్న తాతగారు, అప్పటి నుంచి ఆ రోజు మొదలు చచ్చిపోయే వరకు ఆయన పడుతునే పడుకోలేదు, బల్లమే పడుకున్నాడు. అంత వెళ్తుంది వాళ్ళని వెళ్తే ఏమి చేయదు, వాళ్ళని ఏమి డబ్బు పాయిజన్ చేయదు అటువంటి వాళ్ళని. కానీ డబ్బుతోటి డబ్బు ఉంది నాకు అస్తమానం అనుకోవటం వల్ల వాళ్ళు పొల్యూట్ అవుతారు, బుద్ధి పొల్యూట్ అవుతుంది. ఇంతకీ ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, మీకు బయట కారణం వల్ల, పాండిత్యం వల్ల కానీ, ధనం వల్ల కానీ, గౌరవం వల్ల కానీ, అధికారం వల్ల కానీ, ఏ కారణమైనా సరే మీరు ఏదైనా ప్రెజర్ పీల్చుకుంటుంటే అది ఏ రోజుకైనా దుఃఖం కింద మారిపోతుంది. ఏం చేద్దండి, అక్కడ దుఃఖ రూపంలో ఉన్న సంతోషమే కానీ నిజంగా అక్కడ సంతోషం లేదు. ఒక బ్రహ్మ పదార్థంలో ఇది ఫైనల్గా, ఇది అల్టిమేట్ జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ ఇది. ఓ బ్రహ్మములో తప్పించి సుఖము ఎక్కడా లేదు, ఒక బ్రహ్మ పదార్థంలో తప్పించి శాంతిగా లేదు. అక్కడ తప్పించి మీరు ఎక్కడి నుంచి శాంతిగా, మీరు ఎక్కడి నుంచి సుఖం కానీ ప్రెజర్ కానీ హ్యాపీనెస్ పీల్చుకుంటున్నప్పటికీ టెంపరీగా, అది ఏనాటికైనా మీకు సారం కింద మారిపోయే అవకాశం ఉంది. ఇది భగవద్గీతలో రిపీటెడ్గా భగవంతుడు చెబుతున్నాడు. తర్వాత ఇది జ్ఞాపకం ఉంచుకోము, నాట్ కంఫర్ట్ బట్ కంట్రోల్ ఇస్ హ్యాపీనెస్. మీ బాడీకి కంఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, మనకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయని కాకుండా మైండ్ కూడా చూసుకుంటా ఉండండి, మీ మైండ్ కంట్రోల్ ఎంతవరకు ఉందో అది కూడా చూసుకుంటా ఉండండి అని చెబుతున్నాడు. నాట్ కంఫర్ట్ బట్ కంట్రోల్ ఇస్ హ్యాపీనెస్, బట్ కంట్రోల్ ఇస్ పీస్. భగవాన్ శ్రేయస్సు ఇక్కడ ప్రశాంత మనసం యానం యోగినం సుఖమత్తమం ఉపహితి శాంతరజిషం. అంటే అది మీకు రజోగుణం ఉంటుంది. రజో సర్వసాధారణంగా మనుషులకు రజోగుణం ఎక్కువ ఉంటుంది. ఆ రజోగుణం ఎందుకు వస్తుందంటే మీ బయట పరిస్థితులు వాటితో తాదాత్మ్యం పొంది మీ అంగబలం అర్ధబలంతో తాదాత్మ్యం పొందటం వల్ల రజోగుణం పెరుగుతూ ఉంటుంది. మీకు రజోగుణంలోంచి వచ్చే వికారాలన్నీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. రజోగుణంలోంచి వచ్చే వికారాలు తగ్గించుకోవాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ప్రశాంతమైన మనస్సు ఉండాలి. తర్వాత ఇంకోటి ఏం చెబుతున్నాడంటే బ్రహ్మబోధం, బ్రహ్మముతో ఏకీభావన ఉండాలి. నీ గమ్యం బ్రహ్మమై ఉండాలి. అంటే మీరు శివుణ్ణి ఆరాధించినా విష్ణువుని ఆరాధించినా అంటే ఆ గేట్లోంచి బ్రహ్మమనే తెలుసుకోవాల్సింది అక్కడది. ఇప్పుడు విష్ణువుని ఆరాధించండి శివుడు అంటే ఆ గేట్లోంచి మీరు ప్రవేశించేది బ్రహ్మములోనే. అంచేత కృష్ణుడు కూడా అర్జునుడితో చెప్పు ఫైనల్గా అల్టిమేట్గా అర్జున నువ్వు బ్రాహ్మీ స్థితి పొందటానికి ప్రయత్నం చేయమన్నాడు. అది అల్టిమేట్, అది నీవై ఉన్నావు. ఇది నువ్వు బ్రాహ్మీ స్థితి పొందటానికి నువ్వు ప్రయత్నం చేయి అర్జున అని రిపీటెడ్గా చెప్తాడు. ఇక్కడ సుఖం ఉత్తమం, ఇక్కడ ప్రశాంత మనసం, ఎవరికైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అందుకు అనుకూలమైన పరిస్థితుల్లోని ప్రతికూల పరిస్థితుల్లోని ఎవడైతే కూల్గా ఉంటాడో క్వైట్గా ఉంటాడో కామ్గా ఉంటాడో. తర్వాత రజోగుణంలోంచి విజృంభించే ఈ క్వాలిటీ గుణాలు ఉంటాయి ఎవడైతే తగ్గించుకుంటున్నాడో. అంటే రజోగుణం మన మార్గాన్ని తప్పించేస్తుంది. అంటే డెస్టినేషన్కి వెళ్ళినవ్వదు రజోగుణం, తమో గుణం కూడా వెళ్ళినవ్వదు. అంటే సత్వగుణం గుణమైనప్పటికీ మనకు మంచి వైపుకి మన మనసుకు దారి చూపిస్తుంది. అంటే లిబరేషన్ పట్ల శాలివేషన్ పట్ల ఆ మోక్షస్థితి పొందటానికి మనకు దారి చూపించేది సత్వగుణం. అది గుణమే అయినప్పటికీ మనకు మార్గం తప్పకుండా కాపాడుతూ ఉంటుంది. అబ్రహం లింకన్ మాట చెప్పేవాడు, నేను స్పీడ్గా వెళ్ళిన ఎక్కడికైనా స్లోగా వాకర్నే, కంగారు పడి ఏ పనులు చేయను, జాగ్రత్తగా ఆలోచించే చేస్తూ ఉంటాను. నేను స్లో వాకర్నే. సరసరానికి అమెరికన్స్ స్పీడ్గా మాట్లాడతారు, స్పీడ్గా నడుస్తారు. వాళ్ళు స్పీడ్గా నడవటానికి ప్యాంట్లు వేస్తారు, చీరలు ఎవరు కట్టరు. లేడీస్ కూడా చీరలు ఎవరు కట్టరు, అందరూ ప్యాంట్లే. అంటే చీరలు కడితే స్పీడ్గా నడవలేరు. వాళ్ళు ప్యాంట్ కట్టడం వల్ల చాలా స్పీడ్గా నడుస్తారు లేడీస్. వాళ్ళకి అలవాటు ఏంటంటే స్పీడ్గా మాట్లాడతారు, స్పీడ్గా నడుస్తారు, అలా ఉండే అలవాటు. లింకన్ అన్నాడు, నేను స్లో వాకర్నే, కానీ స్లో వాకర్ని అయినప్పటికీ నా గమ్యం ఏంటో నేను మర్చిపోను. నేను స్లో వాకర్నే కానీ ఆ కరెక్ట్ పాత్ విడిచిపెట్టను. కరెక్ట్ పాత్ ఎప్పుడైతే నేను విడిచిపెట్టినో గమ్యానికి రీచ్ అవుతాను అని లింకన్ అంటా ఉన్నాడు. ఆమె స్లో వాకర్, నేను స్పీడ్గా వెళ్ళను, స్లోగానే వెళ్తాను, కానీ రోడ్డు తప్పను. అంటే ఏ రోడ్డు అయితే నన్ను గమ్యానికి తీసుకెళ్తుందో ఆ గోల్ మిస్ అవును, ఆ పాత్ కూడా మిస్ అవును అని లింకన్ అప్పుడప్పుడు మాట చెబుతూ ఉండేవాడు. బ్రహ్మభూతం ఎవడికి అంటే మనం ఎప్పుడైనా మనకు సుఖాలు అనిపిస్తున్నాం, సరే ఎప్పుడైనా సంతోషాలు వస్తున్నాయి మనకు, ఇవన్నీ మన జీవితానుభవంలో ఉన్నాయి. ఏదో సుఖం అనుకో సుఖంగా ఉన్నాం అనుకుంటున్నాం, మంచి రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నాం, తర్వాత ఏమో ఏదో సుఖపడుతున్నాం అనుకుంటున్నాం, ఏదో అనుకుంటూ ఉంటాం, సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నాం. ఈ మధ్యన మా పరిస్థితి చాలా బాగుంది, ఇలా అనుకుంటానే ఉంటాం, ఇలా అనుకుంటున్నాం కూడా ఒక అప్పుడు మీకు వచ్చే మీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మీకు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నట్టు సుఖంగా ఉన్నట్టు అనిపించినా ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటి, అందులో క్వాలిటీ లేదు, అందులో ఏమీ అసలు క్వాలిటీ లేదు. ఎవడికి క్వాలిటీ సుఖం వస్తుంది, ఎవడికి క్వాలిటీ ఉన్న హ్యాపీనెస్ వస్తుంది, అది క్వాలిటీ అన్న సుఖం ఎలా ఉంటుందంటే అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, ఎండ్లెస్ హ్యాపీనెస్, తర్వాత అన్బ్రోకెన్ హ్యాపీనెస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అది క్వాలిటీ సుఖం అలా ఉంటుంది. దానికి ముగింపు ఉండదు, ఎండ్లెస్, దానికి ముగింపు అంటూ ఏముండదు దానికి ఆ సుఖానికి. ఒకవేళ మీరు బ్రాహ్మీ సుఖంలో ఉండగా మీ దేహం పడిపోయింది అనుకోండి, మనం ఏదో నష్టపోతున్నాం చనిపోతున్నాం అనే తలంపు కూడా మీకు రాదు. ఆ బ్రాహ్మీ స్థితి మీరు పొందినప్పుడు ఇక్కడ ఏమో బ్రాహ్మీ స్థితి ఆ క్వాలిటీని ఉపయోగించి ఏమంటున్నాడు ఇక్కడ, సుఖం ఉత్తమం అంటే ఉత్తమ సుఖము, ఉత్తమ శాంతి, ఉత్తమ ఆనందము. ఆ బిసి ఎవడికి వస్తుందంటే సామాన్యుడు పొందేది కాదు. బాహ్య పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటే మంచిదే, దానివల్ల అది కూడా అది రాజు క్వాలిటీ ఉన్నాయి. హ్యాపీనెస్ ఉత్తమ సుఖం అంటే ఒక రకంగా అల్టిమేట్, అది ఫైనల్. అది మనుషులు బయట వ్యక్తులతోటి కానీ, పదార్థాలతోటి కానీ, స్థలాలతోటి కానీ, బాహ్య సంఘటనలతోటి కానీ ఆ ఉత్తమ సుఖం ఆధారపడి ఉండదు. చాలా నొక్కు నొక్కి చెబుతున్నాడు భగవంతుడు ఇక్కడ. ఇది ఒక ఋషి ఉవాచ కాదు, ఒక రిఫైన్డ్ సోల్ ఉవాచ కాదు, భగవాన్ ఉవాచ. కింద నుంచి పైకి వచ్చిన వాడు ఉవాచ కాదు, పైనుంచి కిందకు వచ్చిన వాడు ఉవాచ. భగవాన్ ఉవాచ సుఖం ఉత్తమం అంటే ఉత్తమ సుఖం ఎవడ పొందుతాడంటే, ఎవడ అకల్మషం, ఎవడికైతే కల్మషం లేదో బ్రహ్మభూతం, ఆ బ్రహ్మముతోటి ఎవడైతే ఏకీభావం పొందటానికి ప్రయత్నం చేస్తున్నాడో, తర్వాత రజోగుణంలోంచి వచ్చే వికారాలను ఎవడైతే అణుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఎవడైతే తన శాంతిని ఎవడైతే కాపాడుకుంటున్నాడో, అట్టి యోగికి మాత్రమే, అట్టి ఉత్తముడికి మాత్రమే ఉత్తమ సుఖం అందుతుంది. ఇది భగవాన్ వాచ. అటువంటి ఉత్తముడికి మాత్రమే ఆ ఉత్తమ సుఖం అందుతుంది, ఈ సామాన్యులు అందుకోలేరు. అంటే ఈ సుఖాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ అందుకోలేడని చెప్పాడు రామకృష్ణుడు. పండితులే అవటానికి పండితులే, బట్ బోచి యోగి అని భోగి. యోగి అవటానికి ట్రై చేస్తున్నాడు కానీ భోగ ప్రవృత్తి అడ్డొస్తుంది. ఆ భోగ ప్రవృత్తి కనుక భోగ ప్రవృత్తిని కనుక గీఅప్ చేయకుండా వాడికి డెస్టినేషన్కి వెళ్ళలేడు. ఇది యోగి, ఇది బోచు యోగి అని భోగి. అసలు యోగ లక్షణాలు అసలు లేవంటారు, అది కాదు, ఉన్నాయి కానీ భోగ ప్రవృత్తి లోపల ఉంది. అందులోంచి వాళ్ళు విడుదల పొందే వరకు వాడు యోగంలో ప్రయత్నం చేయొచ్చు కానీ సక్సెస్ అవ్వలేడు. వాడు పాండిత్యం ఉండొచ్చు కానీ సక్సెస్ అవ్వలేడు. ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖం ఉత్తమం, ఉత్తమ సుఖం అది ఫైనల్ సుఖం. అది డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్. ఇంట్లో వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉండదు ఉత్తమ సుఖం. శరీరం మీద ఆధారపడి ఉండదు, మనస్సు మీద ఆధారపడి ఉండదు, వాడి శ్వాస మీద ఆధారపడి ఉండదు, ఇంద్రియాల మీద ఆధారపడి ఉండదు, బయట సమాజం మీద ఆధారపడి ఉండదు, ప్రపంచంలో ఏ వ్యక్తి మీద, ఏ ఆస్తి మీద, ఏ సంఘటన మీద ఆధారపడి ఉండదు. అది ఇండిపెండెంట్ హ్యాపీనెస్, ఎండ్లెస్ హ్యాపీనెస్. ఆ స్టేట్ను ఒకసారి ఎట్టేం చేస్తే దానికి ముగింపు లేదు. అదే ఉత్తమ సుఖం, ఉత్తమైన సుఖం అంటే క్వాలిటీ ఉన్న హ్యాపీనెస్, అదే ఫైనల్, అదే అల్టిమేట్. ఆ సుఖాన్ని పొందిన తర్వాత నీ మైండ్ వాండరింగ్ ఆగిపోతుంది. మైండ్ వాండరింగ్ ఎందుకు పెడుతుంది? ప్రపంచంలో ఏదో సంతోషాన్ని సుఖాన్ని పోజేసుకోవడానికి వెళుతూ ఉంటుంది. కానీ ఈ ఉత్తమ సుఖం పొందిన తర్వాత వాడు ఇంక మైండ్ కదలమన్నా కదలడు వాడికి. అది మృత మనస్సు అవుతుంది, అప్పుడు నో మైండ్ స్టేట్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే హ్యాపీనెస్ పొందాడో వాడికి ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా, శరీరం ఉన్నా శరీరం లేకపోయినా, వాడికి గౌరవం ఉన్నా అగౌరవం ఉన్నా, ఏదైనా ఏ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, వాడి సుఖ ప్రవాహంలో, శాంతి ప్రవాహంలో, అంటే హృదయంలో సుఖ సముద్రం ఉంది. ఆ సముద్రంలో ఉప్పు ఉంది. మన హృదయ సముద్రంలో, ఇక్కడ హృదయంలో కూడా సముద్రం ఉంది. అది శాంతి సముద్రం, అది సుఖ సముద్రం, అది ఆనంద సముద్రం. అది ఉంది ఇప్పుడు. కానీ సహస్రానికి స్పిరిచువల్ హార్ట్కి లెఫ్ట్ సైడ్ ఏమో మనకు ఫిజికల్ హార్ట్ ఉంది, రైట్ సైడ్ ఏమో స్పిరిచువల్ హార్ట్ ఉంది. ఈ స్పిరిచువల్ హార్ట్లో ఉంది సుఖ సముద్రం, శాంతి సముద్రం. ఆ సముద్రంలో ఎంత వాటర్ ఉందో ఇక్కడ అంత హ్యాపీనెస్ ఉంది ఇక్కడ. కానీ మన సహస్రానికి తెలియటం లేదు. దానికి కారణం ఏంటంటే ఈ హృదయానికి, ఈ బ్రెయిన్కి మధ్యన ఒక అమృత నాడి ఉంది. అది ఎప్పుడు మూసిపోయి ఉంటుంది. అది ఎవడికైతే కల్మషం ఎలా ఉంటుందో ఎవడికైతే తెలీదో, ఎవడికైతే త్రికరణ శుద్ధి ఎలా ఉందో, దోషం అంటే ఎలా ఉంటుందో తెలీదో, అడిగి బయట లోపల తేడా ఎవడికి తెలీదో, వాడు సృష్టి అంతా కూడా తనలోనే సృష్టిని ఎవడైతే చూసుకుంటున్నాడో సృష్టి అంతా తాను ఎవడైతే చూసుకుంటున్నాడో, ఎవడైతే బ్రహ్మ పదార్థాన్ని అనుభవి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో వాడికి మాత్రం ఇది మనకు స్కానింగ్లో తెలియదు. మనం స్కానింగ్ ఒకవేళ తీసుకున్నా ఈ స్పిరిచువల్ హార్ట్కి బ్రెయిన్కి ఉన్న అమృతనాడని ఒకటి ఉంది, ఈ వెన్నెముక మధ్యలో సుక్ష్మ నాడు అంటారు, అది వేరు. సహస్రారం దగ్గరకు వచ్చి ఆగిపోతుంది, ఇక్కడ ఇంకో నాడు ఉంది. ఈ సహస్రారానికి స్పిరిచువల్ ఫిజికల్ హార్ట్ కాదు, స్పిరిచువల్ హార్ట్కి నాడు ఉంది, అది అమృత నాడు అంటారు. మనం సాధన చేయొచ్చాం, సాధన తీసుకెళ్ళి అమృత నాడు మీద ఒత్తిడి తీసుకువస్తుంది. ఓసారి ఆ ఒత్తిడికి అది ఓపెన్ అవుతుంది, ఒకసారి అది ఓపెన్ అవ్వవచ్చు. అంటే మన కుళాయి తిప్పితే వాటర్ ఎలా కారిపోతుందో కుళాయి ఓపెన్ చేస్తే ఇక్కడున్న సుఖ సముద్రం ఈ అమృత నాడు ఓపెన్ అయిన వెంటనే సడన్గా ఇక్కడున్న సముద్రం సుఖ సముద్రం వచ్చి సహస్రాలను ముంచేస్తుంది. అది మీకు అనుభవంలోకి వస్తేనే కానీ తెలియదు, పుస్తకాలు చదివితే తెలియదు, అనుభవంలోకి వస్తేనే కానీ తెలియదు. అంటే ఆ ఉత్తమ సుఖం మీకు అనుభవంలోకి వచ్చాక మీ ఇంకా మనస్సు ఎక్కడికైనా వెళ్ళమన్నా వెళ్ళదు, వాళ్ళమన్నా వాళ్ళదం కదా, వాళ్ళ దసరం. ఆ అమృత నాడు ఓపెన్ అవ్వాలంటే మన సాధన సరిపోదు, మన తెలివితేటలు సరిపోవు, తర్వాత మనకున్న ధనం కానీ మనకున్న చదువు కానీ మనకున్న గౌరవం కానీ ప్రాపంచికమైన విషయాలు ఏమి దాంతోటి కాదు. మనం సిన్సియర్గా సాధన చేయాలి, భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది హృదయపూర్వకంగా నమ్మాలి. దేరి ఈశ్వర, ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. దేరి ఈశ్వర, ఈశ్వరుడు అనే ఒకడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడనే దృఢమైన విశ్వాసం ఉండాలి. మన కంట్రోలర్ అంతలా వ్యాపించి ఉన్నాడు, మన హృదయంలో కూడా ఉన్నాడనేటువంటి అది ఫలం ఫెయిత్ ఉండాలి. ఆదివారం ఒక రకంగానే, శనివారం ఒక రకంగా ఉండకూడదు. నది అని జీవనది ఎలా ప్రవహిస్తూ ఉంటుందో ఈశ్వరుడు పట్ల విశ్వాసం అలా ప్రవహిస్తూ ఉండాలి. అంటే మృతనదిలా ఉండకూడదు. ఇలా ఉండగా మీ డ్యూటీ మీరు పెరబెట్టుగా చేస్తంటే మీరు లోపల ఉన్న ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మీరు అలా కంటిన్యూ అవుతా ఉంటుంది. ఈశ్వరుని దయ వల్ల, ఎవడో మహాత్ముడి వల్ల, గురువు వల్ల ఆయన కూడా ఇంటర్ఫీర్ అయితేనే కానీ అది ఓపెన్ అవ్వదు. ఎప్పుడు ఓపెన్ అవుతుందో చెప్పలేము, అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో చెప్పలేము. ఈ నాడు అమృత నాడు అది మనం చెప్పలేము, డివైన్ ఇంటర్ఫీరెన్స్ రావాలి. కానీ మన డ్యూటీ మనం చేయాలి. కానీ డివైన్ ఇంటర్ఫీరెన్స్ వచ్చే వరకు అది మనకు అది ఓపెన్ అవుతుందని చెప్పడం, అది వాళ్ళకి ఇప్పుడు మన వశిష్ఠుడికి కృష్ణుడికి పేరు పెట్టిన గర్గ మహర్షికి, అలా ఈ మోడర్న్ టైమ్స్లో రామకృష్ణుడికి, రమణ స్వామికి, వీళ్ళకి మన ఇంకా మన వాళ్ళు మోడర్న్ టైంలో కూడా చాలా చాలా గొప్ప స్థితి పొందిన వాళ్ళు ఉన్నారు. మహాత్మా గాంధీ ఓ మాట అంటా ఉండేవాడు, నన్ను అప్పుడే మహాత్ముడని పిలవకండి, ఈ మాట ఆయన నోటమిట వచ్చింది, ఎవడైనా నన్ను చంపేశాడు అనుకోండి, ఎవరెవరు చంపుతారనేటువంటిది ఆయనకి నాకు తెలుస్తుండదు. ఏదో ఒకసారి మనకు తెలియకుండా మన కాన్షియస్నెస్ చెబుతూ ఉంటుంది. ఎవడైనా నన్ను చంపాడు అనుకోండి, నన్ను ఎవడైనా ఫైర్ చేస్తే వాడి మీద కూడా నాకు ద్వేషబుద్ధి కోపబుద్ధి లేకుండా ఉంటే అప్పుడు మహాత్ముడనే పిలవటానికి నేను పనికి వస్తాను, కానీ ఇప్పుడు అప్పుడే నన్ను మహాత్ముడు అనొద్దని కూడా. అంటే నాకు ఎంత అపకారం చేసినా చివరికి నా శరీరంలోంచి నా ప్రాణాన్ని వేరు చేసినా వాడి మీద కూడా నాకు ద్వేషబుద్ధి కలగకూడదు, అప్పుడు మాత్రమే నేను మహాత్ముడనే శబ్దానికి అర్హుణ్ణి అవుతాను. అంటే మహాత్ముడు అయ్యే వరకు మనిషి దురాత్ముడిగా ఉంటాడు, మహాత్ముడు అయిన తర్వాతే వాడు దురాత్ముడు కాదు. అంటే మహాత్ముడు అవ్వాలంటే ఆ స్టేజ్ వచ్చే వరకు నాకు ఎవరైనా అపకారం చేసినా చివరికి నా బాడీని వాడి బాడీని ఫైర్ చేసినప్పటికీ వాడి మీద నాకు ద్వేషబుద్ధి కలగకూడదు. ఆ స్థితి ఎట్టేం చేస్తే అప్పుడు నిజంగానే ట్రూ మహాత్మా అని ఎప్పుడైనా బాపూజీ అనేవాడు. అంటే ప్రశాంత మనసం, యో హ్యానం, యోగినం, సుఖం ఉత్తమం, ఉత్తమ సుఖం అది. అంటే అక్కడ క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు లోకంలోంచి వచ్చే కూడా ప్లెజర్స్ ఉన్నాయి, మనకు చాలా ప్లెజర్స్ ఉన్నాయి, ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, అయితే అందులో దుఃఖ మిశ్రితం, అన్నీ కూడా దుఃఖ మిశ్రితమే. అది ఉరికే పైన ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం, కొద్ది కాలంలో అది సారో వచ్చేస్తుంది, దాని వెనకాలే సారో వచ్చేస్తుంది. ఇప్పుడు గుర్రం వెనకాల బండి ఎలాగొస్తుందో ఆ లోకంలోంచి ఏ ప్లెజర్ నువ్వు పీల్చుకుంటున్నప్పటికీ దాని వెనకాల నీకేం వచ్చేస్తుంది, సారో వచ్చేస్తూ ఉంటుంది. అది అన్నీ దుఃఖ మిశ్రితం, దుఃఖం ఎంజాయ్మెంట్స్ అన్నీ నువ్వు లోకంలో అనిపించే ఎంజాయ్మెంట్స్ అన్నీ కూడా దుఃఖంతో కలిసినయే, అవన్నీ దుఃఖ మిశ్రితం. ఇది ఆచార్యుల వారికి ఇష్టం. రాజగోపాలాచారి మన మొదటి గవర్నర్ జనరల్, ఆయన ఫేవరెట్ శ్లోక ఇది. ఇడికా ఇది కూడా వచ్చింది కాబట్టి ఇది కూడా చెప్తాను. ఆయనకి ఫేవరెట్ శ్లోక. గాంధీ గారికి కూడా ఫేవరెట్ శ్లోకాస్ ఉన్నాయి కొన్ని. గాంధీ గారి ఆచార్యుల వారికి ఫేవరెట్ శ్లోకం, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఏక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. సర్వత్ర సమదర్శన, సర్వత్ర సమదర్శన. యోగయుక్తుడు అంటే యోగముతో కూడినవాడు, చైతన్యముతో చైతన్యములో ఐక్యమైన వాడు. మన లోపల చైతన్య స్థాయి పెంచుకుంటూ రావాలి సులువుగానే. ఆ చైతన్య సముద్రంలో ఐక్యమైన వాడు, చైతన్య సముద్రంలో ఐక్యమైన వాడు యోగయుక్తుడు. యోగయుక్తుడు లోపల నువ్వు ఏదిగా ఉన్నావో దానితో నువ్వు అంటే తాదాప్యం పొంది కనుక ఉంటే వాడికి సర్వత్ర సమదర్శన. ఎటు చూసినా ఒకటే కనిపిస్తూ ఉంటుంది వాడికి. మనం మనిషికి మనిషికి తేడా చూస్తాం, జీవుడికి జీవుడికి మధ్యన దొడ తేడా చూస్తాం, జీవుడికి మ్యాటర్కి మధ్యన తేడా చూస్తూ ఉంటాం. మనకు భేద బుద్ధి ఎక్కువ ఉంది. ఆ భేద బుద్ధి ఉన్నంతకాలం భయం కూడా వచ్చేస్తుంది. మీరు వేరు నేను వేరు అనుకున్నప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు భయం, నన్ను చూస్తే మీకు భయం. కానీ మిమ్మల్ని చూస్తే మీకు భయం లేదు, మిమ్మల్ని చూస్తే మీకు భయం వేస్తే భయం లేదు, వన్నెస్లో భయం లేదు. ఆ ద్వైతం నుంచి భయం వస్తుంది, వికారం వస్తుంది. మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది, నన్ను చూస్తే మీకు భయం వేస్తుంది. ద్వైతంలో భయం ఉంటుంది. కొన్ని భయం వస్తుంటే నష్టమేంటి, భయం వెనకాల సారం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. వేత రాగ భయ క్రోధ ఈ రెండాటిలోంచి ఈ మూడు ఉన్నాయి. మూడాటిలోంచి విడుదల పొందు. ఏది? ఒకటి అటాచ్మెంటు, ఒకటి అటాచ్మెంటు. డిటాచ్డ్ అటాచ్మెంట్ మంచిదే కానీ అటాచ్మెంట్ బంధిస్తుంది. మళ్ళీ డిటాచ్డ్ గాంధీ గారికి ఉన్నది డిటాచ్డ్ అటాచ్మెంట్. అందరినీ ప్రేమించినా ఎక్కడ అరెస్ట్ అయ్యేవాడు కాదు, అందరినీ ప్రేమించినా అక్కడ బంధింపబడేవాడు కాదు. అంచేది ఇక్కడ ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, యోగయుక్తుడు అంటే ఆత్మతో ఐక్యం పొందినవాడు, లోపల బ్రహ్మ పదార్థంతో ఏకీభావం పొందినవాడు సర్వత్రా సమదర్శన. వాడు కుక్కలో మేకలో మనిషిలో దేవతల్లో వాడు ఏం చేస్తాడంటే బాహ్యంగా చూడండి. వాళ్ళు మనిషి అక్కడ రకరకాలుగా ఉంటారు, గుణాలు బట్టి మనిషి కూడా మారుతూ ఉంటుంది. వాడు అక్కడ శరీరాలను చూడడు, ఆ గుణాలను చూడడు. వాడి వేషం ఏంటి? అది పంది వేషమా, కుక్క వేషమా, జంతువు మనిషి వేషమా, దేవత వేషమా, అది చూడడు. అంతర్యామగా ఉన్నటువంటి నారాయణనే దర్శిస్తూ ఉంటాడు యోగయుక్తుడు. తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్ మన ఇండియాలో ఎక్కువ, అమెరికాలో బాగా తక్కువ. మనకి అమెరికాలో చాలా తక్కువ అది, ఏది సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇండియాలో అది ఎక్కువైపోయింది. బహుశా బ్రిటిష్ పరిపాలన నుంచి వచ్చే మనకు ఆ వారసత్వం కారణం, లేకపోతే మరి ఇండియాలో సహజంగా ఉందో. అక్కడ ఏముండదు, బయటకు వచ్చేసిన తర్వాత ఆఫీసులు గుమస్తా మామూలు కలిసిమెలిసి ఉంటారు. ఇక ఇండియాలో అది ఎక్కువ, సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇండియాలో. ఇక్కడ సమదర్శన. తర్వాత నువ్వు అందరినీ సమానంగా చూడగలిగితే అంటే అక్కడ ఆ గుణాన్ని ఆడి గ్రహించలేడని కాదు, సమాన దృష్టి కనుక వాడు ఉండగలిగితే ఎవడు యోగయుక్తిని మాత్రం ఉండగలడు. తర్వాత ఇంకోటి, మీరు యోగయుక్తులు అవ్వలేడనుకోండి, మీ మనస్సు ఆత్మలో లయం కాలేదనుకోండి, అనాత్మ విషయాల నుంచి మీరు ఎంత అభి చేసినా అది చింతించడం మానదు. మీరు మన మనస్సు హృదయంలో సత్యముతో దానికి తాదాత్యం లేదనుకోండి, బ్రహ్మ పదార్థంతో దానికి తాదాత్యం లేదనుకోండి, ఆత్మవస్తువుతో దానికి తాదాత్యం లేదనుకోండి, మీరు ఆపు చేయలేరు మనస్సుని. అనాత్మ విషయాల మీదకి, మీరు కాని విషయాల మీదకి, మీకు అక్కర్లేని విషయాల మీదకి మనస్సు అలా పరిగెడతానే ఉంటుంది. దాన్ని మీరు కంట్రోల్ చేయలేరు. అలా కంట్రోల్ చేస్తేనే, కంట్రోల్ చేయటమే యోగం అంటే అదే. అంచేది ఇక్కడ ఏమంటున్నాడు, ఆ బ్రాహ్మీ స్థితి పొందినవాడు ఎవడు? యోగయుక్తుడు తనలో ఉంటే బ్రహ్మ పదార్థంతో ఏకమైన వాడు మాత్రమే సర్వత్రా వాడు సమాన దృష్టి కలిగి ఉంటాడు. అటువాడు వాడు ఏం చేస్తాడంటే, సర్వభూతస్థమాత్మానం కొంతమందికి ఎదుటి వాళ్ళు సఫర్ అవుతుంటే వాళ్ళకంటే వీడికి ఎక్కువ సఫరింగ్ వచ్చారు. అది బాడీలో కూడా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎటువంటి వాళ్ళు అంటే మనకు దుఃఖం వస్తే అందరికీ పంచిపెడతాం, మనకు బాధ వస్తే అందరికీ పంచిపెడతాం, ఇతరుల బాధలు మనం తీసుకోం. ఇతరుల బాధలు ఎవరో మనం తీసుకోం, మన బా మనకు కనుక బాధ వస్తే అందరికీ పంచిపెడతాం, మనకు అశాంతి వస్తే అందరికీ పంచిపెడతాం. మన 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 శాంతి మట్టుకు ఎవరికి పంచిపెట్టాం, మన సుఖాన్ని మట్టుకు ఎవరికి పంచిపెట్టాం. ఇంకా మనం పంచిపెట్టి ఏంటి, లోకానికి అశాంతి ఆ సుఖాన్ని పంచిపెడతా ఉంటాం లోకానికి. అది 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 మామూలు దురాత్ముల పద్ధతి, అది మహాత్ముల పద్ధతి కాదు, అది దురాత్ముల పద్ధతి. సర్వభూతస్థ ఆత్మానం తన ఆత్మయందే లోకంలోని జీవకోటినంతా చూసుకుంటాడు వాడు. మొత్తం మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా, ఏదో ఒక దేశానికి వాడి ప్రేమ, ఏదో ఒక దేశం, ఒక దేశం ఎల్లలకే పరిమితమై ఉండదు. ఒక జ్ఞాని యొక్క ప్రేమ, ప్రేమ అజ్ఞాని ఎక్కడ ప్రేమించగలడు? జ్ఞాని మాత్రమే ప్రేమించగలడు సృష్టిని. అజ్ఞాని ఎక్కడ ప్రేమిస్తాడు? ప్రేమించలేడు. అశాంతితో కాలిపోతాడు వాడి సృష్టిని ఏం ప్రేమించగలడు? ఒక జ్ఞాని యొక్క ప్రేమ వాడికి సముద్రాలు నదులు ఏం అడ్డు రాదు. వాడికి ఎల్లలు పర్వ కొండలు సముద్రాలు నదులు ఏం అడ్డు రావు. ఒక జ్ఞాని ఒక మాట చెబితే అది ఇండియాలో ఎంత కరెక్టో అమెరికాలో కూడా అంతే కరెక్ట్. ఓ జాతికో, ఓ మతానికో, ఓ కులానికో, ప్రాంతీయతత్వానికో అది అది పరిమితమై ఉండదు. అది యూనివర్సల్గా ఉంటుంది. జ్ఞాని ఏ మాట చెప్పినా యూనివర్సల్గా ఉంటుంది, యూనిఫారంగా ఉంటుంది. అది కేవలం ఒక మతానికి సంబంధించిన విషయమే కాదు. ఇప్పుడు రామకృష్ణుడు ఉన్నాడు, జండగాంధీ స్పిరిచువల్ సైన్సే బోధించాడు. మత ప్రస్తావన ఎప్పుడు ఆయన లేదు. అన్ని మతాల్లోనూ కూడా అన్ని మతాల్లో కూడా సత్యానికి వెళ్ళి మార్గాలు ఉన్నాయని చెప్పాడు. కానీ ఏ మతాన్ని ఎప్పుడు ఖండించలేదు. ఆయన ఐక్యమే చేసుకున్నాడు అన్నీ. అంచేత ఆయన ఆయన పద్ధతిలో ఏ మతం పట్టడానికి ఏం ద్వేషం లేదు అసలు. ఏ మత అంటే అన్ని మతాలు కూడా గమ్యానికి చేర్చి మార్గాలు, మతాలన్నీ కూడా గమ్యానికి చేర్చి మార్గాలే. అది తెలియక మనం ఇంకో మతాన్ని విమర్శిస్తూ ఉంటాం. మోక్ష సామాగ్రి మన మతంలో ఉన్నాయో అలాగే ఇతర మతాల్లో కూడా వాళ్ళు మతాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఆచరిస్తే సరిపోతుంది అని రామకృష్ణుడు చెబుతూ ఉండేవాడు. వాళ్ళ మతాల ప్రకారం కూడా కొన్ని సాధనలు ఆయన చేశాడు. సర్వభూతస్థ ఆత్మానం, సర్వభూతస్థ ఆత్మానం అంటే తన ఆత్మలో సర్వభూతకోటిని ఎవడైతే దర్శిస్తున్నాడో, సర్వభూతానే చే ఆత్మని అంటే అన్ని భూతములందు తను ఎవడైతే చూసుకుంటున్నాడో, అంటే అన్ని భూతములన్నీ జీవకోటి ఎందు ఆత్మ ఎందు కల్పింపబడ్డాయి. అది వాడికి జ్ఞానికి అనుభవంలో ఉంటుంది. బుడగలు ఎక్కడున్నాయి? సముద్రంలో ఉన్నాయి. కెరటాలు ఎక్కడున్నాయి? సముద్రంలో ఉన్నాయి. నురుగు ఎక్కడుంది? సముద్రంలో ఉంది. ఈ నురుగు వాటరే, కెరటాలు వాటరే, తర్వాత నీకు అక్కడ వచ్చే బుడగలు వాటరే. అలా ఇవన్నీ ఎక్కడ కల్పింపబడ్డాయి? సముద్రంలో కల్పింపబడ్డాయి, సముద్రంలో కల్పింపబడ్డాయి. కానీ అది కూడా వాటరే. నీకు జీవుడిగా ఉన్నవాడు కూడా బ్రహ్మమే. అంచేది నువ్వు మనుషులు కూడా దేవుని చూడటం నేర్చుకో. ఆడు ఎల్లమ్మ పుల్లమ్మ ఎల్లయ్యే పుల్ల ఇక్కడ వ్యక్తిగత ప్రాపర్ నౌన్స్ కాదు. ఆ మానవుల్లో కూడా అంటే ఆ బ్రహ్మమే నీకు జీవుడిగా కనిపిస్తున్నాడు. ఆ బ్రహ్మమే సముద్రంలో నీరే నీకు కెరటంగా కనిపిస్తుంది, సముద్రంలో ఉన్న నీరే నీకు నురుగ్గా కనిపిస్తుంది. అంచేది ఆచార్యులు వారు ఏమన్నారంటే, లుక్ ఎట్ ది ఓషన్, లుక్ ఎట్ ది ఓషన్, లుక్ ఎట్ ది ఓషన్ నాట్ అట్ ది వేవ్స్. ఆయన ఇంగ్లీష్ కూడా 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యారా ఆచార్యులు వారు మాట్లాడారు? అది అందరం మాట్లాడటం కష్టం. 10వ తరగతి చదివిన వాళ్ళు కూడా అర్థమయ్యేలా మాట్లాడేవాడు ఆచార్య. అందుకే నెహ్రూ గారు ఒకసారి అన్నాడు మెడ్రాసు మాటింగ్లో, మిస్టర్ రాజాజీ నాట్ ఓన్లీ ఓల్డర్, ఈజ్ వైజర్ దాన్ ఐ ఆల్సో. నాకంటే వయసులో మాత్రమే పెద్దవాడు, నాకంటే బుద్ధిమంతుడు, నాకంటే తెలివిగలవాడు, నాకంటే వైజ్ మ్యాన్ అయ్యవాడు. అంటే ఆ బుద్ధి సూక్ష్మత ఉండేది ఆయనకి, ఆ బుద్ధి సూక్ష్మత ఉండేది. 42 ఉద్యమానికి ఆయన వ్యతిరేకుడు. మీరు 42 ఉద్యమానికి వెళ్ళొద్దు, ముస్లిం లీగ్ బలపడిపోతుంది, పాకిస్తాన్ ఏర్పడుతుందని చెప్పాడు. అలాగే జరిగింది. అంటే చాలా దూరం చూడగలడం. గాంధీ గారి పాపులారిటీ ఉంది, గాంధీ గారు ఊరికే చెయ్యి ఊపితే దేశం అలా నడిచింది. పాపులారిటీ ఉంది. ఈయన బాగా వైజ్ మ్యాన్, స్రూట్ బ్రెయిన్ ఆచార్యులు వాడు. వాడు ఏమంటాడంటే, నువ్వు సముద్రాన్ని చూస్తున్నావు, కేటాలను చూడటం మానే, నురుగును చూడటం మానే, ఇంకా అవి కూడా సముద్రమే, బుడగలను చూడటం మానే, అయిన సముద్రమే, కెరటాన్ని కెరటంగా నురగ్గు నురుగ్గా అలా చూడకు, సముద్రాన్ని చూడటం నేర్చుకో. నీ మన నీకు ఇక్కడ భేద బుద్ధి తగ్గిపో, ఆ డ్యుయాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. అంచేది నువ్వు లుక్ ఎట్ ది ఓషన్, ఆ నాటెడ్ ది వేవ్స్. నువ్వు కెరటాలను చూడకు, బుడగలను చూడకు, అఖండంగా ఉన్నటువంటి నదిని సముద్రాన్ని చూస్తూ ఉండవు. మనం ఆకాశాన్ని చూస్తున్నా, సముద్రం చూస్తున్నా, మన హృదయం విశాలం అవుతాం. మనకు సముద్రం కనపడటం రోజు ఆకాశం కనిపిస్తుంది. మీరు రోజు 2 నిమిషాలు ఇలా ఆకాశం చూస్తే ఏదో టైంలో మన హృదయం వైడన్ అవుతుంది. అలాగే మీరు ఎప్పుడైనా అనంతమైన సముద్రాన్ని చూస్తుంటే అప్పుడు కూడా మన హృదయం వైడన్ అవుతుంది. ఆకాశం, ఇది ఆకాశం చూసినా సముద్రం చూసినా దాంట్లో అద్దులు లేవు. అంటే అది చూడటం మంచిదే. సర్వభూతస్థ ఆత్మానం సర్వభూతాన్ని చే ఆత్మని ఏక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. సర్వత్ర సమదర్శన అంటే నీకు హెచ్చుతగ్గులు, నీ బ్రెయిన్లోని హెచ్చు సర్వత్రను ఒకే వస్తువును చూడగలిగితే నీకు రాగద్వేషాలు పుట్టవు. అసలు మనిషి పాడైపోవడానికి కారణం లైక్స్, డిస్లైక్స్. ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏ దేశం వెళ్ళి చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళి చూసినా, ఈ సృష్టిలో, విశాలమైన సృష్టిలో ఏమున్నాయి లైక్స్ డిస్లైక్స్ తప్పించేవి లేవు అన్నాడు గౌతమ బుద్ధుడు. నువ్వు ఎవరింటికి వెళ్ళి చూడు, ఏ దేశం వెళ్ళి చూడు, ఏ ప్రాంతానికి వెళ్ళి చూడు, ఈ భూభాగంలో ఏ మూలకెళ్ళి చూడు, ఏముంది ఈ లోకంలో, ఏమీ లేదు. రాగద్వేషాలు తప్పించి సృష్టిలో ఏమి లేవు. నువ్వు నేర్చుకోవడానికి అంతకంటే ఏమి లేదు. ఏముంది బయట, ఏమి లేదు. నువ్వు ఎవరింటికి, ప్రతి ఇంటికి 4 పార్టీలు ఉంటాయి. అక్క చెల్లి 4 ఉంటే 4 పార్టీలు. అసలు జనరల్గా అక్కడ అంతేగా లైక్స్ డిస్లైక్స్, లైక్ మన దేశంలో కాదు ఏ దేశంలోకి వెళ్ళినా లైక్స్ డిస్లైక్స్. అంతకంటే నీకు లోకంలో ఏమి లేవు, రాగద్వేషాలే. అయ్యే బంధిస్తే జీవుణ్ణి సృష్టి, నీ దేహానికి, ఈ భూమికి అంటే ఎర్త మీద జరిగే విషయాలకి, నీ దేహానికి, నీ మనస్సుని నిన్ను బంధించేసి బయటికి రాకుండా చేసి నీ లైక్స్ డిస్లైక్స్ అన్నాడు గౌతమ బుద్ధుడు. ఇక్కడ ఈ దేశంలో కాదు, ఏ దేశంలో చూడు, ఏ ప్రాంతానికి వెళ్ళి చూడు, ఏముంది సృష్టిలో రాగద్వేషాలు తప్పించేంతకంటే నీకేం కనపడవు. అందుకంటే నేర్చుకునేది ఏం లేదు. అంటే లైక్స్ డిస్లైక్స్ స్లోగా తగ్గించుకుంటూ రావాలి. మనం ఇష్టాలు అయిష్టాలు దీనివల్ల ఏమవుతుందంటే, ప్రమాదం ఏంటంటే మన మనస్సు బయటకు వచ్చేస్తుంది. మన మనస్సు బయటకు వచ్చి ఈ లైక్స్ డిస్లైక్స్ వల్ల ఏదో ఒకళ్ళకి ఉపకారం చేద్దాను, ఒకళ్ళకి అపకారం చేద్దాను, ఇటువంటి బుద్ధి మనకు ఎక్కువ అవుతూ ఉంటుంది. తర్వాత మనస్సు ఏం చేస్తుందంటే ఇంద్రియాలను కూడా బయటకు తీసుకొస్తూ ఉంటుంది. అంటే ఈ మనస్సు ఈ రెండట్లోంచి విడుదల చెయ్యాలి. ఎందులోంచి? ఈ రాగద్వేషాల నుంచి విడుదల చెయ్యాలి. ఇప్పుడు కామక్రోధాలు వేరు, రాగద్వేషాలు వేరు కదా. మాటల్లో చమత్కారం ఇది. ఎక్కడైతే రాగం ఉందో అక్కడ నీకు లష్టం ఉంటుంది. ఎక్కడైతే ద్వేషం ఉందో అక్కడ కోపం ఉంటుంది. కామక్రోధాలన్నా రాగద్వేషాలన్నా ఒకటే. కామం చోట రాగం ఉంటుంది, ద్వేషం ఉన్న చోట కోపం ఉంటుంది. అయితే ఇది రాధాకృష్ణుని ప్రేమలో లేవు. రాధాకృష్ణుని ప్రేమలో ఔన్నత్యం ఏంటంటే అక్కడ రాగద్వేషాలు లేవు, శరీర సంబంధం లేదు. రాధాకృష్ణునికి చాలామంది రాధాకృష్ణుని ప్రేమించడానికి కారణం ఏంటంటే అది క్వాలిటీ, అది ఆ ప్రేమ క్వాలిటీ ఉంది. రాధాకృష్ణుని ప్రేమలో క్వాలిటీ ఉంది. అందుకే రాధాకృష్ణుని ప్రేమను మనకు ఆదర్శంగా చెప్పడానికి కారణం అది. వాళ్ళు అది గోలోకం. మీకు రాధ గురించి మీకు భాగవతంలో ఎక్కువ కనపడదు. భాగవతంలో రాధ గురించి అక్కడ మెన్షన్ చేసినట్టు లేదు కాబట్టి రాధ అసలు లేదేమో అనుకుంటారు. అలా కాదు, బ్రహ్మ వైవర్త పురాణంలో మీకు రాధ గురించి ఎక్కువ రాశారు. ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో కృష్ణాష్టమి కంటే రాధాష్టమి బాగా చేస్తారు. అది కొన్ని భాగాల్లో. ఇప్పుడు దేహ సంబంధం ఏమీ లేదు, లౌకిక సంబంధం ఆస్తిపాస్తులతో సంబంధం లేదు, కానీ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అనురాగం మామూలుగా రాగద్వేషాలకు సంబంధించినటువంటి అనురాగం కాదు. ఎవరికి? రాధాకృష్ణుల ప్రేమ. ప్రేమ ప్రేమ కోసమే. ప్రేమ అనేది ప్రేమ కోసం అనేది ఎక్కడ ఎలా ఉంటుందో రాగద్వేషాల మధ్యన సరసంగా ఈ దేహ సంబంధంలో ఉన్న ప్రేమలు కూడా అవి కూడా నిజం కాదు, అందులో క్వాలిటీ లేదు. అది రాధాకృష్ణుల ప్రేమ మనకు ఆదర్శమైనది, ఉన్నతమైనది. రాధాకృష్ణులు ఒక విషయం మీరు జ్ఞాపకించుకోండి, బ్రహ్మ వైవర్త పురాణం చదివితే రాధ యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. భాగవతం దాని గురించి వ్యాసుడు మెన్షన్ చేయలేదు. వాళ్ళు గోలోకం అని చెప్తారు, వైష్ణవులు వైకుంఠం అని, స్మార్తులు ఇలాగ స్మార్తులు ఎక్కువ మోక్షం గురించి చెప్తారు, శైవుడు కైలాసం అని ఎలా చెప్తారో. ఆ మోక్షం అనేది జర్నీ కాదు. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు, వీళ్ళేమో అక్కడికి ఏదో గోలోకానికి వెళ్ళారు, ఇంకోటేమో అది అలా చెప్తారు. లోకాలు ఉన్నమాట నిజమే, లోకాలు ఉన్నమాట నిజమే. దీని గురించి రమణస్వామి గారు ఏమన్నారంటే, నీ శరీరం చనిపోయాక ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో వాడు ఎంత నిజమో లోకాలు కూడా అంతే నిజము. ఆల్ కమింగ్స్ అండ్ గోయింగ్స్ ఆర్ ఫిక్షన్. ఈ పుట్టడాలు చచ్చిపోవడాలు అంత కంప్లీట్గా ఫిక్షన్. ఆల్ కమింగ్స్ అండ్ గోయింగ్స్, వచ్చినవాడు వస్తూ ఉంటాడు, చచ్చిపోడు చచ్చిపోతూ ఉంటాడు, భూమి మీదకి వస్తూ ఉంటాడు చచ్చిపోతూ ఉంటాడు. మరి భూమి మీదకి వచ్చి ఎవడైనా చచ్చిపోతే బుట్టివాళ్ళు ఎలా పుడతారు? వాళ్ళకి ప్లేస్ ఏది అసలు? చూడండి, ప్రపంచంలో ప్లేస్ లేకుండా అయిపోతూ ఉంటుంది. పుట్టేవాళ్ళు పుడతా ఉంటారు, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. బట్ ఆల్ కమింగ్స్ అంటే ఈ భూమి మీదకి వచ్చేవాళ్ళు, ఈ భూమి నుంచి వెళ్ళిపోయి గోయింగ్స్ బయటకు వెళ్ళిపోయేవాళ్ళు, ఇదంతా కల్పితం. ఆల్ కమింగ్స్ అండ్ గోయింగ్స్ ఆర్ ఫిక్షన్. అయితే నువ్వు ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో వాడెంత నిజమో ఆ లోకాలు కూడా, ఆ లోకాలు ఉన్నమాట నిజమే. అవి వ్యవహారిక సత్యమే కానీ పారమార్థిక సత్యం కాదు. మీరు స్వర్గలోకానికి వెళ్ళొచ్చు, లేదా ఇంకో లోకానికి వెళ్ళొచ్చు, నరకలోకానికి వైకుంఠానికి వెళ్ళొచ్చు, కైలాసానికి వెళ్ళొచ్చు. అదే కృష్ణ వాళ్ళు గోలోకం అంటారు. అంటే ఈ లోకాలకు అన్నిటికీ కూడా ఏదో ఉన్నత స్థానం అని వాళ్ళు చెప్తారు. కానీ గోలోకం ఉన్నది వ్యవహారిక సత్యమే. వ్యవహారిక మోక్షం అంటే అక్కడ ఏంటంటే, మోక్షం అంటే విడుదల. మోక్షం అంటే నువ్వు ఏదో పొందటం అని కాదు, ఎక్స్చేంజ్ చేయటం అని కాదు. మోక్షం అనే శబ్దానికి ఏంటంటే అది విడుదల. భీమవరంలో బరియల్ గ్రౌండ్కి, బరియల్ గ్రౌండ్కి మోక్షధామం అని పెట్టారు పేరు. అది స్వర్గధామం అని పెట్టచ్చు. మోక్షధామం అంటే అక్కడికి వెళ్ళివాడు, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు, ఎవడో మోక్షం పొందినవాడు కాదు. నేను ఎక్కడి నుంచో వచ్చాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు, ఎవడో మోక్షం పొందలేదని అర్థం. అంటే మోక్షం అంటే విడుదల. ఎందులోంచి విడుదల? అజ్ఞానంలోంచి విడుదల, అవిద్యలోంచి విడుదల, నువ్వు కాని విషయాల్లోంచి విడుదల, దేహభావంలోంచి విడుదల. ఆ మనస్సు ఏదైతే లిమిట్ చేస్తుందో నేను, ఈ దేహి ఈ లోకానికి, ఈ మనస్సుకి, ఈ దేహానికి ఏదైతే నేను పరిమితం చేస్తుందో ఆ లిమిటేషన్స్ నుంచి విడుదల. దట్ ఈజ్ లిబరేషన్, దట్ ఈజ్ సాల్వేషన్. మోక్షం పొందినవాడు ఎక్కడికి వెళ్ళడం, అంతర్ వ్యాపిస్తాడు. గణపతి నిమజ్జనం నేను చాలా బాగుంది ఊరేగింపు. నేను హైదరాబాద్లో పూర్వం ఒకసారి చూశాను, హైదరాబాద్లో గణపతి నిమజ్జనం చూడవలసిందే. అదే అవుట్లు పేలుస్తున్నారు, వాళ్ళని చూస్తే నాకు చాలేదు. వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు, తర్వాత గణపతిలో ఐక్యమైపోతున్నారు. పైగా ప్రమాదం ఏంటంటే రంగులు చిమ్ముకుంటున్నారు, కళ్ళు పోతాయేమనిపిస్తున్నారు. వాడికి అలవాటు అయిపోయింది అంటున్నారు, మాకు అలవాటు అయిపోయింది అంటున్నారు. ఒకళ్ళ మీద అక్కడ రంగులు వేసుకుంటున్నారు. ఆ గణపతిని ఈ 9 రోజులు పూజించారు, వాళ్ళకి నైవేద్యాలు పెట్టారు, లడ్డులు పెట్టారు, అన్నీ పెట్టారు. నిన్నేమో నిమజ్జనం చేస్తారంటే వాటర్లో ఐక్యమై చేశారు. వాటర్లో ఐక్యం చేయటం అంటే ఆ మట్టి ఏమవుతుంది, వాటర్లో కలిసిపోతుంది, ఆడ అంతగా అయిపోతాడు. అప్పుడు గణపతి ఏమయ్యాడు నిన్న? ఏంటి గణపతిని నీటిలో కలిపేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారు? ఆడ అంతలా అయిపోయాడు, వాడు యూనివర్సల్ అయిపోయాడు. అదేంటో ఇక్కడ ఏదో అంటారు, ట్యాంక్ బండ ఏదో అంటారు చూడు, మరి ఎంత చేరుకుందో అంతలో వ్యాపించిపోయాడు. అది మోక్షం అంటే. అంటే మీరు బాడీ బాగుండాలి, ఫాల్స్ ఐ, ఆర్టిఫిషియల్ ఐ, అందులోంచి ఎప్పుడైతే బయటపడ్డారో అప్పుడు మీకు లిబరేషన్. అజ్ఞానం అంటే విడుదల అని అర్థం, కానీ ఎక్కడికి వెళ్ళటం కాదు. అజ్ఞానంలోంచి విడుదల, అవిద్యలోంచి విడుదల, మీ మనస్సుని శరీరాన్ని ఏదైతే బంధిస్తున్నాయో ఆ బాండేజ్లోంచి విడుదల, అది మోక్షం. మోక్షం పొందిన వాడికి కమింగ్ లేదు, గోయింగ్ లేదు. ఉత్తమ లోకాలకి వెళ్ళినా పాడు లోకాలనే వాడికి కమింగ్ ఉంది, గోయింగ్ ఉంది. వాడు వస్తూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. మోక్షం వచ్చిన వాడికి వాడికి ఇంకా అసలు రీబర్త్ లేదు. వాడికి సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, పుట్టడం చావటం, చావటం పుట్టడం, అదే సంసారం, అదే సంసారం అంటే. అంటే మోక్షం అంటే ఎక్కడికి వెళ్ళటం కాదు, వెళ్ళాడంటే వాడికి మోక్షం రాలేదని అర్థం, వచ్చాడంటే వాడికి మోక్షం రాలేదని అర్థం. మోక్షం అంటే అంతగా వ్యాపిస్తాడు మన గణపతి అని నీరంతా ఎలా వ్యాపించాడు అలా చే. ఎవడైతే తను ఈ నేనుకు మూలమైనటువంటి పరమాత్మ అంతటా వ్యాపించింది, ఆడికి వెళదామన్నా ప్లేస్ లేదు ఎక్కడికైనా. ఒకవేళ మోక్షం పొందినవాడు ఎక్కడికి వెళ్ళిపోదామన్నా ఈ లేని చోటు అంటూ ఉండదు అక్కడ. మీరు లేని చోటు అంటూ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. మోక్షం పొందినవాడు కాడికి లేని చోటు అంటూ ఉండదు ఇంకా, వాడు ఎక్కడికి వెళ్తాడు? ఆల్టర్నేటింగ్ అంతటా వ్యాపించిన వస్తువు ఎక్కడికి వెళుతుంది? ఎక్కడికి వెళ్ళలేదు. ఎవడో అంతటా వ్యాపించి ఏది ఉందో బ్రహ్మం ఉంది. అంటే నువ్వు బ్రాహ్మీచితి పొందినప్పుడే మోక్షం పొంది, అప్పుడు మటుకే అజ్ఞానంలోంచి విడుదల పొందుతావు. అర్జున నువ్వు సర్వ విధములా ప్రయత్నం చేసి మోడరేషన్ ఇన్ ఫుడ్, మోడరేషన్ ఇన్ స్లీప్, మోడరేషన్ ఇన్ మోడ్స్, నా మోడరేషన్ ఇన్ బిహేవియర్, నువ్వు ఎన్ని విధాలు అయితే నువ్వు ప్రయత్నం చేస్తావు అన్ని విధాలు ప్రయత్నము చేసి నువ్వు బ్రాహ్మీస్థితిని పొంది అర్జున. ఇది భగవాన్ వాచ, ఎవరు వాచ? ఒక ఋషి చెప్పిన అభిప్రాయం కాదు, స్వయంగా భగవంతుడైన వాడు చెప్తున్నాడు. ఇదే ఒక ఋషి చెప్పినటువంటి అభిప్రాయం కాదు, ఇది భగవాన్ వాచ. అంటే గీత విలువ మనకు తెలియటం లేదు. గీత విలువ మనకు భగవద్గీత చేతిలో ఉన్నా అది దాని విలువ మనకు తెలియటం లేదు. దాని విలువ తెలిస్తేనే కానీ దానికి అధ్యయనం చేయాలని మీరు చంటి పిల్లవాడికి బంగారం ఉండి అలా పడేస్తాడు ఎంచేది దానికి విలువ తెలియదు. దానికి విలువ తెలియక ఇప్పుడు మీరు ఏదైనా విలువైన వస్తువు పెట్టుకెళ్ళి ఏదైనా పశువు కింద పడేయండి, ఆ పశువు దాన్ని ముట్టుకోదు. దాన్ని ఒకవేళ పక్క నుంచి వెళ్ళిపోయినా పర్లేదు, దాని గిట్టలతో తొక్కేస్తుంది ఆ పశువు. మీరు ఏదైనా విలువైన వస్తువు రోడ్డు మీద పడేయండి, అది పశువు చూసింది అనుకోండి, అది ఎలా పక్క నుంచి వెళ్ళిపోయినా పర్లేదు, దాని కాళ్ళు అక్కడ తొక్కేస్తుంది. అంటే విలువ తెలియనప్పుడు భగవద్గీత కూడా అంతే. శాస్త్రం యొక్క విలువ తెలియనప్పుడు భగవద్గీతను కూడా వాడు అలాగే చూస్తాడు. వాడు మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిషి మయ్యేవ అత ఊర్ధం నా సంశయ. నువ్వేది చింతిస్తే అది అవుతావు, నువ్వేది చింతిస్తుంటే అది అవుతావు. నీ మనస్సును నాయందే నిలబెట్టి ఉంచువు, నీ బుద్ధిని నాయందే నిలబెట్టి ఉంచువు. మనస్సుకి బుద్ధికి తేడా ఏంటంటే ఏదో ఆలోచిస్తాం మనం, ఇది చేద్దామా అది చేద్దామని ఆ డెసిషన్కి వచ్చే పాయింట్ని బుద్ధి అంటారు. అది మనం ఏదో ఆలోచిస్తాం, తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం, ఆ నిర్ణయించే పాయింట్కే అది బుద్ధి అంటారు. అది కొంతమందికి అది ఆ బుద్ధి షార్పన్గా ఉంటుంది, చాలా పదునుగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి డిస్క్రిమినేటివ్ ఇంటలెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అంచేత కృష్ణుడు కూడా చెప్పాడు, దేహం కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే చైతన్యము గొప్పది, అంతలా వ్యాపించినటువంటి బ్రహ్మ పదార్థం గొప్పది. అంటే ఇవన్నింటినీ ఉపయోగించుకుని ఏది నీకు దేహం తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది, బుద్ధి తెలుస్తుంది, భగవంతుడు శాస్త్రాన్ని ఇచ్చాడు, గురువులను ఇచ్చాడు, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుని అంటే ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకుని శాస్త్రాన్ని ఉపయోగించుకుని నీ బుద్ధిని కూడా ఉపయోగించుకుని అల్టిమేట్ స్థితి, అల్టిమేట్ స్టేట్, ఆ ఫైనల్ స్టేట్ దాన్ని పొందుబట్ట దాన్ని పొందటానికి అవకాశం కల్పించింది భగవద్గీత. రాముడు చెప్పినట్టు చేయండి, రాముడు ఆచరించినట్టు ఆచరించండి, కృష్ణుడు చెప్పినట్టు చేయండి అని. కృష్ణుడు ఎలా బిహేవ్ చేశాడో మనం అలా బిహేవ్ చేయకూడదు. మీకు అర్థమవుతుందా? ఆయన గోవర్ధన పర్వతం ఎత్తాడని మనం ఎక్కడ ఎత్తగలం? ఆయన అది కాదు, అంటే ఆయన చెప్పింది చేయండి. ఎవరు చెప్పింది? కృష్ణుడు చెప్పింది చేయండి. రాముడు ఆచరించినట్టు ఆచరించండి అంటే సామాన్య మానవుడిలాగా ఉండి ప్రవర్తించాడు. ఆయన సామాన్య మానవుడిలాగా ఉండి ఆయన ప్రవర్తించాడు. ఈయన భగవంతుడు భగవంతుడిలాగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అంచేది మనకి ఎక్కువ రాముడు ఎలా అయితే ఆచరించి ఆయన ఆచరణ ఆదర్శంగా తీసుకోండి, కానీ కృష్ణుడి ఆచరణ మీరు ఆదర్శంగా తీసుకో, దాని టీచింగ్ మీరు ఆదర్శంగా తీసుకోవచ్చు అని మన పెద్దలు చెబుతారు, వృద్ధులు చెబుతారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశ్య మయ్యేవ అత ఊర్ధం నా సంశయ. అంటే నీ మనస్సు విషయాల మీద కాకుండా విషయ చింతనలో పాయిజన్ ఉంది. మనం విషయాన్ని చింతిస్తూ ఉంటాం, ఆత్మజ్ఞానం కోసం ఆత్మజ్ఞానం పొందటానికి ప్రయత్నం చేస్తాం. మనం కలకత్తా వెళ్ళి రైలు ఎక్కి రైల్లో కూర్చుని మెడ్రాస్ వెళ్ళరు, మెడ్రాస్ వెళ్ళాలంటే ఎలా కూరుతుంది? మనం కూర్చోవడం కలకత్తా వెళ్ళి ట్రైన్లో కూర్చున్నాం, మెడ్రాస్ వెళ్ళాలనుకుంటే ఎలా సాధ్యం అవుతుంది? నువ్వు విషయ చింతన చేసేటప్పుడు అది నీకు ఆత్మబుద్ధి కలగదు. ఆత్మచింతన ఆత్మచింతన నిరంతరం చేస్తుంటే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. విషయ చింతన చేస్తుంటే నువ్వు ఆత్మ విషయ చింతనలో నీకు చివరికి దుఃఖం మిగులుతుంది, అశాంతి మిగులుతుంది. తర్వాత పునర్జన్మ కారణాలు పెరుగుతాయి, పునర్జన్మ హేతులు పెరుగుతాయి. నరకానికి మనం మెట్లు కట్టుకున్నట్టు, నరకానికి వెళ్ళటానికి మెట్లు కట్టుకున్నట్టు. మయి మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశ్యసి మయ్యేవ అత ఊర్ధం నా సంశయ. అంటే నువ్వు ఇక్కడ సంశయ అంటే భగవంతుడు ఉన్నాడనేటువంటి విశ్వాసం కనుక మనకు ఉంటే, మన మనస్సుని బుద్ధిని అంటే మనం ఏదైనా ఆలోచిస్తుంటే ఆయన గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఈశ్వరుడు గురించి చేత్తోడు చేసే పని ఆయన ప్రీత్యర్థం చేస్తూ ఉండాలి. ఆయన గురించి విసుగొచ్చిలా శ్రవణం చేయాలి. భగవంతుడి గురించి ఆ శాస్త్రం గురించి భగవంతుడు చెప్పిన మాటకి తేడా ఏమి లేదు, అది గుర్తించుకోండి. ఒక అజ్ఞాని చెప్పిన మాటకి వాడు ఆలోచనకి తేడా ఉండొచ్చు. భగవంతుడు అంటే ట్రూతే, భగవంతుడు అంటే బ్రహ్మమే, కృష్ణుడు అంటే కేవలం అవతార పురుషుడు కాదు, బ్రహ్మమే చెబుతాను కాబట్టి భగవద్గీత అన్నారు. కేవలం అవతార పురుషుడు అనేది వ్యవహారానికి అంటారు, కానీ అది బ్రహ్మమే, అది బ్రహ్మ పదార్థమే. అంచేది మీకు మధురలో కూడా అక్కడ కృష్ణుడు పుట్టాడని రాయలేదు గోడ మీద, కృష్ణ జన్మస్థానంలో. ఇక్కడ కృష్ణుడు పుట్టిన వాడు వలె కనిపించాడు. మీరు ఎప్పుడన్నా మధురలో, మధురాయి వేరు మధుర వేరు. మధురాయి దక్షిణాదిలో ఉన్నది, మధుర ఉత్తరప్రదేశ్లో ఉంది. అక్కడ కృష్ణ జన్మస్థానంలో గోడ మీద రాసి ఉంచారు. ఇక్కడ కృష్ణుడు పుట్టినవాడి వలె కనిపించాడని చెప్పాడు, కానీ పుట్టాడని మాటకి రాయలేదు అక్కడ. ఇదికి అలా కనిపించాడు అంతే జైల్లో అక్కడ, అంటే మాయలో పెట్టేశాడు. యశోద దేవకీ గారి అబ్బాయిని మనం అనుకుంటున్నాం, దేవకీ గారు ఇటు మా అబ్బాయిని ఆవిడే అనుకుంటుంది. ఆ దేవకిని మాయలో పెట్టేశాడు, వసుదేవుణ్ణి మాయలో పెట్టేశాడు, మనల్ని మాయలో పెట్టేశాడు, అందరినీ మాయలో పడేశాడు. దేవకి ఏమనుకుంటుంది? మా అబ్బాయి అనుకుంటుంది. వసుదేవుడు ఏమనుకుంటున్నాడు? మా అబ్బాయి అనుకుంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? వసుదేవుడి గారు అబ్బాయి అనుకుంటున్నాం మనం. ఇదంతా ఒక మాయ అంతేకాని ఏదో తల్లి కడుపులో తయారవ్వలేదు ఆయన శరీరం. అంటే భగవంతుడు ఆయన శరీరాన్ని ఆయన సృజించుకోగలడం, అంతేగా ఆ గోడ మీద స్పష్టంగా రాసి ఉంది అక్కడ, మీరు చదివితే తెలుస్తుంది అక్కడ. ఇక్కడ మనం ఇక్కడికి అంటే దేహం, ఇక్కడ కృష్ణుడు మంచి మాట చెబుతున్నాడు. ఈ కృష్ణుడు చెప్పిన ఉదాహరణకి రాజగోపాలాచార్య గారు ఒక మాట చెప్పారు. ఆయన కూడా భగవద్గీత మీద కొన్ని శ్లోకాలు కామెంటరీ రాశాడు. రిటైర్డ్ లైఫ్ బాగా ఉపయోగించుకున్నాడు ఆయన. రాజకీయాల్లోంచి రిటైర్ అయిపోయిన తర్వాత కొంతమంది ఆ రిటైర్డ్ లైఫ్ సద్వినియోగం చేసుకోరు. ఆచార్య గారు బాగా సద్వినియోగం చేసుకున్నాడు. రామాయణం రాశాడు పిల్లలకు అర్థమయ్యేలాగా, భారతం రాశాడు, భగవద్గీతలో ఆయన కొన్ని సెలెక్టెడ్ శ్లోకాలకు రాశాడు. చివరికి ఆయన రామాయణం ఎంత ఫేమస్ అయిపోయిందంటే కొన్ని లక్షల ప్రతులు భారత విద్యాభవన్ వాళ్ళు అన్నారు. చివరికి అది ఎంత పాపులర్ అయిందంటే వాల్మీకిని మర్చిపోయారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అంటే ఐఏఎస్కి ఐపీఎస్కి వెళ్తూ ఉంటారు చూడండి వాళ్ళు. వాళ్ళని ఒక యూనియన్ కమిటీ మెంబర్ అడిగాడు, ఒక కమిటీ ఉంటుంది 4-5 అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు క్యాండిడేట్ రిటర్న్లో పాస్ అయిన వాళ్ళు. రామాయణది భారతం రామాయణం ఎవడు రాశాడని అడిగితే వాల్మీకి చెవుడు మనసు రాజగోపాలాచారి రాశాడు అన్నారు. వాడు చెప్పిన తప్పైనప్పటికీ వాళ్ళు ఆశ్చర్యపోయినట్టు రాజేజీ రామాయణంత పాపులర్ అయిందని. రామాయణం ఎవరు రాశారంటే వాల్మీకి రాశాడని చెప్పడం మానేసి రాజగోపాలాచారి రాశారు. ఎవడో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్ళిన వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినవాడు అన్ని లక్షల ప్రతిరోజు అమ్మడైంది. భారతం రాశాడు చిన్న చిన్న వాక్యాలు. తర్వాత ఏమో భగవద్గీత కొన్ని శ్లోకాలు సెలెక్ట్ చేసుకు అంటే రిటైర్డ్ లైఫ్ బాగా ఉపయోగించుకున్నాడు చివరి రోజుల్లో. తర్వాత ముసలితనం వచ్చే వరకు వయసు వచ్చే వరకు జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆయన చనిపోయే రోజు వచ్చే వరకు జ్ఞాపకశక్తి తగ్గదు, మెమరీ తగ్గలేదు ఆయనకు. కొంతమందికి వయసు వచ్చే కొద్ది జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఇక్కడ కృష్ణుడు ఏమని చెబుతున్నాడంటే భగవంతుడు నేమ్లెస్, ఫార్మ్లెస్, యాక్షన్లెస్. భగవంతుడికి అసలు రూపం లేదు, భగవంతుడికి ఒక పేరు లేదు. వాడు పని చేస్తున్నట్టుగా కనిపిస్తున్నా పని లేని వాడే వాడు. ఊరికే మనకు కనిపిస్తూ ఉంటాడు శరీరం ఉన్నట్టు అతను పని చేస్తున్నట్టునే ఊరికే అలా కనిపిస్తూ ఉంటాడు వాడు. మనం ఏదైనా పని చేస్తా హేవుడు అంది సేవుడు అందట్టని ఇలా అనుకుంటాం. భగవంతుడు అనుకోడు అలా, అనుకునేవాడు అక్కడ లేడు కాబట్టి, అనుకునేవాడు అక్కడ లేడు కాబట్టి. అనుకునేవాడు ఉంటే అనుకుంటాడు, కానీ అనుకునేవాడు లేనప్పుడు ఎలా అనుకుంటాడు అంటే వాడు అక్రీడని తెలియదు. పని చేస్తున్నప్పటికీ పని చేయకుండా ఏ వస్తువు అయితే ఉందో వాడు దాంతో సాదాత్యం పొంది ఉంటాడు. ఇప్పుడు కృష్ణుడు రూపంలో మన రూపం కృష్ణుడు అనుకుంటాం, వాడు ఏదిగా ఉన్నాడో దాంతో సాదాత్యం పొందుతూ ఉంటాడు. రాముడు ఉన్నాడు వాడు మనకేదో మన దశరథి గారి అబ్బాయి కింద మనకు కనిపిస్తూ ఉంటాడు వాడు, కానీ వాడు లోపల ఏదిగా ఉన్నాడో దాంతో సాదాత్యం ఉంటుంది వాడికి, వాళ్ళకి దాంతో సాదాత్యం ఉంటుంది. ఇది బయట అనేది ఉరికే వాళ్ళు ఎలా నటిస్తూ ఉంటారు అంతే, కానీ లోపల ఏ వస్తువుగా ఉన్నారో దాంతో సాదాత్యం ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు అంతటా వ్యాపించి మీరు దేహానికి పరిమితి, ఒక దేహానికి పరిమితి ఉన్నారు, ఇంద్రియాలకి పరిమితి ఉన్నారు, మనస్సుకి పరిమితి ఉన్నారు, మీ ఇంటలెక్ట్ కూడా లిమిటెడ్, మీ ఆలోచన కూడా లిమిటెడ్ అంత. బ్రహ్మము అంతలా వ్యాపించి ఉంది, అది లేని చోటు లేదు. డైరెక్ట్గా మీరు బ్రహ్మను ఉపాసన చేసి బ్రహ్మమును పొందలేరు. డైరెక్ట్గా మీరు బ్రహ్మమును ఉపాసన చేసేది ఎవరికో కానీ సాధ్యం కాదు. అంటే భగవంతుడు మేనిఫెస్టెడ్ గాడిని మీరు ఉపాసించండి అని చెబుతున్నాడు. అంటే రాముడు కానీ శివుడు కానీ శంకర తర్వాత కృష్ణుడు కానీ లేకపోతే నరసింహస్వామి కానీ ఎవరొకరు మేనిఫెస్టెడ్ గాడ్ భూమి మీద అవతరించినట్టు కొంతమంది కనిపిస్తున్నారు కదా మనకి దేవతా పురుషులు, వాళ్ళని వాళ్ళ రూపాన్ని ధ్యానం చేసి వాళ్ళ నామాన్ని స్మరించి మీరు ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మంచిది. అది సేఫ్ సైడ్, అది సేఫ్ సైడు అంటే దీన్ని పిల్లి మార్గము కోతి మార్గం అంటారు. జ్ఞాన మార్గం ఏమో కోతి మార్గం, భక్తి మార్గం పిల్లి మార్గం. జ్ఞాన మార్గం ఏమో కోతి మార్గం, భక్తి మార్గం పిల్లి మార్గం. దానికి ఆ పేర్లు ఎందుకు వచ్చినాయంటే కోతి పిల్ల కోతిని అంటిపెట్టుకుంటుంది, ఇలా గంతులేస్తూ ఉంటుంది. ఈ చెట్టు మంచి ఆ చెట్టు ఆ చెట్టు మంచి అలా గంతులేస్తూ ఉంటుంది. ఆ గంతులేసినప్పుడు పిల్ల అజాగ్రత్తగా ఉందనుకోండి కింద పడిపోతుంది. అలాగే జ్ఞాన మార్గంలో నువ్వు ఆ మార్గాన్ని వదిలేస్తే కౌకుని కింద పడిపోయే అవకాశం ఉంది. దానికి విజడం ఎక్కువ ఉండాలి. ఏది దానికి విజడం ఎక్కువ ఉండాలి, డిస్క్రిమినేటివ్ ఇంటలెక్ట్ ఎక్కువ ఉండాలి. విచారణ మార్గం, జ్ఞాన మార్గం అంటే ఏంటంటే విచారణ మార్గం. ఈ భక్తి మార్గం ఎక్కువ ఈస్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. అంటే పిల్లి మార్గం, పిల్లి మార్గం ఏం చేస్తుందంటే పిల్లి ఆ పిల్లిని తన నోట్లో పెట్టుకుంటుంది. ఇంకా దానికి భయం అంటే అజాగ్రత్తగా ఉన్నా పిల్లి పిల్ల కింద పడిపోదు, ఏం చేత తల్లి మోసుకెళ్తుంది. అంచేది భక్తి మార్గం పిల్లి మార్గం, జ్ఞాన మార్గం కోతి మార్గం. అంటే రెండు మార్గాలు గంధానికి చేరుస్తాయి, కానీ ఇది సేఫెస్ట్ అని. ఏది భక్తి మార్గం సేఫెస్ట్ అని. అంచేది నీకు రూపంతో నామంతో యాక్షన్తో తాదాత్యం పొందున్నావు. వాడు చూస్తే వాడు ఫార్మ్లెస్, నేమ్లెస్, యాక్షన్లెస్ వాడు. వాడు చేసిన చెయ్యని వాడితో సమానం, వాడు చేసిన చేయని వాడితో సమానం. అంటే వాడిని డైరెక్ట్గా బ్రహ్మమును ఉపాసన చేసి బ్రహ్మను నువ్వు పొందలేవు. ఒక మేనిఫెస్టెడ్ గాడ్ నీకు ఎవరైతే ఫేవరెట్ గాడిని తీసుకుని ఇప్పుడు రాముడు రామ్ రామ్ ఎవరు భగవ గాంధీ గారి ఫేవరెట్ నేమ్. హిందువులు సరసానికి ఎక్కువ రామనామం చేస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే సరవసారంగా మనకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి మన ఇష్టదేవుని మర్చిపోతాం. శారీరకంగా ఏదో బాధకు గురయ్యామనుకోండి మనకి ఇష్టదేవుని మన ఫేవరెట్ గాడ్ ఎప్పుడైనా రాముని మర్చిపోతాం. ఆ ఇందిరాగాంధీని చంపేసినప్పుడు ఎరికేకలేసింది. గాంధీ గారిని చంపేసినప్పుడు ఫైర్ చేసినప్పుడు ఏ రామ్ హే రామ్ హే రామ్ అది మూడోసారి అన్నప్పుడు ప్రాణం పోయింది. అంటే ఏంటి, జీవితం పొడుగున ఏదైతే ప్రాక్టీస్ చేశాడో అదే నోట అంట వచ్చు. హే రామ్ హే రామ్ మూడోసారి రామ్ అనేటప్పుడు కింద పడిపోయాడు. అది కృష్ణుడి గీతలు ఏమని చెప్పాడు, జీవితం పొడిగినా నువ్వు అభ్యాసం చేస్తేనే కానీ నా నామాన్ని స్మరించలేవు నువ్వు. అసలు మనకు కొంచెం జ్వరం వస్తేనే దేవుణ్ణి మర్చిపోతాం. అంటే దేహబుద్ధి మనకు ఆత్మబుద్ధి ఉండదు, దేహబుద్ధి బలీయంగా ఉంటుంది, ఈ దేహం వైపు లాగేస్తుంది. అదే మరణ భయం ఒకటి ఉంటుంది కదా, అనారోగ్యం వస్తేనే అంతకి. ఇక్కడ అంటే ఇక్కడ ఈ కృష్ణుడు చెప్పిన దానికి రాజగోపాలాచార్య ఒక ఎగ్జాంపుల్ రాశాడు. మీరు నరసాపురం రేవు దాడుతున్నారనుకోండి, ఇప్పుడు గోదావరి ఉంది నరసాపురంలో, ఆ రేవును దాడుతున్నారనుకోండి, దానికి రెండు పద్ధతులు ఉన్నాయి. మీకు స్విమ్మింగ్ అంటే ఈదుకునే శక్తి ఉంటే ఈదుకుని వెళ్ళిపోవచ్చు ఈ పక్క నుంచి ఆ పక్కకి, అలా నావ మీద కూడా వెళ్ళొచ్చు, ఏదైనా పడవ మీద కూడా ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళొచ్చు. ఈదుకుని వెళ్ళటం మీ స్వతంత్రంగా ఈదుకుని వెళ్ళటం లాంటిది, అది అది జ్ఞాన మార్గం లాంటిది, అది మీకు శక్తి ఉంటే వెళ్ళొచ్చు. ఏదో నావ మీద కూర్చుని సేఫ్గా పక్క వెళ్ళిపోవడం భక్తి మార్గం లాంటిది. మీరు మేనిఫెస్టెడ్ గాడ్ని ఆరాధించుకుంటూ వెళ్ళటం నామ మీద వెళ్ళటం లాంటిది. మీరు నామంలో యాక్షన్ లెస్ని నేమ్ లెస్ని పరబ్రహ్మం ఆరాధించడం అంటే ఈదుకుని వెళ్ళటం లాంటిది. అది కూడా మీరు అది కూడా మీరు ఆ గోల్కి రీచ్ అవుతారు అవటం, కానీ ఎక్కువ శక్తి ఉండాలి, ఎక్కువ బుద్ధి బలం ఉండాలి. అంటే మీకు సంబంధించినంత వరకు దేహదారులు అంటే దేహాన్ని ధరించి దేహబుద్ధి ఉన్నవాళ్ళు, దేహభావన ఉన్నవాళ్ళు, నిరంతరము దేహంతో తాదాప్యం పొందేవాళ్ళు, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని తలిచేవాళ్ళు, సేఫ్ సైడ్ భక్తి మార్గమే చూసుకోవడం మంచిదని ఆచార్య డిస్కస్ చేశాడు ఒక చోట. ఇంతకీ ఇక్కడ ఏమంటున్నాడంటే, కృష్ణుడు ఏమంటున్నాడంటే, అటువంటి వాళ్ళని ఎవరిని అలాగ మీరు మీరు ఒక ఒక పర్సనల్ గాడ్ని ఇంపర్సనల్ పర్సనల్ ఒక పర్సనల్ గాడ్ని మీరు ఆరాధించినప్పటికీ దేశం అహం సముద్ర్త సముద్ర్త మృత్యు సంసార సాగరా. మీరు డైరెక్ట్గా బ్రహ్మమును ఆరాధించలేకపోయినా, డైరెక్ట్గా ఉన్నదాన్ని ఉన్నట్టుగా మీరు ఆరాధించలేకపోయినప్పటికీ, అంత శక్తి మీరు లేకపోయినప్పటికీ, ఈ సంసారం అనేది సముద్రం లాంటిది. సముద్రంలో తిమింగలాలు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, సుడిగుండాలు ఉంటాయి సముద్రంలో. అంటే సంసారాన్ని సముద్రంతో పూరుస్తున్నాడు భగవంతుడు. ఇక్కడ సముద్రంలో ఎన్ని విష జంతువులు ఉంటాయో, ఈ సంసారంలో కూడా అన్ని సుడిగుండాలు ఉంటాయి, అన్ని ప్రమాదాలు ఉంటాయి. సముద్రంలో పడ్డవాడు ఒడ్డుకి రావటం ఎంత కష్టం, సంసారంలో పడ్డవాడు తరించడం కూడా అంతే కష్టం. అయినప్పటికీ నా ఎందు విశ్వాసం ఉంచి మీకు నిరంతరము నన్ను చింతిస్తూ నాకు ఇష్టమైన పనులు చేస్తూ నాకు ఇష్టమైన అంటే ఈ పని పనికి రాదని భగవంతుడు చెప్తే మీరు అక్కడ రీజన్కి వెళ్ళకూడదు, వదిలేయటం. మీరు డూసు డోంట్స్ ఈ పని వద్దు అని చెప్పాడు అనుకోండి, ఇంకా రీజన్కి వెళ్ళదు, వదిలేయటం. ఈ పని చెయ్యండి అని భగవంతుడు చెప్పాడు అనుకోండి, అది చేయటమే. అంటే అలా మీరు కనుక ఉంటే డూసు డోంట్స్ విషయంలో భగవంతుని ప్రమాణంగా పెట్టుకుని కనుక జీవిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, సముద్రం సంసార సముద్రంలోంచి ఉద్ధరించే బాధ్యత నాది. అంటే ఇక్కడ నీకేం అర్థమవుతుందంటే, బ్రహ్మం ఈజ్ అబవ్ ఆల్ దీస్ ట్రబుల్స్ అండ్ ఆల్ దీస్ నాన్సెన్స్. ఆ బ్రహ్మము మన బుద్ధికి అందదు విషయం, అది బుద్ధికి అందదు. మన బుద్ధిని అక్కడ లయం చేస్తే అది మనకు ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది, కానీ మన బుద్ధికి ఒక ఆబ్జెక్ట్ కాదు, అదే ఆబ్జెక్ట్ కాదు. ఇంపర్సనల్కి పర్సనల్కి తేడా ఉంది. ఏంటంటే అది, గాడ్ ఈజ్ బోత్ ఇంపర్సనల్ అండ్ పర్సనల్. ఆ రెండు ఒప్పుకున్నాడు. ఉపనిషత్తులు ఎక్కువ ఇంపర్సనల్ గురించి చెప్తాడు, కానీ ఇక్కడ భగవద్గీతలో నేను మీకున్నాను కంగారు పడకండి, కంగారు పడకండి సపోర్ట్ ఇస్తాను ఎప్పటికప్పుడు మనం. ఆ ఇంపర్సనల్ ఉపనిషత్తు ఉరికాడు అలా చెప్పిపోతూ ఉంటాడు, ఇంపర్సనల్గా ఉంటాయి. ఇక్కడ నేను ఉన్నాను, మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు. మన ఫీలింగ్స్కి, మనకు వచ్చే ఆలోచనలకి, మనకున్న భయాలకి, మనకున్న ఇబ్బందులకి ఎక్కడి నుంచి అయితే రెస్పాన్స్ వస్తుందో వాడే పర్సనల్ గాడ్. పర్సనల్ గాడ్, పర్సనల్ గాడ్ అంటే ముద్దు అనుకోకుండా ఆ ఇంపర్సనల్లే మనకు పర్సనల్గా కనిపిస్తున్నాడు. నీకు ఏవో బాధలు ఉంటాయి భగవంతుడికి చెప్పుకుంటారు, నీ ఫీలింగ్స్ చూస్తూ ఉంటాడు, నీ యాక్షన్స్ చూస్తూ ఉంటాడు, అక్కడి నుంచి ఏదో రెస్పాన్స్ కూడా మీకు వస్తూ ఉంటుంది. ఏది అక్కడి నుంచి ఆడే పర్సనల్ గాడ్. ఇక్కడ అది దీనికి కూడా భగవద్గీతలో ఇంపర్సనల్కి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు, పర్సనల్కి ఎంత ప్రాముఖ్యత ఇవ్వలేదు ఉపనిషత్తుల్లో. పర్సనల్ గాడ్ కూడా ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. పర్సనల్ గాడ్ అంటే అక్కడ మీరు మీ కోరికలకు అన్నింటికి అక్కడ రెస్పాన్స్ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మీరు ఏదైనా దొంగ పెట్టుకున్నారనుకోండి, ఆ స్వారో తొలగించడానికి కూడా మీకు అక్కడి నుంచి రెస్పాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా పర్సనల్ గాడ్లోంచి వస్తాయి. అంటే నేను మిమ్మల్ని ఉద్ధరిస్తున్నారంటే అక్కడ ఆయన గాడ్గా అంగీకరిస్తున్నాడు. ఆయన పర్సనల్గా అంగీకరించి ఇంపర్సనల్ ఆస్పెక్ట్ అంత నిజం, పర్సనల్ కూడా అంతే నిజం. నేను మిమ్మల్ని సంసార సముద్రంలోంచి నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను. మిమ్మల్ని మీరు నా యందు భక్తి కలిగి ఉండి, ఏకాగ్రత కలిగి ఉండి, సజీవమైన విశ్వాసం కలిగి ఉండి, మృత నదిలో కాకుండా సజీవమైన సజీవమైన దేని ఈశ్వర భగవంతుడు అనేది ఒకడు ఉన్నాడు. ఈ సృష్టికి అంతని కంట్రోల్ చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆ కంట్రోల్ అంతలా ఉన్నాడు, మన హృదయంలో కూడా ఉన్నాడు. మన ప్రభు, మన హస్బెండ్ ఆయన, మన యజమాని ఆయన. కృష్ణుడు చెప్తాడు ఒక చోట, యంత్రానికి తరిగించిన బొమ్మల యంత్రం ఎలా తిరిగితే బొమ్మలు ఎలా తిరుగుతూ ఉంటాయో, జీవకోటిని అంతా వాళ్ళ దేహ ప్రారంధాలను బట్టి అలా తిప్పుతున్నాను. యంత్రానికి తగిలించిన బొమ్మలు యంత్రం ఎడి తిరిగితే బొమ్మలు ఎలా తిరుగుతూ ఉంటాయో, మొత్తం ఈ జీవకోటికి అంతా కూడా నేను, లోపల ఉన్న డ్రైవర్ నేనే. మొత్తం ఈ జీవకోటిని అంతా కూడా వాళ్ళ ప్రారంధాన్ని బట్టి యంత్రం, నేను లోపలుండి వాళ్ళ ప్రారంధాన్ని బట్టి శరీరాన్ని యంత్రాలను తిప్పు, శరీరం అనే బొమ్మల్ని తిప్పుతున్నాను. ఆల్ బాడీస్ ఆర్ షాడోస్. మీకు ఏది వచ్చినా అది కేవలం మీ ఎఫర్ట్ వల్ల వచ్చింది అనుకోకుండా అక్కడ ఈశ్వరుని అనుగ్రహం ఉంది. తర్వాత మనం నెగిటివ్ థింకింగ్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు, ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లోకి ఉండాలి. అబ్రహం లింకన్కు ఎలక్షన్లో పెట్టేవాడు ఓడిపోవటమే పని. అది ఎప్పుడో అమెరికా ప్రెసిడెంట్ కింద అంతకుముందు ఓడిపోవటమే పని అని చాలా ఎక్కడో ఓడిపోయేవాడు. ఓడిపోతే తర్వాత ఆయన భార్య చనిపోతే 40 రోజులకి ఏదో ఎలక్షన్ వస్తే నామినేషన్ వేసేసాడు. ఏమైనా నీకు బుద్ధి లేదంటే పిల్లలు చచ్చిపోయి 40 రోజులు అయింది, అప్పుడు నామినే ఓడిపోవటం నీ పని, ఎందుకో మళ్ళీ నామినేషన్ చేసావంటే అన్నాడు. నేను నామినేషన్ వేయటం మానేస్తాను, నా భార్య బతికొస్తుందా బయటకు అన్నాడు. ఏమంటే ఓడిపోవటం, ఓడిపోయేవాడికి ఎంతో కొంత పెయిన్ ఉంటుంది. ఆయన ఓడిపోయిన మనుషులని కోర్టు వేసుకుని వెళ్ళిపోయేవాడు కోర్టుకి. అది లింకన్ లాయర్. ఎవరైనా నీకు ఏంటి ఓడిపోతున్నావు, ఓడి మనుషుడు ఇంకా బెంగ పెట్టుకో మనుషుడు అంటే ఒక మాట అన్నాడు. నేను పోటీ పెట్టడం అనేది నాకు అలవాటు అయిపోయింది, ప్రజలకు ఓడించడం అనేది ఒక అలవాటు వాళ్ళకి అయిపోయింది, నేనేం చేస్తాను. వాళ్ళు అలవాటు వాళ్ళు మాట్లాడలేదు, నా అలవాటు నేను మాట్లాడలేదు. నా బుద్ధి నేను విడిచిపెట్టలేదు, వాళ్ళ బుద్ధి వాళ్ళు విడిచిపెట్టలేదు. నేను నామినేషన్ అయితే మానం, వాళ్ళు ఓడించడం మానరు. వాళ్ళ అలవాటు వాళ్ళది, నా అలవాటు నాది, నా డ్యూటీ నేను చేస్తున్నాను, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నాకు ఇది అలవాటు, నామినేషన్ చేయటం, ఓడించడం ప్రజలకు అలవాటు. చివరికి ఓడించి ప్రజలకు చిరాకు వచ్చేసింది. చివరికి అప్పుడు రాష్ట్రపతిగా అప్పుడు ఏంటి ఎన్నిసార్లు ఓడిస్తామని ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ చేసి పడేశారు. ఎందుకు చెప్తారంటే వాడి ఫీలింగ్ అర్థమలేదు ఎవరికే. లింకన్ ఏడు ఓడిపోయాడు అనుకోండి, కొంతమంది 4 రోజులనే బెంగ ఉంటుంది, రేపు నల్లకోట వేసుకుని కోర్టుకి వెళ్ళిపోయాడు. మరి నేనేం చేస్తాను, వాళ్ళకి సేవ చేద్దామని పోటీ చేస్తున్నాను, వాళ్ళు ఓడించేస్తాను, నేనేం చేస్తాను. వాళ్ళు అలవాటు మానరు, నా అలవాటు నేను మాను. చివరికాడు ఏమైపోయాడు, ఒకసారి ప్రజలకే చిరాకు వచ్చి ఎన్నిసార్లు ఓడిస్తాను, ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ చేస్తారు. వాడి ఫీలింగ్ ఎప్పుడు హర్ట్ అవ్వ, ఓడిపోయిన వాళ్ళు 10 రోజులైనా ఇబ్బంది పడతారు. వాడి ఫీలింగ్ ఎప్పుడు హర్ట్ అవ్వలేదు. ఆ రాత్రి శుభ్రంగా నిద్ర మాత్రం లేకుండా నిద్రపోయేవాడు మనుషులని 10 కోర్టు కలిపాడు వాడు అబ్రహం లింకన్. ఓడించుకోమని నేను డ్యూటీ, వాళ్ళకి ఏదో మేలు చేద్దామని పోటీ పెడుతున్నాను. మరి వాళ్ళని నేనేం చేస్తాను, వాళ్ళు ఓడించేస్తాను. వాళ్ళ బుద్ధి వాళ్ళు మానరు, నా బుద్ధి నేను మాన్నాం. ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు కాదు, ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు కాదు. కానీ ఆడు గాంధీ గారు అదృష్టం ఉంది, వెంటనే చనిపోయాడు. లింకన్ని పేల్చిన 12 గంటలు బతుకున్నాడు, నరక హెల్ అనిపించాడు. ఆడి ఒక థియేటర్లో పేల్చాడు లింకన్ని. గాంధీ గారు అదృష్టవంతుడు, వెంటనే పోయాడు. లింకన్ రాత్రి 9 గంటలకి ఫైర్ చేశారని, పొద్దున 9 ఉండరు కానీ ప్రాణం పోలేదు. ఈ 12 గంటలకు హెల్ అనిపించాడు. అప్పటికి శిబిరు వారు ఆగిపోయింది. ఈ జాతి గొడవలు వదిలించేశాడు. జాతి ద్వేష బానిసత్వం ఉండేది అప్పుడు లింకన్కి ముందు. అంటే మన పశువులను మార్కెట్లో ఎలా అమ్ముతున్నామో, మనుషులను తీసుకెళ్ళి ఎలా అమ్మేవారు మార్కెట్లో, అది మానిపించడం కోసం అది కొన్ని రాష్ట్రాలు ఆయన వ్యతిరేకించిన వాళ్ళ మీద వార్ ప్రకటించాడు. వాళ్ళు ఆ వార్లో వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయాడు లింకన్. భార్య బాధపడితే లింకన్ ఏమన్నాడంటే, ఈ వార్లో అనేక మంది సైనికులు చనిపోయారు, అలాగే మన అబ్బాయి చనిపోయాడు. మరి వాళ్ళందరి గురించి మనం దుఃఖపడకుండా మన అబ్బాయి గురించి మనం దుఃఖపడతా అంటే దేశభక్త అని అడిగాడు భార్య. అప్పుడు కూడా ఏం దుఃఖపడలేదు. చాలామంది ఆహుతి అయిపోయారు. అలా మన అబ్బాయి అన్నాడు పుల్ల అగ్నిహోత్రంలో, ఈడు కూడా భోగి మంటలు, ఈడు కూడా కలిసిపోయాడు. చివరికి శిబిరి వారిలో నెగ్గాడు. ఆ అసూయకులు దీన్ని ఫైర్ చేశారు. వెంటనే చనిపోతే పర్వాలేదు, 12 గంటలు హెల్ అనిపించి అప్పుడు ప్రాణం విడిచిపెట్టాడు. అంటే జయాన్ని అపజయాన్ని సమానంగా చూసుకున్నాడు. అందుకు చెబుతున్నాను ఆ లింకన్ గురించి. ముగిస్తున్నాను, టైం అయింది. ఎప్పుడు ఎంతసేపు చెప్పు, 1 గంట కంటే ఎక్కువ చెప్పకూడదు. ప్రవచనం 1 గంట కంటే ఎక్కువ ఉండకూడదు. మనకు టైం సెన్స్ లేదు, టైం సెన్స్ లేదు కాబట్టి ఎక్కువ చెప్పుకుంటున్నాం. మనం తొందరగా ముగిస్తున్నాం. వాళ్ళని కూడా ఎవరిని, నా ఎందు సజీవమైన విశ్వాసం ఉన్న వాళ్ళని పర్సనల్ గాడ్ని ఒకాలం మీరు ఇంపర్సనల్ని మీరు ఆరాధించలేకపోయినా, ఇప్పుడు రాముడు ఏదో మనం ధర్మాన్ని స్థాపించాడు అనుకుంటున్నాం కదా, ఆయన అనుకోడు నేను ధర్మాన్ని స్థాపించాను. ఏం చదివి లోపల అక్రియ ఆ బ్రహ్మ పదార్థంతో ఏకీభావం పొంది ఉంటాడు. ఆయన అనుకోడు నేను చేశానని, ఏంచి అనుకునేవాడు అక్కడ లేడు కాబట్టి అనుకోడు. ఆ స్టేట్ని మనం ఆరాధన చేయడం కష్టం. అంచేత పర్సనల్ గాడ్ని ఆరాధించడం మంచిది. అంచేత వాళ్ళని ఈ సంసార సాగరం నుంచి నేను వాళ్ళని ఉద్ధరిస్తాను, వాళ్ళని ఎంత వాళ్ళని ఉగ్రహిస్తాను. అయితే మీ మనస్సు నాతోటి లగ్నం అయి ఉండాలి. మీ మనస్సు నా ఇందే చేర్చి ఉంచాలి. నీ మనస్సుని నా ఇందే చేర్చి ఉండాలి. ఇది ఒకటి జ్ఞాపకించుకోండి. నిరంతరం ఏది మీరు చింతిస్తున్నారో అదే అవుతారు. ఒకటి చింతిస్తా అంటే ఇంకోటి అవ్వరు. అని నిరంతరం నన్నే చింతిస్తూ ఉండండి. రిమెంబర్ మీ, ఆల్వేజ్ రిమెంబర్ మీ, మోర్ రిమెంబర్ మీ, మోర్ అండ్ రిమెంబర్ మీ. తర్వాత మీ లైఫ్ ప్యాటర్న్ వేకింగ్ స్టేట్లో, డ్రీమ్ స్టేట్లో కూడా. గాంధీ గారికి కొన్ని చెడ్డ కళ్ళు వచ్చినప్పుడు అనుకున్నాడు, నేను వేకింగ్ జాగ్రత్త అవస్థలో బాగానే ఉన్నాను, జాగ్రత్త అవస్థలో ఎంత ప్యూరిటీగా ఉన్నాను, డ్రీమ్లో అంత ప్యూరిటీగా ఉండలేకపోతున్నాను. అంటే నాలో ఉన్న బలహీనతలు డ్రీమ్లో తెలుస్తున్నాయని చెప్పాడు. అది ఇక్కడ కృష్ణుడు గీతలో చెప్పాడు. మీకు డ్రీమ్స్ ఎటువంటి వస్తున్నాయి, మీరు జాగ్రత్త అవస్థలు ఎలా ఉంటున్నారు, స్వప్నావస్థలు ఎలా ఉంటున్నారు, అక్కడ లైఫ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇక్కడ లైఫ్ బిహేవియర్ ఎలా ఉంది, మీరు జాగ్రత్త అవస్థలో మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎటువంటి డ్రీమ్స్ మీకు వస్తున్నాయి, అవి కూడా వాచ్ చేసుకోమన్నాడు. ఆహార విషయంలో విహారం ఇష్టం మోడరేట్గా ఉండాలి. జాగ్రత్త అవస్థ వేకింగ్ స్టేట్లో, డ్రీమ్ స్టేట్లో మీరు ఎలా ఉన్నారో చూసుకుంటూ ఉండాలి. అంటే మీ బిహేవియర్ చూసుకుంటూ ఉండాలి. మీరు మీకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను ఉపయోగించుకుని, మీకు మానవ శరీరం ఉంది, తర్వాత తెలుసుకునే బుద్ధి ఉంది, శాస్త్రం ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే గురువులు ఉన్నారు. ఈ అవకాశాలను విడిచిపెట్టకండి. ఈ అవకాశాలన్నీ మీరు సద్వినియోగం చేసుకుని బ్రాహ్మీస్థితి పొందడానికి ప్రయత్నం చేయండి. అయితే మీకు అన్నింటికంటే ఏమిటంటే, మీ మనస్సుని నాయన నిలబెట్టి ఉంచాలి. మీ మనస్సుని నాయన నిలబెట్టి ఉంచాలి. నన్ను చింతిస్తూ ఉండడం, మనం ఏది చింతిస్తే అది అవుతాం కదా అల్టిమేట్గాని. అంటే నిరంతరం నా ఇందు నన్ను జ్ఞాపకం మీరు పెట్టుకోండి అని అన్నారు. అంటే ఒకసారి భగవాన్ దగ్గర ఒక అమ్మాయి, యూరోపియన్ అమ్మాయి భగవాన్ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతాను. మీరు ఎప్పుడు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటా ఉండండి, మీరు ఎప్పుడు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటా ఉండండి. అమ్మాయి అంత భగవంతుడు వెళ్ళేటప్పుడు మనం కూడా పెద్దలను అలా అంటాం, మీ హృదయంలో మాకు కొంచెం చోటు ఇవ్వండి. మీ అంటే ఆవిడ భగవాన్ అన్నాడు, ఇఫ్ యూ రిమెంబర్ మీ ఐ విల్ రిమెంబర్ యూ. నువ్వు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటే నేను కూడా నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటాను, నువ్వు మర్చిపోతే నేను మర్చిపోతాను. ఇఫ్ యూ రిమెంబర్ మీ ఐ విల్ రిమెంబర్ యూ అన్నారు భగవాన్. అమ్మాయి అందే, నువ్వు దేవుడు నేను జీవుణ్ణి, జీవుడికి మరుపు సహజం. అంటే నువ్వు నేను నిన్ను మర్చిపోతే నువ్వు కూడా నన్ను మర్చిపోతాను, నువ్వు దేవుడు ఎలా అవుతావు, జీవుడితో సమానం కదా ఉంది. భగవాన్ నోరు మూసేసి ఇప్పుడు గట్టికారు, ఈ అమ్మాయి గట్టికారి, నాకు బుద్ధి చెబుతుంది, నువ్వు దేవుడు నన్ను జీవుణ్ణి, జీవుడికి మరుపు సహజం. మీరేమంటున్నారంటే నువ్వు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటే నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటున్నారు అంటున్నావు నువ్వు, అది న్యాయంగా లేదా మాట? నేను ఒకవేళ మీరు మర్చి నేను మిమ్మల్ని మర్చిపోయాను, మీరు మర్చిపోకూడదు. ఏం చేయదండి, మీకు దేవుడి లక్షణాలు ఉన్నాయి, మీరు దేవుడై ఉన్నారు, దేవుడితో ఏకీభావం పొంది ఉన్నారు. అప్పుడు భగవాన్ అన్నారు, ఈ అమ్మాయి గట్టికారి అని చెప్పి సరే సరే అన్నారు, నువ్వు చెప్పినట్టు చేస్తాం సరే సరే అన్నారు. అంటే మనం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మనకు దేవుడు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తున్నాడు అనుకోండి, భగవంతుడు మనకు జ్ఞాపకం వస్తున్నాడు అనుకోండి, ఇందులో రహస్యం ఏంటంటే ఆయన మనల్ని స్మరించినప్పుడు ఆయన గుర్తుకొస్తూ ఉంటాడు, అది కూడా మనం తెలివితేటలు కాదు. ఈ సీక్రెట్ మీరు అర్థం చేసుకోండి, మనకు ఎప్పుడైనా భగవంతుని స్మరణ కలుగుతుందంటే ఆయన మనల్ని స్మరించాడనమాట. ఆయన మనల్ని స్మరించినప్పుడు ఆయన స్మరణ మనకు వస్తుంది, కానీ కేవలం మన తెలివితేటలలో వచ్చింది అనుకోకూడదు. ఆయన మనల్ని స్మరించినప్పుడు ఆయన కూడా మనకు స్మరణలోకి వస్తూ ఉంటాడు, అది కూడా మన తెలివితేటలు కాదు, అది కూడా ఆయన దయే, అది కూడా ఆయన అనుగ్రహమే. ఒకవేళ మనం ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఏదైనా ఎట్టేం చేసినప్పటికీ ఆయన దయ లేకుండా మనం తెలివితేటలు వల్ల సాధించామని అనుకోక్కర్లేదు. అంటే మనం ప్రయత్నం చేస్తాం, అది పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఏం చేద్దాం, ఆ అవ్వటం అవ్వకపోవటం అనేది ఈశ్వరుడి కంట్రోల్లో ఉంది. పని చేయడానికి పనికి వస్తాం, మనం చాకరీ చేయడానికి పనికి వస్తాం, అది ఒక్కోసారి ఎంత కష్టపడినా ఫెయిల్ అవుతాం, ఆ పని అవ్వదు. ఒకసారి సామాన్యంగా ప్రయత్నం చేసినా అయిపోతుంది. అంటే నువ్వు మనం పని చేయడానికే పనికి వస్తాం, చాకరీ చేయడానికే పనికి వస్తాం, అది అవుతుందా అవ్వదా అది నిర్ణయించేది ఎవడు? ఈశ్వరుడు. అంటే గీతలో ఏం చెప్పాడంటే భగవంతుడు, నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి, నా చేతిలో ఉన్న పని నువ్వు జ్ఞాపకం చేయకు. నేను ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి నేను చూసుకుంటాను. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. నువ్వు తొందరపడటం వల్ల ఏ పని అయ్యబోదు, ఆ టైం వచ్చినప్పుడు ఆ పని అవుతుంది, కానీ ఈ లోపల మనం తొందరపడటం వల్ల ఆ పని అవ్వదు. ఇదే కొంత టైం తీసుకు, మన స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. అంటే మనం ఏదో ప్రయత్నం చేస్తాం, దానికి కూడా టైం రావాలి. అప్పుడు ఈ అన్నిటితో పాటు ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. అంటే మీరు మీ జీవితంలో ఏదైనా సాధించినా అది కేవలం మన తెలివితేటలను బట్టి, మన ప్రయత్నాన్ని బట్టి వచ్చేసింది అనుకోక్కర్లేదు. అక్కడ ఈశ్వరుని కరుణ ఎంతో కొంత లేకపోతే, ఆయన గ్రేస్ ఎంతో కొంత లేకపోతే పని పూర్తవు. నీ చెప్పాడు గీతలో, పని చేయండి మీరు, అవ్వచ్చు అవ్వ, మీ ఫలితం మీ చేతిలో లేదు, నా చేతిలో ఉంది. అవ్వటం అవ్వకపోవటం అన్నది వేరే విషయం. అలాగని మీ డ్యూటీ మానవ్, డ్యూటీ ఇస్ గాడ్. అంటే ఈ రోజున మీరు మనం అనుకున్న శ్లోకాలు ఏదో మొత్తం 10 శ్లోకాలను మనం వివరణ చెప్పుకుందాం అనుకుంటున్నాం, అవకాశం లేదు. మనం 3-4 గంటల ప్రవచనాలు ఎక్కడ చెప్పకూడదు, 1 గంట చాలు. రామకృష్ణ మిషన్లు కూడా టైం దగ్గర పెట్టుకుంటారు, గంటలో ముగించేస్తారు. మేము ఇంగ్లాండ్ వెళ్ళాము, సారీ ఇంగ్లాండ్లో బార్క్లో మీటింగ్ పెట్టారు. మేము 6 సాయంత్రం 6 మీటింగ్, 5:30 వెళ్ళాము. అంటే వాళ్ళకి మనకు అలవాట్లో తేడా చెప్తున్నాను. బార్క్లో మీటింగ్ పెట్టారు, 5:30 వెళ్ళి తీస్తే ఒక్కళ్ళు లేడు అక్కడ. ఏంటంటే అక్కడ మీటింగ్ అన్నారు, ఎవరు లేరంటే మీకు మీరు ఇష్టాన్ని తీసుకోవడానికి ఒక మంచం ఉందని నాకు అదిలోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి, మనం ఏదో అక్కడికక్కడ తిరిగి వచ్చాం కదా అన్నారు వాళ్ళు. సరిగ్గా 6 వచ్చేప్పటికి 200 మంది ఉన్నారు. 6 మీటింగ్ ప్రాబ్లం 7 అయిపోయింది. అది 7 మనిషి కనపడలేదు అక్కడ అసలు. అంటే అందరికీ వెహికల్స్ ఉంటాయి, ఇప్పుడు అందరికీ వెహికల్స్ ఉంటాయి, వాళ్ళు వెహికల్స్ మీద వచ్చేస్తారు టైంకి. అంటే మనకంటే టైం సెన్స్, రోడ్డు సెన్స్ ఎక్కువ వాళ్ళకి. వాళ్ళకి ఒకవేళ పోలీసు వాళ్ళు రోడ్డు మీద కాపలా లేకపోయినా వాళ్ళు రోడ్డు రూల్స్ అన్నీ పాటిస్తారు. అక్కడ కానిస్టేబుల్ నిలబడకపోయినా చేస్తూ ఉంటారు. వాళ్ళకి టైం సెన్స్ ఉంది, రోడ్డు సెన్స్ ఉంది. టైంకి వచ్చేసారు ఆరింటికి, మళ్ళీ ఏడు ఇంబాక అక్కడ మనిషి లేడు, వెళ్ళిపోయారు. వెహికల్స్ ఉంటాయి అందరూ, ఎవడ అంటే వాళ్ళు టైం పో, టైం ఇది మనీ అంటారు వాళ్ళు. టైం మేనేజ్మెంట్ బాగా తెలుసుకోవాలి. అంటే భగవంతుడు కాలరూపంలో ఉన్నాడు, భగవంతుడు కాలరూపంలో ఉన్నాడు. మనం కాలాన్ని వ్యర్థం చేస్తుంటే భగవంతుడి యొక్క, భగవంతుడు ఇచ్చిన కాలాన్ని పాడు చేసుకుంటున్నాం. అంటే కాలాన్ని అగౌరవపరుస్తుంటే భగవంతుని కూడా అగౌరవపరిచినట్టే. అంటే భగవంతుడి కాలరూపంలో ఉన్నాడు కాబట్టి ఆ టైం మేనేజ్మెంట్ మనకంటే వెస్ట్రన్ కంట్రీస్కి బాగా తెలుస్తుంది. ఆ టైం మేనేజ్మెంటు, టైం సెన్స్, రోడ్ సెన్స్ మన బ్లడ్లోనే తక్కువ నేర్చుకోవాల్సి ఉన్నాయి. వాళ్ళని చూసి మనం చాలా వెస్ట్రన్ కంట్రీస్ని చూసి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ వాళ్ళు అది వాళ్ళు పారిశుద్ధ్యం ఒకటి, ఇటువంటి కొన్ని కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మనం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మంచి మంచి విషయాలు ఉండి నేర్చుకో, ఒక్కొక్క ముఖంలోంచి ఒక సరస్వతి వస్తుంది. మనం జ్ఞానం ఎక్కడ నేర్చుకో, విమానం మనం కనిపెట్టలేదు, విమానంలో ప్రయాణం చేస్తున్నాం. అలాగే అనేక వస్తువులు మనం కనిపెట్టలేదు, అందరూ ఉపయోగించుకుంటున్నాం మనం. అదే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా మనం ఉపయోగించుకోవాలి దాన్ని. అంటే వెస్ట్రన్ కంట్రీస్లోని కొన్ని మంచి మంచి అలవాట్లని మనం కూడా ఉపయోగించుకోవాలి. సరిగ్గా ఆరింటికి వచ్చేసారు, మళ్ళీ 7-5 నిమిషాలు వెళ్ళేప్పటికి అక్కడ ఎవరో ఒకరు కూర్చోలేదు, వెళ్ళిపోయి అందరూ డిస్పర్స్ అయిపోయారు. అంటే తర్వాత వాళ్ళకి ఏ పనులు ఉంటాయో వెళ్ళిపోతారన్నమాట. ఏదో ఆఖరి మట్టికి ఒక నిమిషం అక్కడ అక్కడ క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఏదో మాట్లాడి వెళ్ళిపోవటం కాదు, మనం మాట్లాడేసిన తర్వాత 5 మినిట్స్ మనం మా ఏ సబ్జెక్ట్ మీద అయితే మాట్లాడమో ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు వేస్తారు. అంటే మనం కెమిస్ట్రీ గురించి మాట్లాడితే ఫిజిక్స్ మీద వేయరు, మనం ఏ సబ్జెక్టు మీద మాట్లాడతాం ఆ సబ్జెక్ట్ ఏదైనా అడగటానికి అడగరు. వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే అడుగుతారు, వెంటనే వెళ్ళిపోతారు. అంటే కొన్ని కొన్ని అలవాట్లు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అందులో ముఖ్యంగా టైం సెన్స్ ఒకటి మార్చుకోవాలి. మనం కూడా 8 గంటలు అనవసరం, మనకు 3 గంటలు 4 గంటలు. మన రామకృష్ణ మిషన్ వాళ్ళు కూడా గంట కంటే ప్రవచనం ఉండదాడు, సరిగ్గా టైం చూస్తారు ఆగిపోతారు. ఆ పద్ధతి మేము కూడా నేర్చుకోవాలనుకుంటున్నాం, కానీ నేర్చుకోలేకపోతున్నాం. సరే మీరు వచ్చారు, మీరందరూ భక్తులు ఈ సభ వచ్చి ఈ సభని జయప్రదం చేసినందుకు అందరికీ, మీకు అందరికీ నా కృతజ్ఞతాపూర్వక వందనములు నేను సమర్పించుకుంటున్నాను. మీరు ముముక్షువులు అవ్వాలని, మీకు అందరికీ జిజ్ఞాస కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
గణపతయే నమో నమః. ఓం గం 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 గణపతయే నమో నమః. ఓం గం